अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरांदश्रुतिगिरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपु वराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः ॐ क्लीं कृष्णाय गोपीजनवल्लभाय नमः
ధర్మరాజు గారు అశ్వమేధ యాగానికి సంసిద్ధులు కాగానే ఒక పవిత్ర అశ్వాన్ని యాగమునకు పనికొచ్చేటటువంటి ఆరోగ్యవంతమైన బలమైన దైవకళ కలిగినటువంటి అశ్వాన్ని నకుల సహదేవులు తీసుకొచ్చారు. ఎప్పుడూ కూడా యజ్ఞమునకు పనికొచ్చేటటువంటి పశువు కూడా దైవకళతో ఉండాలి. ఇంచుమించుగా ప్రతి జీవిలో భగవత్ సంబంధమైన దివ్యకళ ఉంటుంది. అందులో కొన్ని పశువులలో ఎక్కువ ఉంటుంది, కొన్నింటిలో తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనందరం కూడా దైవంశ సంభూతులమే, కారణ జన్ములు కాని వాళ్ళు ఎవరూ లేరు. కాకపోతే ఒకరిలో భగవత్ కళ ఎక్కువ ఉంటే వాడు మహాత్ముడిగా కీర్తి పొందుతాడు. ఒక్కొక్కళ్ళు కళ తక్కువగా ఉంటే వాడు ఎక్కువ కీర్తి పొందలేడు. ఈ లోకంలో వెలుతురున్నా వెలుతురు ఒక చోట కేంద్రీకరింపబడినప్పుడు అందులోంచి వచ్చేటటువంటి కాంతి ఎక్కువగా ఉంటుంది. వేడి సూర్యుడిలో ఉంది, అగ్నిలో ఉంది, ఇటువంటి బల్బుల్లోనూ ఉంటుంది, సెల్ ఫోన్లో కూడా వేడి ఉంటుంది తెలుసిన. కాసేపు మాట్లాడితే సెల్ చెవెంత వేడెక్కిపోతుంది. ఒక్కొక్క దానిలో వేడి కొంచెం తక్కువ ఉంటుంది, ఒక్కో దాంట్లో ఎక్కువ ఉంటుంది. అలాగే కొన్ని దివ్యాశయాలలో భగవత్ సంబంధమైన కళ ఎక్కువ ఉంటే అటువంటి దానిని మాత్రమే అశ్వమేధ యాగానికి వాడాలి. అందువల్ల అటువంటి ఆ గుర్రాన్ని ఒకటి తీసుకొచ్చి వేదవ్యాసుల వారికి చూపించి ఆయన చేత అవుననిపించుకున్నాక ఇప్పుడు ఆ గుర్రాన్ని సంవత్సర కాలం పాటు అంటే చైత్ర పూర్ణిమ నుంచి మళ్లీ చైత్ర పూర్ణిమ దాకా ఈ భూమండలం అంతా తిప్పాలి. చైత్ర పూర్ణిమ నాడు యాగం కనుక యాగానికి కొంచెం ముందుగా ఈ పశువు రావాలన్నమాట. ఇప్పుడు ఈ యాగాశ్వాన్ని సంవత్సరం పాటు దేశమంతా తిప్పుతున్నప్పుడు దాన్ని ఎవడైనా బంధించే అధికారం దానికున్నది. అప్పుడు ఎవరైనా ఈ గుర్రాన్ని అడ్డం కొట్టి బంధిస్తే వారితో యుద్ధం చేసి ఆ గుర్రాన్ని విడిపించే వీరుడు ఒకడు కూడా వెళ్ళాలి. అటువంటి వీరుడు అశ్వరక్షకుడు ఎవరు అని ధర్మరాజు వ్యాసుణ్ణి అడిగాడు. ఇలాంటి యజ్ఞ సంబంధమైన కార్యక్రమాలన్నిటికీ వేదవ్యాసుల వారే ఉచిత సలహా ఇస్తారు. అందుకని వేదవ్యాస మహర్షిని ఈ యజ్ఞాశ్వానికి భీముణ్ణి, నకులుణ్ణి, అర్జునుణ్ణి, సహదేవుణ్ణి ఈ నలుగురిలో ఎవరిని పంపడం లేక నీ మనస్సులో ఇంకెవరైనా ఉన్నారా యాగాశ్వ రక్షణకి అంటే దివ్యాస్త్ర విదుడు ధిషణాభవ్యుడు శౌర్యోత్తరుణుడు పార్థుడు తగునస్య వ్యాపన క్రియకు ఇతడ వ్యాహతిన ఆచరించున కార్యం. యాగాశ్వ రక్షణ కేవలం అర్జునుడే చెయ్యాలి. ఎందుకంటే అర్జునుడి దగ్గర దివ్యాస్త్ర శక్తి ఉంది. కేవల దేహబలం ఈ గుర్రాన్ని రక్షించడానికి సరిపోదు. అస్త్రబలం ఉండాలి, దేహబలం ఉండాలి, అవసరాన్ని బట్టి బుద్ధిబలం ఉండాలి, కొన్ని సందర్భాల్లో క్రౌర్యం చూపించాలి, కొన్ని చోట్ల కరుణ చూపించాలి. అన్ని లక్షణములు ఉన్నవాళ్ళు మీ తమ్ముళ్ళల్లో ఒక్క అర్జునుడే. ఒకటి దగ్గర కరుణ ఉంటే ఒకటి దగ్గర ఖడ్గచాలన నైపుణ్యం ఉంటే ఇంకోటి దగ్గర దేహబలం ఉన్నది. దేహబలం ఉన్న చోట అంత బుద్ధిబలం ఉండదు, బుద్ధిబలం ఉంటే క్రౌర్యం ఎక్కువ, క్రౌర్యం ఉంటే కరుణ తక్కువ. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క లోపాలు అందరిలో ఉన్నాయి. ఒక్క ఏ లోపము లేనటువంటి వాడు, పాపం లేనివాడు పార్థుడు అక్కడే కనుక ఈతడిని యాగాస్యాన్ని రక్షించడానికి పంపించు. ఇంకెక్కడ ఏ అడ్డు అదుపు లేకుండా భూమండలం అంతా తిరుగుతాడు. ఆ తర్వాత యాగాన్ని సంప్రోక్షణ చేయడానికి పనికొచ్చే ఈ గుర్రాన్ని, యాగ సంప్రోక్షణ కోసం, యాగ దీక్ష కోసం పనికొచ్చే ఈ గుర్రాన్ని ఏ ఇబ్బంది లేకుండా నీకు అప్పగించేటటువంటి వీరుడు ఈ అర్జునుడు ఒక్కడే అనగానే ధర్మరాజు సంతోషపడ్డాడు. అసలు ఆయన మనస్సులోనే అదే ఉంది. సహజంగా మహాత్ముల యొక్క ఊహలన్నీ ఒకే రకంగా ఉంటాయి. కాకపోతే పెద్దలను సలహా అడిగినప్పుడు ముందే మనం ఒక నిర్ణయానికి వచ్చి అడగకూడదు కదా. మనమే ముహూర్తం పెట్టుకుని ఏమండి ఎల్లుండి ఈ పని చేద్దాం అనుకుంటున్నాను బాగానే ఉందా అని అడిగితే నువ్వు ఎప్పుడైతే ముహూర్తం పెట్టుకున్నావో అవతల వాడు కాదనలేడు. అలా కాకుండా ముహూర్తం మీరు పెట్టండి, అప్పుడు ఆ పని చేస్తాం అనాలి. దశరథుడు చేసిన తెలివి తక్కువ పని ఇదే. మనం ఆ పని చేయకూడదు. వశిష్ఠుడు కుల పురోహితుడు అంత గొప్పవాడు ఉండగా ఓ ముహూర్తం పెట్టేసుకుని ఈ ముహూర్తంలో మా అబ్బాయికి పట్టాభిషేకం చేస్తానన్నాడు ఆయన. ఈ లోకంలో చాలామంది గురువుల దగ్గరకు వచ్చేవాళ్ళు చేసే పని అదే. వాడే ముందు ఒక నిర్ణయం తీసుకుని ఏమండో నేను ముహూర్తం పెట్టుకున్నాను, ఆ ముహూర్తానికి పని అయ్యేలా చూడండి. నీ ఒక నిర్ణయం తీసుకున్నాక ఇంక అవతలడేం చేయగలడు? ఎప్పుడు జ్ఞానులైతే ఏం చేస్తారు, ఒక వ్యక్తిని ఒక గురువుగానో ఒక మహాత్ముడిగానో సలహా ఇచ్చేవాడిగానో భావించినప్పుడు అయ్యా ఈ పనికి తగిన ముహూర్తం మీరు నిర్ణయించండి, ఈ పనికి తగినటువంటి ఒక వ్యక్తిని మీరే నియోగించండి అని అడగాలి. వాళ్ళు చెప్పేదాకా ఆగాలి. అందువల్ల వేదవ్యాసుల వారు చెప్పేదాకా ఆగి పూర్తిగా బాధ్యత ఆయన మీదే పెట్టాడు ధర్మరాజు. ఆయన అర్జునుడిని నియోగించాడు. అదే ఊహ ఈయన మనస్సులో కూడా ఉండడం వల్ల ఆనందంతో అర్జునుడిని పంపించాడు ఆయన. నాయన అర్జున, ఈ యజ్ఞాశ్వాన్ని భూమండలం అంతా తిప్పు, రక్షించు. కాకపోతే ఒక్క విషయం మాత్రం మనస్సులో పెట్టుకో. ఈ మధ్యకాలంలోనే భయంకర భారత యుద్ధం జరగడం వల్ల భూమండలంలో మహారాజులు చాలామంది చచ్చిపోయారు. వాళ్ళ వంశాలన్నీ దెబ్బతినేసున్నాయి. ఈ సమయంలో ఎవరైనా పిల్లవాళ్ళు తొందరపడి నీ మీద యుద్ధానికి వస్తే క్రౌర్యంతో వాళ్ళని వధించకు. సాధ్యమైనంత వరకు శత్రుహింస లేకుండా చూసుకో అనగా, అలాగే అన్నయ్య మరీ అత్యావశ్యకమైతే తప్ప నేను హింసా మార్గానికి పూనుకోను అన్నాడు. ఎందుకంటే మరీ జనాలందరినీ చంపుకుపోతే ఈ యాగ దీక్ష వంకతోటి భూమండలం అంతా అక్షత్రియమైపోతుంది, అప్రభుత్వంతో నిండిపోతుంది. అందుకని క్రౌర్యం వద్దు అన్నాడు ధర్మరాజు. పాపం ఆయన కరుణాస్వరూపుడు గనక. ధర్మరాజు గారు పంపించగా అర్జునుడు యాగాశ్యాన్ని తీసుకుని బయలుదేరాడు. అశ్వం ముందు వెడుతుంది. అశ్వానికి వెనక ముందు బోలెడంత మంది సైనికులు, వాళ్ళందరికీ నాయకుడిగా అర్జునుడు. ఓ అదో పెద్ద పటాలం, ఈ పటాలంతో పటాటోపంతో వాళ్ళు బయలుదేరారు. భీముణ్ణి నకులుణ్ణి మొత్తం దేశరక్షణకి ధర్మరాజు నియోగించాడు. ఎందుకంటే ధర్మరాజు యాగదీక్షలో ఉంటాడు ఏడాది. ఏడాది పాటు దీక్షలో ఉన్నప్పుడు దేశరక్షణ చేయవలసిన బాధ్యత వేరే ఎవరికి అప్పగించాలి. అందుకని భీముడికి నకులుడికి అప్పగించాడు. చాలు, అసలు ఒక భీముడే చాలుడు, పక్కన ఇంకో నకులుడు కూడా ఉంటే మళ్ళీ దేశం కేసి కన్నెత్తి చూసే సాహసం ఎవరికి ఉంటుంది? ఇక సహదేవుణ్ణి, మన వంశంలో ఉన్న ఈ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని రక్షించే బాధ్యత నీది. ఈ మధ్యనే పరీక్షిత్ పుట్టాడు, ఇంకా కొంతమంది పిల్లమోకలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు వీళ్ళంతా ఉన్నారుగా, వీళ్ళందరినీ రక్షించే భారం, వాళ్ళకి ఏ వస్తువులు కావాలో చూసే భారం. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఖజానా బాధ్యత, అంతఃపుర బాధ్యత సహదేవుడికి ఇచ్చాడు. ఇక యూత్సుణ్ణి, బాలుణ్ణి, పరీక్షిత్తుని రక్షించే బాధ్యత ఇచ్చాడు. వీళ్ళందరినీ ఆయా పనుల్లో నియమించి తాను ద్రౌపదీ సమేతంగా యాగదీక్షకి సంసిద్ధుడయ్యాడు ధర్మరాజు. అర్జునుడు గుర్రం వెనక అతను మహావేగంగా ప్రయాణమయ్యాడు. ముందుగా త్రిగర్త దేశం చేరింది ఈ గుర్రం. త్రిగర్త దేశాధిపతులు అంటే ఇంత పూర్వం సుశర్మ ఒకడు ఉన్నాడని చెప్పుకున్నాం కదా, వాడు పరమక్రూరుడు, వాడి వంశస్థులంతా మూర్ఖులు, చివరిదాకా అర్జునుడిని పీడించిన వాళ్ళు వాళ్ళు. ఆ వంశస్థులంతా ఘోరంగా యుద్ధం చేయడానికి సంకల్పించుకుని ధనుస్సులతో, ఏనుగులతో, గుర్రాలతో, రథాలతో, పరివారంతో వచ్చి పడ్డారు. అప్పుడు అర్జునుడు ముందుగా వాళ్ళకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. ఎందుకని ధర్మరాజు చెప్పాడు, ఆయన కూడా స్వతసిద్ధంగా, అర్జునుడు కూడా కరుణాస్వరూపుడు గనక, నాయనలారా ధర్మరాజు గారు పవిత్రమైన అశ్వమేధయాగం చేయాలనుకున్నాడు. ఇప్పటికే మనందరం అనవసరంగా యుద్ధాలు చేసుకుని ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నాం. ఇప్పుడు మీరు మిగిలిన వాళ్ళు కొద్దిమంది, పూర్వం లక్షల కొలది సైన్యం ఉండేది మీకు, ఇప్పుడు వేలల్లోకి వచ్చారు. ఈ వేలల్లోకి వచ్చిన వాళ్ళు అనవసరంగా యుద్ధం చేసి సావడం ఎందుకు? నా పరాక్రమం మీకు తెలుసున్నది, అందువల్ల అనవసరంగా యుద్ధం చెయ్యకండి. కవిసిన వారితో మరియు కవ్వడియుట్టులను దయాధురా ప్రవణుడు అజాత శత్రుడు తురంగమ రక్షకు పంపునప్పుడు భోపవితతి ఎల్లను తెగియే భారత యుద్ధమునందు బాలురల్ దివిరివధింపగాదు కృప తిన్నదనం బెసగం జరింపు మీ. అర్జునుడు వారితో చెప్పాట ఏమని, పరమదయాస్వరూపుడు అజాతశత్రుడు ధర్మరాజు గారు ఈ గుర్రాన్ని రక్షించడానికి నన్ను పంపిస్తూ నాయన, ఈ భూమండలంలో ఉన్న రాజులంతా మహాభారత యుద్ధంలో ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేసి చచ్చిపోయారు, ఇంకా మిగిలిన దీంట్లో కుర్రాళ్ళు పెద్ద వయస్సు ఉన్న వాళ్ళంతా పోయారు, బొత్తిగా 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఈ వయస్సులో ఉన్నటువంటి కుర్రాళ్ళు మిగిలారు. ఈ కుర్రాళ్ళైనా కాస్త పెరిగి పెద్దవాళ్లే, వాళ్ళ వాళ్ళ రాజ్యాలని పరిపాలించాలి. అటువంటి వాళ్ళు ఎవరైనా నీ మీద యుద్ధానికి వస్తే, ఈ అశ్వాన్ని బంధించడానికి వస్తే సాధ్యమైనంత వరకు నచ్చజెప్పు, కరుణ చూపించు, తివిరి వధింప కాదు క్రూరత్వంతో వధించొద్దు అన్నాడు ఆయన. అందుకని చెబుతున్నాను, మీరంతా ధర్మరాజుని నన్ను అందరినీ ఎరిగిన వారు కాబట్టి మా యజ్ఞానికి రండి, యుద్ధానికి చేయికి రావద్దంటే వాళ్ళు వింటారా? అసలు త్రిగర్త దేశాధిపతులు అంటేనే మూర్ఖులు వాళ్ళు. సంసప్తకుల యొక్క లక్షణం క్రూరత్వం. సూర్యవర్మ, కేతువర్మ వీళ్ళు 16 నుంచి 20 ఏళ్ల వయస్సున్న కుర్రాళ్ళు. అందులోనూ సుశర్మ యొక్క మనవాళ్ళు మా తాతగారిని చంపిన ఈ అర్జునుడిని విడిచిపెట్టమని పళ్ళు పటపట కొరుకుతూ వచ్చారు. ఘోర యుద్ధం జరిగిందిలేండి. ఎంత యుద్ధం జరిగినా అర్జునుడు వాళ్ళ బాణములు విరగొట్టాడు కానీ వాళ్ళకి గాయం కాకుండా చూసేవాట. బాణాలు వేసి వాళ్ళు కొట్టేస్తే వాళ్ళు దెబ్బతింటారు, చచ్చిపోతారు. అర్జునుడు తలుచుకుంటే ఈ కుర్రాళ్ళో లెక్క, తల ఒక్క దెబ్బకి నెరగ్గాడు. కానీ వాళ్ళ ధనుస్సులు, జెండాలు, ఎజెండాలు, చక్రాలు, రథచక్రాలు విరగొట్టాడు కానీ వాళ్ళని మాత్రం దెబ్బ కొట్టకుండా చూశాడు. దాంతో వాళ్ళు రెచ్చిపోయి, అర్జునుడు యుద్ధం చేయలేకపోతున్నాడు రోయ్ పూర్వంలాగా, కొట్టండి కొట్టండి అని ఈ కుడి చేతి మీద పదునైన అర్ధచంద్రాకార బాణాలు కొట్టారు. దాంతో అర్జునుడి చేతులు గాంఠ్యం కింద పడిపోయింది, రథంలో పడిపోయింది. అంతవరకు ఏనాడు అర్జునుడి చేతిలో ఉన్న గాంధీవాన్ని ఒక్కడు కూడా కింద పడేలా కొట్టలేదట. మొదటిసారి వాళ్ళు కొట్టారు. అలా కింద పడిపోగానే అందులో కొంతమంది జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారండో, పరాక్రమవంతులే కాక తెలివితేటలు కలిగిన వాళ్ళు. వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఇది చాలా చిత్రమైన విషయం. ఈ అర్జునుడి జీవిత చరిత్ర ఎరిగిన వాళ్ళకి ఈనాడు జరిగినటువంటి విషయం ఒక చాలా గొప్ప పాఠం కింద లెక్క. ఇంద్రధనువు చందం బున్న నెసక మెసగు గాండివము పాటు గంటిరే చండ విక్రమ అభిరాముడు గాండీవి అన్న పలుకులకు మహోగ్రత చోపనొల్లడుగాక. ఇంద్రధనుస్సులాగా ధగధగా వెలిగిపోయే గాండీవన్ చేత్తో పుచ్చుకుని యుద్ధం చేస్తాడు అర్జునుడు. అటువంటి అర్జునుడు చేతికి 2 దెబ్బలు తగలగానే చేతిలో ఉన్న గాండీవాన్ని రథంలోకి జార్చాడు. ఇంతవరకు ఎవరైనా ఆఖరికి ఇంద్రుడితో పాటు కర్ణుడు, సాక్షాత్తు 3 కళ్ళు కలిగిన వాడు త్రినేత్రుడని పేరుగాంచిన ఈశ్వరుడు కూడా అర్జునుడి చేతిలో ఉన్న గాండీవాన్ని కింద పడేలా కొట్టలేకపోయారు. అటువంటిది వాళ్ళు మనం దెబ్బ కొట్టగానే ఆయన చేతిలో ఉన్న గాండీవన్ జారింది. ఎందుకు జారింది? అది మన ఘనత కాదు, అన్న పలుకులకు మహోగ్రత చూప నొల్లండుగాక. వాళ్ళ అన్నయ్య చెప్పిన మాటలు విని మన మీద ఆయన కోపాన్ని వహించడం లేదు. లేకపోతే ఆయన అలిగితే ఇది ఒక లెక్క, ఈ యుద్ధమో లెక్క. మన సైనికులు పట్టుమని 15 గంటల సేపు ఆయనతో యుద్ధం చేయలేరు. నిక్కపు కింక వచ్చిన నొసలం కనుజూపు వింటి పాట కటరిత్తవోవునే నృపాత్మజులం తెగట అర్చునీతడు ఇందొక్కడు త్రిక్కకుండమన్న మొప్పమి చూడగనేల మొన్న పేరుక్కున తాకుటొప్పునని ఒక్కట అర్జునును ఆక్రమించిన. ఇతడికి తీవ్రమైన క్రోధం వచ్చిందా మనల్ని అందరినీ 3వ కన్ను తెరిచి లోకాలని భస్మం చేసే శివుడిలాగా భస్మం చేస్తాడు. శివుడికి ఆగ్రహం కలిగిందా 3వ కన్ను తెరుస్తాడు. 3వ కన్ను తెరిచాడా భయంకరమైన అగ్నిజ్వాలలు వస్తాయి, లోకాలని దగ్ధం చేస్తాయి. అలాంటి త్రినేత్రుడు ఇతడు. ఇతడు కోపం వహించి మనల్ని నాశనం చేయడానికి ముందే ఆ గాండీవం ఎత్తేలోపు చంపి పారేశామంటే ఇక మళ్ళీ మనం మనతో యుద్ధం చేయలేడు. ఆ విధంగా మనం సుశర్మ యొక్క చావుకి పగ తీర్చుకుంటున్నట్టు అవుతుంది అనుకుంటూ వాళ్ళంతా గాండీవం ఎత్తేలోపు మీదకు దూకి ఒక్కసారి చుట్టుముట్టేశారు. అప్పుడు అర్జునుడు ఎంత చెప్పినా ఈ కుర్రవాళ్ళు వెండంలా తిక్క తప్ప యుద్ధంలో మడమ తిప్పడం లేదు అనుకుని మళ్ళీ ఆ గాండీవం తీసుకుని కొంచెం పరాక్రమం చూపించాట. మరీ తీవ్ర పరాక్రమం చూపించకుండా అలాగని మరీ చేతగానాళ్ళలో ఊరుకోకుండా ఈ చేతికి గుచ్చుకున్న బాణములు పీకి పారేసి పటపట్లాడించి వాళ్ళకి కవచాలు పగిలేటట్టు కాస్త కళ్ళు బైర్లు గమ్మి కింద పడేటట్టు కాళ్ళు చేతులు నొప్పి పుట్టేటట్టు గోళ్ళు నొచ్చుకునేటట్టు బాణాలు తీవ్రంగా కొట్టాడు. చివరికి వాళ్ళందరూ స్పృహ తప్పి కింద పడిపోయారు. పడిపోయిన వాళ్లలో ఇద్దరు కుర్రాళ్ళని పైకి లేపి ఒరే ఇప్పుడైనా లొంగుతారా తలకాయలు తీసేనా అన్నాడు ఆయన. మాకు ఇప్పటికి అర్థమయ్యింది నువ్వు కొట్టిన దెబ్బలు గనక తలకాయకే తగిలుంటే ఏ గొంతుకులోనో దిగుంటే ఆ దెబ్బతో మంతం అయిపోయేది. నువ్వు జాలి చూపించి కొన్ని కొన్ని చోట్ల కొట్టావు, ఇంకొన్ని చోట్ల కొట్టుంటే అసలు అవయవాలు ఉండవు. నీ కరుణ నీ పరాక్రమం నీలో ఉన్నటువంటి దయా అన్నీ మాకు అర్థమయ్యాయి. అంటే నీలో పరాక్రమం ఉంది, ఇటు దయా ఉంది, అటు కరుణ ఉంది. దయకి కరుణకి చాలా తేడా ఉందని చెప్పాను కదా మీకు. దయ అనేది తెలుసున్న వాళ్ళ మీద చూపించే జాలి, తెలియని వాడి మీద కూడా జాలి చూపిస్తే కరుణ అంటారు. ఇవన్నీ నీలో ఉన్నాయి, అటువంటి నీతో యుద్ధం ఏమిటి? ఇప్పటికే మా త్రిగర్త సైనికులు చాలామంది చచ్చారు, రాజుల్ని చంపకుండా కేవలం క్షుద్రమూకాలను మాత్రమే క్షుద్రుల్నే చంపుతున్నావు, మేము లొంగిపోయాం, నువ్వు ఎలా చెబితే అలా చేస్తాం, ఒరే ఆయుధాలు కింద పారేసి అర్జునుడికి సాష్టాగపడండిరా, మనం ఓడిపోయామని బెంగపెట్టుకోకర్లా. ఎందుకని మనం ఓడుతున్నది ఎవరికి, ఎవరి దగ్గర మనం సాష్టాంగ పడుతున్నాం, ఏ మహానుభావుడికి నమస్కరిస్తున్నాం, ఏ మహాత్ముడు ముక్కంటితో ఎక్కటి పోరుతో జయం పొందాడో అటువంటి అర్జునుడితో, అంటే ఈశ్వరుడు అంతటి వాడిని మెప్పించిన అర్జునుడితో మనం పోరి లొంగి ఆయనకి నమస్కరిస్తున్నాం. గొప్పవాళ్ళకి దండం పెట్టడం కూడా అదృష్టమే, అసలు అలాంటి వాళ్ళతో యుద్ధం చేయడం ఘనత, వాళ్ళ చేతిలో ఓడిపోవడం కూడా ఘనతే, అటువంటి వారికి సాష్టాంగ నమస్కారం చేయడం గొప్పతనం అని అంతా సాష్టాంగపడగానే ఆయన ప్రేమగా నిమిరి, అసలు మనం ఎవరం శత్రువులం కాము, ఏదో కొన్ని పనుల వల్ల ఒకరితో ఒకరు తగాదాలు పడుతున్నాం అంతే. జ్ఞానదృష్టితో చూస్తే నీలో నాలో అందరిలో ఉన్నవాడు ఈశ్వరుడే. నాయనలారా ఇక మీదట మీరు కోపం విడిచిపెట్టండి, మీరు మా ఆత్మీయులు, నాకు సోదరులు సోదరపుత్రులు లాంటి వాళ్ళు. ధర్మరాజు గారు రాబోయే చైత్ర పూర్ణిమ నాడు అశ్వమేధ యాగం చేస్తున్నాడు, ఆ చైత్ర పూర్ణిమ నాటికి కొద్దిగా ముందుగా మీరంతా మీ మీ పరివారాలతో హస్తినాపురానికి రండి, ధర్మరాజు గారి యజ్ఞంలో పాల్గొండి, ఆయనిచ్చే కానుకలు స్వీకరించండి, భోజనాలు తినండి, మా సన్మానాలు అందుకోండి, మనం రోజు రాష్ట్రంగా మదర్పిత చందన తాంబూలాలు స్వీకరించండి, ఇది ఒకటి లోకి అయిపోయింది అందరికీ అంచే తాంబూలం స్వీకరించండి అని ఆహ్వానించి ముందుకెళ్ళాడు. అలా వెళ్ళగా వెళ్ళగా కామాఖ్యాదేశం చేరారు. కామాఖ్యాదేశం అంటే మీకు బాగా ప్రసిద్ధి, ప్రాగ్జ్యోతిషపురం అస్సాము గౌహతి అన్నమాట. ఆ గౌహతి చేరగానే ప్రాగ్జ్యోతిషపురం చేరగానే ఇదివరకు అర్జునుడి చేతిలో చచ్చాడుగా భగదత్తుడు, ఆ భగదత్తుడి కొడుకు వజ్రదత్తుడు యుద్ధానికి వచ్చాడు. వాడు కూడా ఒక పూట పూటంతో యుద్ధం చేశాడు, ఎంత చెప్పినా అర్జునుడు చెప్పిన మాట వినకుండా, మా నాన్న భగదత్తుడు ముసలాడు కాబట్టి చంపావు, వాళ్ల నాన్నగారు నరకాసురుణ్ణేమో మీ బావగారు కృష్ణుడు చంపారు, ఇప్పుడు నిన్ను నేను చంపుతానంటూ యుద్ధం చేశాట. రే నువ్వు మమ్మల్ని ఏం చేయలేవురా, కుర్రాడివి అనవసరంగా నీతో యుద్ధం చేసి చంపడం ఎందుకు అని సహిస్తున్నానంటే వాడు వినిపించుకోడుగా. వాడు కూడా ఘోర యుద్ధం చేశాక అర్జునుడు ఈ రెండు చేతులు రథానికి గుచ్చుకుపోయేలా రెండు బాణాలు కొట్టాట. అంటే ఏమిటి, రథానికి వెనకాతల ఓ పెద్ద దెమ్మ ఉంటుంది, ఆ దెమ్మకి రెండు చేతులు కదలకుండా ఉండేలాగా రెండు బాణాలు కొట్టాడు. ఈ చేతులోంచి బాణం వెళ్ళి ఆ దెమ్మలో గుచ్చుకుపోయింది. ఈ వెనకాతల ఉదాహరణకి ఈ స్టూల్ ఉందనుకోండి, ఈ స్టూల్కి నాకు మేకులు కొట్టేస్తే చేతులు కదలవు, అలాగే శీల వేసి కొట్టినట్టుగా బాణాలతో కొట్టగానే వాడు ఎంత గింజుకున్నా ఆ రథానికి ఉన్న దెమ్మకి ఈ చేతిలోంచి వెళ్ళిన బాణాలు గుచ్చుకుపోవటం వల్ల అస్సలు కదలలేకుండా ఉండిపోయాట. చేతులు చచ్చుబడిపోయాయి, కన్నీళ్లు వచ్చాయి వాడికి. అప్పుడు అర్జునుడికి మళ్ళీ వచ్చి దగ్గరకు వచ్చి బాణములు తానే జాగ్రత్తగా పీకి, నేను చెప్పానా అనవసరంగా యుద్ధం వద్దురా బాబు అని, వినవు, ఇప్పుడు చూడు చేతులు ఎంత దెబ్బతిన్నాయో అని మళ్ళీ ఆ చేతికి అర్జునుడే కూడా ఆయుర్వేదం తెచ్చుకొచ్చాడు మందులు. అర్జునుడు ఈ మధ్యన ఆయుర్వేదం కోర్సు చేశాడు అండి, మళ్ళీ మందు ఆయనే రాయవలసి వచ్చింది. ఈ విధంగా ముందేమో చావు దెబ్బలు మందు, ఆ తర్వాత నిజమైన మందు పూసి, నాయనా నువ్వు నాకు మిత్రుడు, ధర్మరాజు గారి యజ్ఞానికి రమ్మని పిలిచి అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళాడు. ఈ పట్టు సింధు దేశం చేరాడు. సింధు దేశాన్ని దుస్సల యొక్క కొడుకు అంటే సైంధవుడి కొడుకు అప్పుడు పరిపాలిస్తున్నాడు. ఈ సైంధవుడు కొడుకు కొంచెం పిరికాడే, వచ్చింది అర్జునుడు అనవసరంగా మనం యుద్ధానికి అళ్ళద్రా బాబు, ఎందుకు వచ్చింది, ఆయన గౌరవిస్తే మనకి ఎంతో లాభమని ఆ సైంధవుడి కొడుకు చెప్పినా వినిపించుకోకుండా బంధువులందరూ మన సైంధవుడి తల నరికినటువంటి అర్జునుడి తల నరకపోతే మనం మనుషుల కింద లెక్క కావు, మనం పశువుల కింద లెక్క, మన విక్రమం మన పరాక్రమం కల్పన అంటూ మహావేగంగా బయలుదేరారు. వాళ్ళు కూడా ఘోర యుద్ధం చేశారు. చిత్రం ఏంటో తెలుసా, అర్జునుడి యొక్క బలహీనతని కనిపెట్టారు వాళ్ళు. ఆయన ఎక్కువగా యుద్ధం చేయటం లేదు, తీవ్ర పరాక్రమం చూపడం లేదు, మనల్ని చంపటం లేదని కనిపెట్టి వాళ్ళు మళ్ళీ అర్జునుడి యొక్క గాండీవం అన్న చేతి మీద 4 దెబ్బలు కొట్టారు. గాండీవం జారిపోయింది. ఈసారి అస్తమానం గాండీవం జారడం ఆయనకి పాపం. అన్నగారి మాట వల్ల అంత జాగ్రత్తగా ఉండవలసి వచ్చింది. దెబ్బలు ఎక్కువ తిన్నట్ట. ఎప్పుడు అర్జునుడు ఏ యుద్ధంలో ఇన్ని చావు దెబ్బలు తినలా. మనం అవతల వాళ్ళు కొట్టకపోతే వాడు రెచ్చిపోయి బాతుతాడు. ఏం చేస్తాం, కాలప్రభావం వల్ల అర్జునుడు ఎవరి మీద క్రౌర్యం చూపించకపోవటం వల్ల వాళ్ళు గాండీవం జారిపోయేలా చేశారట. అనిమిషులను మునీశ్వరులు అప్పుడు శోకము నన్మునింగి అర్జున జయకాంక్షులై నియతి శుద్ధి వహిల్చి సవీర్యమంత సాధనపరులైరి తెప్పిరి యతండు ధనుర్ధరుడు సముల్లసత్తను విభవోజ్జలుండు సముదగ్ర మనస్కుడు నయ్యభూవరా. అర్జునుడి చేతిలో గాండీవం జారిపోవడం, ఆయనేమో గాండీవం తీయడానికి ఇష్టపడకపోవడం, దాంతో ఈ సైంధవుడి యొక్క సైనికులు చితక్కొట్టేయడం అర్జునుడిని చూసి దేవతలు మునీశ్వరులు భయపడ్డారట. ఇదేమిటి, ఈ ధర్మరాజు గారు తమ్ముణ్ణి గట్టిగా యుద్ధం చెయ్యొద్దు అని ఆజ్ఞాపించాడు. అన్న ఆజ్ఞ అంటే శిరోధార్యం, అందుకని క్రౌర్యం చూపించటం లేదు అర్జునుడు. దాంతో ఈ దుర్మార్గులు రెచ్చిపోయి చితక్కొడుతున్నారు. చివరికి అర్జునుడికి ప్రాణం మీదకొస్తుందేమో అని భయపడి పైనున్న దేవతలు దివ్య ఋషులు వీళ్ళంతా అర్జునుడికి జయము కలుగుగాక, వాళ్ళు ఎన్ని దెబ్బలు కొట్టినా ఆ దెబ్బల వల్ల అతనికి ఏ విధమైన గాయము కాకుండా ఉండుగాక అని నియమముతో మంత్రాలను జపించి ఈ మంత్ర ఫలితం ధారపోశారు. దాంతో ఆయన వాళ్ళు కొట్టిన దెబ్బలకి తేరుకున్నాడు. ఇక ఊరుకుంటే లాభం లేదనుకుని గాండీవం మళ్లీ తీసుకుని వాళ్ళని 4 బాదాడు. సైనికుల్లో దాదాపుగా సగం మంది చచ్చిపోయారట. సగం మంది చచ్చేలోపు దుస్సల పరుగు పరుగున తన మనవణ్ణి తీసుకొచ్చింది. దుస్సల అంటే దుర్యోధనుడి చెల్లెలు అనే విషయం మీ అందరికీ తెలుసున్నది. అంటే అర్జునుడికి చెల్లెలే, సైంధవుడు ఆమె భర్త. ఆ సైంధవుడి తల జయద్రథుడి తల యుద్ధరంగంలో నరికి అవతల పారేశాడు అర్జునుడు. వాళ్ళ నాన్న తొడ మీదే ఈ తలబడేలా చేశాడు. ఆ సైంధవుడికి ఒక కొడుకున్నాడు పాపం, వాడి యొక్క కొడుకు ఇప్పుడు మనవడు. ఆ చంటి పిల్లాన్ని వెంట పెట్టుకుని దుస్సల పరుగు పరుగున కొంతమంది ముత్తైదువుల్ని బంధువుల్ని వెంట పెట్టుకుని అన్నయ్యో అని ఏడ్చుకుంటూ వచ్చింది. వెంటనే అర్జునుడు కంగారు పడి ధనుసు పక్కన పెట్టి, ఇదేమిటి తల్లి నువ్వు వచ్చావన్నాడు. ఏం చెయ్యను ఆయన, ఇదిగో వీడు నీ మనవడు, నాకు మనవడు, నా మనవడు నీకు కూడా మనవడే, నీ మేనల్లుడి కొడుకు వీడు బెంగ పెట్టుకున్నాడు, అందుకే యుద్ధానికి వచ్చాను. మా వాళ్ళు మూర్ఖులు, ఎంత చెప్పినా వినిపించుకోకుండా పుణ్యాత్ముడివైన నీతో యుద్ధానికి వచ్చారు. మా ఆయన నీ భార్యకు అపచారం చేశాడు, నీకు అపచారం చేశాడు, అన్నీ మనస్సులో పెట్టుకోకుండా నువ్వు ఎప్పటికప్పుడు జాలి చూపిస్తూనే ఉన్నావు. అయినా మా వంశస్థులకి జాలి లేదు, ఇప్పుడైనా నువ్వు మమ్మల్ని రక్షించవా, వీళ్ళ నాన్న ఏడుస్తున్నాడంటే వీళ్ళ నాన్న ఏడి అని అడిగాడు ఆయన. నీ కొడుకు ఏడి దుస్సలా అంటే ఏం చెప్పన్నాయినా, నీవు యుద్ధానికి వచ్చావని తెలిసి ఎవ్వరూ యుద్ధమునకు వెళ్లొద్దు, అర్జునుడు పరాక్రమవంతుడు అని సైనికుల్ని ఆపాడు. కానీ వాళ్ళు వినకుండా యుద్ధానికి వచ్చారు. ఈలోపు నువ్వు ఈ సైనికుల్ని చీల్చి చెండాడుతున్నావు అని తెలిసింది. దాంతో గుండెకి చచ్చిపోయాడు వాడు, హార్ట్ పేషెంట్ వాడు. సైంధవుడి కొడుకు అంటే నా కొడుకు అన్యాయంగా గుండెపోటుతో చచ్చిపోయాడు. ఇక ఈ మిగిలిన మనవణ్ణైనా రక్షించిందిట. పాపం అర్జునుడు కూడా ఆవిడ కౌగిలించుకుని ఏడ్చి, చీ ఎందుకు వచ్చిన బ్రతుకు ఈ యుద్ధ బ్రతుకు, ఈ క్షత్రియుల యొక్క బ్రతుకు, ఒకళ్ళొకళ్ళు చంపుకోవడం తప్ప. దుర్యోధనుడు ఎంత క్రూరుడో మేము క్రూరుల్లా తయారయ్యాం. ఆ దుర్యోధనుడు యుద్ధం చేస్తానంటే మేము మానేసి అడవిలో బతుకుంటే ఇంత జనక్షయం ఉండేది కాదు అన్నాడు ఆయన. అని సరే ఈ కుర్రాడిని పట్టాభిషిక్తుని చేస్తున్నాను, నువ్వు మళ్ళీ మా కానుకలు అందుకోవడానికి యజ్ఞానికి రావాలి సుమా, నువ్వు ఈ మనవణ్ణి వెంట పెట్టుకుని చైత్ర పూర్ణిమకి కొంచెం ముందురా, మేమిచ్చే కానుకలు స్వీకరించు. ఈ రాజ్యం వీడిది, నేను ప్రమాణం చేసి చెబుతున్నాను, ఈ రాజ్యం మీది అని ప్రేమగా ఆవిడికి కొన్ని కానుకలు ఇచ్చి మరీ పంపించాడు. అసలు దుర్యోధనుడు ఎప్పుడు ఆవిడకు ఒక్క కానుక ఇవ్వాల. ఈయన సవతి సోదరుడైనప్పటికీ దుస్సలని ఓదార్చి పంపించాడు. ఇక్కడి నుంచి గుర్రం మణిపురం చేరింది. మణిపూర్ చేరగానే అక్కడ మణిపురానికి రాజుగారు చెప్పానుగా మీకు, గంధర్వరాజు గారు, ఆయన కూతురు చిత్రాంగద, చిత్రాంగద అర్జునుడి భార్య. ఇప్పుడు ప్రస్తుతం అర్జునుడి యొక్క కొడుకు బభ్రువాహనుడు దాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ బభ్రువాహనుడికి తన తండ్రి తన నగరం దగ్గరకి గుర్రంతో వచ్చాడని తెలియగానే ఆనందం పట్టలేక పరుగు పరుగునొచ్చి తండ్రి అని సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎన్నాళ్ళయింది, ఎప్పుడో పుట్టినప్పుడే నీ గురించి విన్నాను, మళ్ళీ నిన్ను చూసే అవకాశం దొరకలేదు. ఎప్పటికప్పుట వాళ్ళ అమ్మగారు వాళ్ళ పెద్దమ్మగారు ఉలూ పేంటే నాగకాంతో ఒక ఆవిడ ఉన్నదిగా, ఆవిడ ఉలూచి కూడా అర్జునుడి భార్య. వీళ్ళంతా పటాలు చూపించేవారు అన్నమాట, అర్జునుడి యొక్క పటాలు ఈ బభ్రువాహనుడికి చూపించేవారట. ఇదిగోరో మీ నాన్న ఇప్పుడు ఇలా ఉన్నాడు, ఈ ఏడాది ఇలా ఉన్నాడు, కిందట ఏడాది జుట్టు కాస్త నల్లగా ఉంది, ఈ ఏడాది రెండు తెల్ల వెంట్రుకలు వచ్చాయి. అంటే ఏడాది ఏడాది గడప్పులు మారతాయిలేండి. నిరుడు చూసిన గురువుగారు ఈ ఏడాదికి మార్పు రావట్లా, మీరే మార్పు వస్తున్నారు ప్రతి సంవత్సరం. కాబట్టి మనుషుల్లో మార్పులు వస్తే బుద్ధుల్లో కూడా మార్పు వస్తాయి. ఈ ఏడాది ఉన్న భక్తి నెక్స్ట్ ఇయర్ ఉండాలనే ఉంది, ఇంకా పెరగచ్చు తరగచ్చు చెప్పలేము. గురువుగారండి మీరు మా ఇంటికి రాకపోతే మేము ఆత్మహత్య చేసుకుంటామండి, అన్నం తినవండి అన్నవాడు ఏడాది మా ఇంటికి కాదు. గురువుగారు ఫోన్ చేసి అత్తపోవచ్చు, ఏం బుద్ధి ఎప్పుడు ఎవడికి పుడుతుందో దుర్బుద్ధి చెప్పలేము. ఒక్కొక్కడు నిరుడు విన్నవాడు ఈ ఏడాది ఇంకా భక్తి పెంచుకోవచ్చు. ప్రతి వ్యక్తిలో శరీరములోను మనస్సులోనూ రకరకాల మార్పులు వస్తాయి, అది వాళ్ల కర్మ తప్ప మరొకటి ఏమీ కాదు. అందుకని అర్జునుడి యొక్క పటములు ఎప్పటికప్పుడు నాగకన్య ఉలూచి పట్టుకొచ్చి ఈ చిత్రాంగదకి బభ్రువాహనుడికి చూపించటం వల్ల వాళ్ళ నాన్నని బాగా గుర్తుపెట్టాడు ఆయన. ఎన్నాళ్ళకి తండ్రిని చూసిన ఆనందంతో నమస్కరించి మిమ్మల్ని ఎప్పటికప్పుడు పటాల్లో చూశాను, ఇప్పుడు ముఖాముఖి చూశాను, రండి నగరం లోపలికి మీకు సన్మానం చేస్తాను, మనందరం కలిసి భోంచేద్దామంటే యజ్ఞ దీక్షలో ఉన్నప్పుడు నేను నగరాల్లోకి రాకూడదు, అలా ఊరు పొలిమేరల్లోంచి వెళ్ళిపోవలసిందే. అయినా నీకు పౌరుషం లేదుట్రా అన్నాడు ఈయన. కాలం కలిసి రాకపోతే అలా ఉంటుంది. యుద్ధానికి వచ్చేవాళ్ళనేమో ఒరే యుద్ధానికి వద్దురా అన్నాడు అర్జునుడు కరుణతో. కానీ కొడుకు దగ్గరకు వచ్చేసరికి నీకు అసలు పౌరుషం ఉందా బుద్ధి ఉందా అన్నట్ట. అదేమిటి నాన్నగారు ఇలా అంటున్నారు అన్నట్టు అనేలోపు, నువ్వు క్షత్రియుడివి, పౌరుషవంతుడు పరాక్రమవంతుడు అయిన అర్జునుడి కొడుకు, గుర్రం మీ నగరానికి వస్తే దాన్ని బంధించి తండ్రితో యుద్ధం చేసి యుద్ధంలో మెప్పించి తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకోవాలి, అటువంటిది నాన్న కనబడగానే పిరికాళ్ళ కాళ్ళ మీద పడతావా అన్నట్ట. ఏమైనా తండ్రితో ఎలా యుద్ధం చేస్తానండి అన్నాడు ఆయన. వినయ మెసగా ఆర్య జన సమేతంబుగా నరుగు తెల్చి అతన్ని చరణములకు ప్రీతి నెరుగా అక్కిరీటి అన్నరపతి నాదరింపకుండే మేది నీశ. ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రి యొక్క అశ్వాన్ని బంధించకూడదు, తండ్రితో యుద్ధం చేయకూడదు. అశ్వమేధయాగం చేస్తున్నది నువ్వు మీ అన్నగారు, తండ్రులతో యుద్ధం చేస్తామా? అందువల్ల వినయముగా ఈ బంధువులతో పురోహితులతో నీకు పాదనమస్కారం చేస్తాను, అంతేగాని యుద్ధం చేయనంటే అస్సలు దగ్గరికి తీసుకోలేదు, కౌగిలించుకోలేదు, చీ అన్నట్టు చూశాట. దాంతో పాప ఏం చేయాలో తెలియక, మీరు ఇక్కడే రెండు రోజులు విశ్రాంతి తీసుకుని అమ్మకి చెబుతానని బయలుదేరాడు. దారిలో పాతాళలోకం నుంచి నాగకన్య ఉలూచి అక్కడికి వచ్చింది, బభ్రువాహనుడికి కనపడింది. పిన్ని సమయానికి కనబడ్డావు, నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తే పిన్ని ఆయన నన్ను తని పంపేశాడు, నాతో మాట్లాడను అంటున్నాడు. యుద్ధం చేయమంటాడు ఏమిటి నాన్నగారు, తండ్రితో యుద్ధం చేయడం ధర్మమేనా అంటే ఆవిడ పక్కపక్కనవి, నాకు మీ నాన్నతత్వం తెలుసు, ఆయన పరాక్రమవంతుడు, క్షత్రియపుత్రుడు క్షత్రియపుత్రుడులా ఉండాలి, కానీ ఇంకో రకంగా ఉంటేలారా, నీ పరాక్రమంతో ఆయన్ని మెప్పించు, లే కవచం వేసుకో, రథమెక్కు, ధనుస్సు పుచ్చుకో, మీ నాన్నని యుద్ధరంగంలో జయించు, తండ్రిని మించిన కొడుకు మా అబ్బాయి అనిపించుకోవాలని ఆయన కోరిక. నా కొడుకు తండ్రిని మించినవాడు అనిపించుకోవాలని ఆయన కోరితే నువ్వేమో నమస్కారం చేస్తే ఆయన ఒప్పుకుంటాడు, వెళ్ళి యుద్ధం చేయనగానే మా నాన్న యుద్ధం చేయమంటున్నాడు, ఇప్పుడు పిన్నిగారు యుద్ధం చేయమంటున్నారు. ఆయనకి తల్లికి చెప్పకుండా చకచక కవచం వేసుకుని రథం ఎక్కి తన పరివారంతో వచ్చి, ఒరే మీరు ఇక్కడ ఉండరా, నేను మా నాన్నగారు ద్వంద్వ యుద్ధం చేస్తామన్నాడు. ఓ ఏం యుద్ధం చేశారండి ఆ ఇద్దరును, పూర్వం ఇంద్రుడు వృత్రాసురుడు యుద్ధం చేసినట్టుగా, ఒకనొకప్పుడు బ్రహ్మ విష్ణువులు యుద్ధం చేసినట్టుగా ఘోర యుద్ధం చేశారట. 24 గంటల సేపు వాళ్ళ అస్త్రాలతో శస్త్రాలతో ఆకాశం అంతా నిండిపోయింది. ఈయన ఆగ్నేయాస్త్రం వేస్తే ఆయన వరుణాస్త్రం వేశాడు, ఈయన బ్రహ్మాస్త్రం వేస్తే ఆయన బ్రహ్మాస్త్రం వేశాడు, ఈయన ఐశీకాస్త్రం వేస్తే ఆయన ఇంద్రాస్త్రం వేశాడు. ఎక్కి హంస కేతు వేత్తెర క్రాలంగ నరిగి యశమునకు నడ్డబడగ చూచి మెచ్చి సవ్యసాచి మార్కొనుటయు కురిసినతడు నిశిత చరచయ్యంబు. ఈయనకేమో జెండా మీద కపిరాదు, ఆంజనేయ స్వామి అర్జునుడి జెండా మీద, ఆయనకి హంస అండోయ్, హంస జెండా మీద ఉంటుంది, హంసకేతుతో యుద్ధం చేశాడు. ఇద్దరు ఒకరి మీద ఒకరు శర పరంపర కురిపించారు, బాణాలు వర్షం కింద కురిసేయట. అలా యుద్ధం చేయగా చేయగా హఠాత్తుగా అర్జునుడు వేసిన రెండు బాణాలు బభ్రువాహనుడి యొక్క వక్షస్థలం చీల్చుకుని బయటికెళ్ళిపోయాయి. దాంతో ఆయన కూడా మరో బలమైన బాణం అర్జునుడి మీదకి వేశాడు. అదేమైంది, వడినది వీపున వెడలిన పడియ పొడమినర్జునుండి పదపడి త్రళ్ళెం కొడుకును మున్నతడేసిన బెడిదపు టేటుల ఎలంత పృథ్వీనాథ. అర్జునుడి మీదకి బభ్రువాహనుడు వేసిన బాణం ఏకంగా వక్షస్థలం లోపలికి వెళ్ళిపోయి గుచ్చుకొని బయటకు వచ్చేసి అర్జునుడి వీపులోంచి బయటకు వచ్చి నేల మీద పడిపోయింది. అంటే బాణం అలా బయటకు దూరం వచ్చేసింది అనమాట. అంత తీవ్రమైన బాణము వక్షస్థలమును చీల్చుకుని నేల మీద పడగానే అర్జునుడు ఒక్కసారి కుయ్ అనే శబ్దంతో ఢామని రథం నుంచి కింద పడిపోయాడు. అది దెబ్బకి చచ్చిపోయాడు, వాడి కిక్కురు మరొకటి చచ్చిపోయాడు. ఈ దెబ్బలకి అర్జునుడు కొట్టిన దెబ్బలకి కొడుకు స్పృహ తప్పి కింద పడిపోయాడు. అర్జునుడు ఎప్పటికీ లేవకపోవడంతో ఈ విషయాన్ని పరుగు పొరుగున పరివారం వెళ్ళి చిత్రాంగతకి చెప్పారు. మీ ఆయన చచ్చిపోయాడమ్మా, నాడి కొట్టుకోవటం లేదు, పూర్తిగా ముఖమంతా ప్రేతకాడు వచ్చేసిందనగానే పరుగు పొరుగున చిత్రాంగత వచ్చి కొడుకును పట్టించుకోలేదు. ఆయన కొడుకు స్పృహ తప్పి పడ్డాడు. భర్త భర్తే, మాయిదారు కొడుక్కేముంది కానీ. అందుకని భర్త కాళ్ళు పట్టుకుని ఆ కాళ్ళు పూర్తిగా చల్లబడిపోవడంతో ఒకటే ఏడ్చింది పాపం, అయ్యో పెళ్ళయిన వాటే కాని ఏనాడు నీతో కాపురానికి రాలేకపోయాను, ఒక్కనాడు నేను ఇంద్రప్రస్థానికి హస్తినాపురానికి నీతో అరణ్యవాసానికి రాలేదు, అయినా నీ పటాన్ని నీ రూపాన్ని గుండెల్లో పెట్టుకుని భక్తితో పూజించాను, కొడుకులో నిన్ను చూసుకున్నాను, రాకరాక భర్త వచ్చాడు, ఆ భర్తని ఇంటికి పిలిచి పాదపూజ చేసి ఆయనకి ఇంత భోజనం పెట్టుకుందాం అనుకుంటే ఈ దుర్మార్గుడు ఈ పనికిమాల కొడుకు అన్యాయంగా మా ఆయన చంపేశాడు, ఇదెక్కడ కొడుకురా బాబు అని ఏడుస్తూ దేవతలంతా నన్ను అనుగ్రహించకపోతే ఇప్పుడే ఈ భర్త శవంతో పాటు దహనం చేసేసి భర్త శవాన్ని చితి మీద పెట్టి నేను కూడా సహగమనం చేస్తానని ఏడ్చింది. ఇంతలో బభ్రువాహనుడు లేచాడు. ఆ సమయానికే ఉలూచి కూడా అక్కడికి వచ్చింది. బభ్రువాహనుడు లేచి ఏమిటమ్మా ఏడుస్తున్నావు అంటే, ఏమి ఏడవడం ఏమిట్రా దౌర్భాగ్యుడా, చూడు మీ నాన్నను చూడు అంది ఆవిడ. ఈయన వచ్చి చేతులు పట్టుకు చూశాడు, పూర్తిగా చచ్చిపోయి కళ్ళలో తేలవేసున్నాడు ఆయన. అందుకని బభ్రువాహనుడు గుండెలు బాదుకొని ప్రాయోపవేశం చేస్తాను నేను, తండ్రిని చంపిన పాపాత్మనికి ప్రాయశ్చిత్తం లేదంటారు అని ఆయన గుండెలు బాదుకుంటూ ఉండగా ఇంతలో ఊలూచి దగ్గరకు వచ్చింది. ఎందుకురా ఏడుస్తున్నావు, తండ్రి చచ్చిపోయాడు, తండ్రి చచ్చిపోతే దానికి మనం ఏం చేస్తాం, ఇవాళ ఆయనతో పాటు రేపు మనము పోవలసిందే అందుట ఆవిడ. అసలు నువ్వు భార్యమేనా, నీ భర్త నా భర్త ఇద్దరు ఒకళ్లే కదా, ఇద్దరం సొంతానికి స్నేహితురాళ్ళము అక్క చెల్లెళ్ళం కూడా వరుసకి, అటువంటిది నాకున్న ప్రేమలో వెయ్యో వంతు నీకు లేదా ఊలూచి, నువ్వే కదా తండ్రికి కొడుక్కి మధ్యలో తగాదా పెట్టావు, నా కొడుకు యుద్ధం మానేసి ఇంటికి వస్తూ ఉంటే మీ నాన్న నీతో యుద్ధం చేయాలనుకుంటున్నాడు, యుద్ధం చేసి ఆయన్ని మెప్పించు అని మా అబ్బాయిని రెచ్చగొడతావా, ఎక్కడైనా తండ్రి కొడుకు తగాదా కెడితే ఒరే తగాదా పడకండ్రా కలిసి ఉండండిరా, తండ్రికి ఎప్పుడు కుమారుడు నమస్కారం చెయ్యాలి, మాట వరస కూడా తండ్రి తిట్టినా కొడుకు మాత్రం తిట్టకూడదని చెప్పాలి, అలా నచ్చ చెప్పకుండా రెచ్చగొట్టి పంపిస్తావా, యుద్ధానికి పంపిస్తావా, అలా రెచ్చగొట్టి నచ్చ చెప్పకుండా చచ్చిపోయేలా చేసావు, ఇప్పుడు నీ కడుపు చల్లబడిందా, నీ కళ్ళు బాగా ఆనందంతో పొంగిపోతున్నాయా, డా మొగుడితో కలిసి చద్దాం అంటూ ఉండగా పాపం బభ్రువాహనుడు కూడా అన్నాడనమాట, ఈ మహానుభావుడు ఈశ్వరుడితో పోరాడిన వీరుడు, శ్రీకృష్ణ పరమాత్మ శరీరంలో సగం అటువంటి వాడు, వాళ్ళ నా మంచితనం వల్ల చచ్చిపోయాడు అంటే వ్యంగ్యం అనమాట, నేను ఎంత మంచివాడో, నా అంత మంచివాడు ఉంటాడా, నా మంచితనం మా నాన్నని చంపింది, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఆత్మహత్య చేసుకోవడం మహాపాపమని శాస్త్రం చెబుతున్నది, తండ్రిని చంపిన పాపానికి వేదశాస్త్రాల్లో ఒక ప్రాయశ్చిత్తం చెప్పారట, తండ్రి శరీరాన్ని తగలబెట్టి ఆ పుర్రే కపాలం చేత్తో పుచ్చుకుని ఆ కపాలంలో 12 ఏళ్ళు భిక్షాన్నాన్ని సంపాదించి తింటే అప్పుడు ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది, కాబట్టి మా నాన్నని తగలబెట్టిన తర్వాత ఆ కపాలం చేత్తో తీసుకుంటాను, ఆ పుర్రి పుచ్చుకుని ఇంటింటికి వెళ్ళి భిక్షాందేహి అంటాను, ఇతరులు వేసే భిక్ష పుర్రిలో వేయించుకుంటాను, మా నాన్న కపాలంలో వేసిన అన్నం తింటాను, ఇలా 12 ఏళ్ళు మా తండ్రి యొక్క హత్యకి ఆ హత్య పాతకానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని ఏడుస్తూ ఉండగా ఇంతలో మళ్ళీ చిత్రాం కదా, అమ్మా ఉలూచి నువ్వు నాగకన్యవి, అనేక మహిమలు కలిగిన దానివి, నీ మహిమ గురించి ఎప్పటికప్పుడు ఎంతోమంది చెప్పారు, ఏది మన భర్తను రక్షించలేవా నువ్వు, ఆ మాత్రం ఈ చచ్చిపోయిన ఆయన ఇలా తగలబడవలసిందేనా అని మళ్ళీ ఏడ్చింది. అప్పుడు పక్కనున్నటువంటి వాళ్ళు ఈ అంతసేపు ఏడిస్తే మాత్రం చచ్చినవాడు వస్తారా, కట్టెలు సిద్ధం చేయండి అన్నారు. కొంతమంది కట్టెలు ఎండు కట్టెలు తెచ్చారు. ఈ శవాన్ని తలవైపు పట్టుకుని దానిమీద పెట్టబోతూ ఉండగా అట్లు తెంపు చేసి
ఆసీనులైన ఆ తల్లి కొడుకు అవని త్రెళ్ళియున్న విజయుదూచి పాప వెల్లది సంజీవన మణిదలల్చకురు సమాజ ముఖ్య.
ఈ విధంగా తెంపు చేసి ధైర్యం చేసి భర్తను తగలబెట్టి భర్త శవంతో తాను సహగమనం చేసి చచ్చిపోవాలనేమో చిత్రాంగదనుకున్నది. ఆ కపాలాన్ని సేకరించాలని కొడుకు అనుకున్నాడు. ఆ సమయంలో పాతాళలోకంలో ఉన్న సంజీవనమణి నా చేతిలోకి రా అని ఉలూచి తలుచుకోగానే పాతాళలోకంలో నుంచి ఒక దివ్యమణి చేతిలోకి వచ్చింది. అది సంజీవనమణి, చచ్చిన వాళ్ళని బ్రతికించే ఒక అపూర్వమైన మణి. ఆ మణి పాతాళలోకంలో ఉంటుంది. ఈ ఉలూచి యొక్క తండ్రి ఐరావతుడు అని పేరు కలిగిన ఒక గొప్ప నాగరాజు. ఆయన దగ్గర ఆ మణి ఉన్నది. ఆ మణిని తలుచుకోగానే ఆ మణి చేతిలోకి వచ్చింది. ఆ మణిని సేకరించి చిత్రాంగదని పిలిచింది, బభ్రువాహనుణ్ణి పిలిచింది. ఎవర్రా ఎందుకు ఏడుస్తారు? విజయుండు చచ్చునే వేదురులార ఇంద్రుని చేతనైన ఈతనికి ఒక్క ప్రియము చేయంగ గోరియును నీ కొలది ఆరయు బుద్ధి ఈతండు రణము నర్పదలచిన ఇవ్వీరు తలపు సిద్ధిం పంగజేయుటకును నింత చేయవలసే నాకు కావున మోహనంబగు మాయాప్రయోగంబు నడపితి నుజ్జ్వలాత్మ. విజయుడు అంత తేలిగ్గా మీలాంటి వాళ్ళ చేతుల్లో చస్తాడా? వెర్రి పీనుగులారా అందండో ఆవిడ. వేదూరులారా అంటే అర్థం ఏంటో తెలుసా? ఓసి వెర్రిపీనుగా, ఒరే వెర్రాడా అని తిట్టకుండా తిట్టిందనమాట. విజయుడు నీ చేతిలో చస్తాడనుకున్నావా? నువ్వు ఎంత వీరుడు అయితే మాత్రం తండ్రిని చంపే మొరగాడమేమిటి? ఇంద్రుడి చేతిలో కూడా చావడేతాడు. త్రిమూర్తులేకమైన ఈ అర్జునుడిని చంపలేరు. తనంత తాను శరీరం విడిచిపెట్టే కాలం వస్తే తప్ప ఇతనికి నీకు యుద్ధాన్ని చేకూర్చి పెట్టడానికి వెనకాతలు ఒక రహస్యం ఉన్నది. నీ పరాక్రమం తెలుసుకోవడానికి, ఇతని బుద్ధి తెలుసుకోవడానికి నేను ఒక గొప్ప మాయ పన్నా. నా మాయ వల్లే ఈయన అప్పటిదాకా అందరిని యుద్ధం వద్దన్నవాడు నిన్ను యుద్ధానికి పిలిచాడు. ఇదంతా నా మాయా ప్రయోగం. ఆ మాయ వల్లే నువ్వు కూడా యుద్ధానికి సంసిద్ధుడు అయ్యావు. భయంకరమైన మోహనము అనే నా మాయ ఇది. ఈ మాయ మీ అందరికీ ఎంత గొడవ తెచ్చిపెట్టింది. అసలు రహస్యం ఇప్పుడు చెబుతున్నాను విను. ఆ రహస్యం చెప్పే ముందు విజయుడిని బతికించాలి కదా. ఏదమ్మా చిత్రాం కదా, ఈ మణి తీసుకో, ఈ మణిని అర్జునుడి యొక్క గుండెకాయ మీద తగిలించు అనగానే చిత్రాం కదా మణి తీసుకుని చచ్చిపోయిన అర్జునుడి యొక్క గుండెకాయ మీద పెట్టగానే అర్జునుడి గుండెకాయ టిక్ టిక్ అని మళ్ళీ కొట్టుకోవడం మొదలెట్టి గడియారానికి వాళ్ళు ఎలా డబ్బను కొట్టుకోవడం మొదలెట్టింది. కొట్టుకోగానే ఎప్పటిదాకా చచ్చిపోయినట్టుగా నల్లగా పడున్న ఆయన ముఖం వికృత ముఖం కాస్త అందంగా తయారై టక్కులు లేచి కూర్చుని, ఏమిటర్రా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, కారణమేమిటి? అవును, యుద్ధరంగంలో నేను మా అబ్బాయి సరదాగా యుద్ధం చేస్తుంటే ఈ చిత్రాంగది ఎప్పుడొచ్చింది? ఈ ఉలూచి ఎప్పుడొచ్చింది? విలూచి, పొరపాటు నేను ఏదైనా తప్పు చేశానా, లేక ఈ చిత్రాంగత తప్పు చేసిందా? నువ్వు అంత తేలిగ్గా రావు, నువ్వు వచ్చావంటే ఏదో తప్పు దిద్దడానికి వస్తావు నాకు తెలుసు. మేమేమైనా దోషం చేశామంటే నువ్వు మహాత్ముడివి, నువ్వు దోషం చేయటం ఏమిటి? ఇక్కడ గొడవ జరిగిందిలే, ఆ గొడవ నన్ను ఇక్కడికి వచ్చేలా చేసింది. ఇంతకీ ఏమిటా గొడవ అన్నాడు ఈయన మళ్ళీ. ఏం చెప్పను, నీకు అశుభం జరిగిందండి ఆవిడ. అబ్బా చెప్పవమ్మా బాబు, నాంచకుండా ఏం అశుభం అన్నాడు ఈయన. ఏముంది, నువ్వు చచ్చావు, చస్తే నేను బతికించానంది ఆవిడ. ఈయన తెల్లబోయాడు. అదే గొడవ, నాకు ఇంత అక్కడి నుంచి ఏం జరిగిందో తెలియదు, చచ్చిపోయిన వాళ్ళకి ఏం తెలియదే. అందుకే పాప అర్జునుడు ఏం జరిగిందో నాకు తెలియటం లేదన్నాడు. అది తెలియాలంటే మనం కూడా పోయి అలాగే బతకాలి, కానీ మనం బతుకుతామో లేదో తెలియదు, కనుక ఎందుకు వచ్చింది హాయిగా ఉందాం. అర్జునుడు అంటే ఆయన బతికించడానికి ఉలూచి లాంటి వాళ్ళు ఉన్నారు. మనలాంటి వాళ్ళకి ఉలూచి ఉండదు, ఇంకో రోచి ఉండదు, చస్తే పేచీ తప్ప. కాబట్టి ఇంతకీ నేను మరణించి బతికాన అనగానే, అవునండి ఈవిడే తిన్నగా ఉండక మన అబ్బాయిని రెచ్చగొట్టింది, వాడేమో బాణం వేశాడు, మీ గుండెల్లోంచి బాణం బయటకు వచ్చింది, మీరు కింద పడి చచ్చిపోయారు, మీ అబ్బాయి మీ బాణాలకి స్పృహ తప్పిపోయాడు, ఎప్పటిదాకా నేను ఏడ్చాను, ఇంకో 10 నిమిషాలు మీరు బతకపోతే నేను మీతో కలిసి స్వర్గానికి వచ్చేదాన్నే. పుణ్యాత్మురాలు ఉలూచి నాగ సంజీవనమణి తెచ్చి మిమ్మల్ని బ్రతికించిందనగానే ఆయన ఆశ్చర్యపోయాడు. కారణం లేకుండా ఉలూచి ఇలాంటి పిచ్చి పని చేయదు, ఎందుకు చేసింది ఈవిడ అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ అంది, నాయన అసలు గొడవ అంతా ఇప్పుడు చెబుతున్నాను వీడు, ఇందాకంటే నువ్వు ఏమిటి గొడవ అన్నదే, ఆ గొడవ ఏమిటో చెబుతావు విను. నీవు ఒకనొకప్పుడు భీష్ముడిని పడగొట్టావు. భీష్ముడు పడిపోయిన వెంటనే ఆకాశం నుంచి వసువులు గంగానదికి వచ్చారు. మా సోదరుడు భీష్ముడు అష్టవసువులలో చివరివాడు, ఆయనకి ప్రభాసుడు లేక ద్యో అని పేరు. ఆ పుణ్యాత్ముడు పడిపోయిన అశుభ సందర్భంగా మేము గంగా స్నానం చేస్తామని ఎక్కడో దేవలోకంలో ఉన్న వసువులంతా భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానం చేశారు. అప్పుడు గంగానది స్త్రీ రూపం ధరించి, నాయనలారా మీరంతా పుట్టి పుట్టగానే నీళ్లలో పారేశాను మిమ్మల్ని, మీకు శాప విముక్తి కలిగింది. ఆ తర్వాత ఆఖరి వాడిని భీష్ముడిని ప్రేమగా పెంచాను. ఎంత ధర్మాత్ముడు వాడు, వాడంటే నాకు మమకారం ఎక్కువ. అటువంటి వాడిని అన్యాయంగా ఈ అర్జునుడు పడగొట్టాడు అని ఆవిడ కూడా కన్నీళ్లు పెట్టి ఏడ్చింది. దాంతో వాళ్ళు అన్నారు, మహాపాపాత్ముడు అర్జునుడు శిఖండిని ఎదురుగుండా పెట్టుకున్నాడు. శిఖండి ఎదురుగుండా ఉండడం వల్ల భీష్ముడేమో బాణం వేయలేదు. అప్పుడు ఆ శిఖండి వెనక నుంచి పదునైన బాణాలు భీష్ముడి మీద కొట్టి భీష్ముడిని పడగొట్టాడు అర్జునుడు. కాబట్టి వీణ్ణి మేము మా తపశ్శక్తితో శాపం పెట్టి శాపంతో దగ్ధమైపోయేలా చేస్తాం, వాడిని తగలబెట్టేస్తామన్నారు. ఆ సమయానికి స్నానానికి ఈవిడ వెళ్ళిందిట ఉలూచి. అమ్మ బాబోయ్ మా ఆయన్ని శాపం పెట్టి వీళ్ళు తగలబెట్టేస్తా ఉంటున్నారని హడిలిపోయి పరుగు పరుగున తన తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని వెంట పెట్టుకుని నిమిషాల్లో వచ్చి వాళ్ళ కాళ్ళు పట్టుకుంది. వాళ్ళు జాలిపడ్డారు. అప్పుడు ఆ నాగరాజు, ఈ ఉలూచి కూడా మహాత్ములారా మీకు తెలియందే ఉంది, ఇదంతా శ్రీకృష్ణ పరమాత్మ సంకల్పం, భీష్ముడి యొక్క ఇష్టం కూడా అది, భీష్ముడే తనంత తాను శిఖండిని ఎదురుగుండా పెట్టండి, అర్జునుడు బాణాలు కొట్టేలా చెయ్యండి, ఆ బాణాలకు నేను కింద పడిపోతానని తన మరణ రహస్యం అర్జునుడికి పాండవులకి చెప్పాడు. తాను ఇష్టపడి ఆయన నేల మీద పడ్డాడు. మీరేమో రోషంతో అర్జునుడిని శాపం పెట్టి నాశనం చేస్తూ ఉంటున్నారు, ఇది ధర్మం కాదనగానే వాళ్ళు కోపాన్ని ఉపసంహరించుకుని అయితే ఓ పని చెయ్యాలి. అర్జునుడు భీష్ముడి వెనక నుంచి బాణాలు కొట్టినటువంటి పాపం నుంచి విముక్తి పొందాలి. పొందకపోతే వాడికి ఎప్పుడైనా ప్రమాదమే, నరకానికైనా పోతాడు వాడు. కాబట్టి అతనికి ఆ పాపం పోవాలంటే కన్న కొడుకు చేతిలో చావాలి, చస్తే వాడికి ఆ పాపం పోతుంది. ఆ పని నువ్వు చేస్తావా అని ఉలూచిని అడిగారు వాళ్ళు. అప్పుడు ఉలూచి, అయితే కొడుక్కి తండ్రికి యుద్ధం పెట్టి కొడుకు చేతిలో తండ్రి తచ్చేలా చేసి ఆ తర్వాత వాడిని బతికించుకుంటాను, దాంతో అతని పాపం అంతా పోయినట్టేనా అంది. తథాస్తు, అతని పాపం అంతా పోతుంది అన్నారు వాళ్ళు. ఆనాడు వసువులు నిన్ను శపించకుండా నేను అడ్డం పడి ఈ చిన్న పని ద్వారా నీకున్నటువంటి భీష్మహత్యా దోషం కూడా పోగొట్టాలి అని సంకల్పించాను. గంగ వసువుల యొక్క ఆగ్రహానికి లేకపోతే నువ్వు ఏనాడో గురయ్యి నశించేవాడివి. అందుకని ఏం చేశాను, ఆనాడు వసువులకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇప్పటిదాకా ఎదురు చూడవలసి వచ్చింది. సమయం రాగానే నీ మీద మాయ ప్రయోగించా, ఆ మాయ వల్ల నువ్వు కొడుకుని యుద్ధానికి రాని పిలిచావు, ఆ మాయను మళ్ళీ నీ కొడుకు మీద ప్రయోగించా, వాడు కూడా నీతో యుద్ధం చేశాడు, వాడి బాణంలో నేనే దూరి నీ ప్రాణం తీశాను, నీ బాణాలు వాడికి తగిలేలా చేశాను. ఆ తర్వాత కాసేపు ఏడవాలి, ఎప్పుడు చచ్చిపోయిన తర్వాత ఏడుపు వస్తేనే అప్పుడు అశుభం పోతుంది అనమాట, కీడు పోతుంది. అందుకని వెంటనే బతికించకుండా వాళ్ళని ఏడవనిచ్చి శవదహనం దాకా లాక్కొచ్చాను. ఇక చిట్ట చివరి సమయంలో నా సంజీవనమణితో నిన్ను బ్రతికించాను, దానితో వసువుల వల్ల నీకు రావలసిన శాపమూ పోయింది, భీష్ముడిని నువ్వు పడగొట్టిన పాపమూ తొలగింది, ఈ రకంగా నిన్ను రక్షించుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది అనగానే ఒక్కసారి ఎంతో ప్రేమతో ఉలూచిని దగ్గరికి తీసుకుని, ఆహా దివ్యకాంతవి, నాగదేవతవి, నువ్వు నా భార్యమవడం నా పూర్వజన్మ సుకృతం, లేకపోతే మేము ఏమయ్యేవాళ్ళమో, ఎప్పుడూ నీకు రుణపడి ఉంటాం అన్నాడు ఆయన పాపం. అలాంటి భార్యలు దొరకాలండి అప్పుడప్పుడు కనుక ఎవడైనా మగవాడికి దివ్యశక్తులు కలిగిన పరమపతివ్రతలు, చచ్చిన భర్తని బతికించుకునే భార్యలు కనుక దొరికితే ఆ భర్త అంతర్దృష్టవంతుడు అర్జునుడికి తెలుస్తోంది. కానీ అందరికీ అంతేరిగ్గా దొరకరు. భర్తని అప్పడాల కరతో నెత్తి మీద కొట్టి చంపిన భార్యలు దొరకడం తేలిక, కానీ బతికించుకోవడం అంటే అంత తేలికటండి బాబు. ఏదో మీలాంటి పుణ్యాత్తురాళ్ళు ఎక్కడో ఉంటారు నోటికి కోటికి ఇలాంటి ప్రతివ్రతలు. కానీ ఈ విధంగా ఉలూచిని పొగిడాక ఆవిడ సంతోషపడి ఇక వెళ్ళి రెండు గుర్రం తీసుకుని, అనగా నాయనా బభ్రువాహన నేను నగరంలోకి రాకూడదు, అందరికంటే ముందు నువ్వు యజ్ఞానికి రావాలి సుమా, అసలే వంశాంకురాల్లా గజగజలాడిపోతున్నావు, ఇప్పుడు బభ్రువాహనుడే కదండి అంతో ఎంతో ఒక్క కొడుకు మిగిలాడు ఈయనకి, పాపం నానుకున్న అర్జునుడు కొడుకు ఈయనే, ఎటొచ్చెడిపోయినా ఈయన తాతగారికి దత్తత వెళ్ళిపోవటం వల్ల ఇంటి పేరు మారిపోయింది, మాతామోహుడి కొడుకు అయిపోయాడు ఈయన, తల్లి యొక్క తండ్రికి వారసుడయ్యాడు, అది మనం ఆదిపర్వంలో చెప్పుకున్నాం, ఇప్పుడు మళ్ళీ చెప్పుకోకర్లా. అందువల్ల నువ్వు యజ్ఞానికి అందరూనేమో చివరి సమయంలో వస్తారు, నువ్వు మాత్రం రెండు మూడు నెలల ముందు వచ్చేయాల్సమా అన్నాడు. అలాగే వీళ్ళు పెట్టి వస్తానని తండ్రికి మాట ఇచ్చాడు. చిత్రాంగదని ఉలూచిని వెంట పెట్టుకుని నగరానికి రావలసిందిగా కొడుక్కి చెప్పి అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్లారు. ద్వారక చేరాడు ఆయన. ద్వారకావాసులు అర్జునుడికి హారతులు పెట్టారు. అక్కడి నుంచి ద్వారక నుంచి గాంధార దేశానికి వెళ్లారు. శకుని కొడుకులంతా అర్జునుడి మీద యుద్ధానికి వచ్చారు. శకుని కొడుకుల్లో కొంతమంది యుద్ధంలో చచ్చారు, ఇంకా కొంతమంది మిగిలారు. ఓయ్ బాబా, శకునిగాడికి కూడా 100 మంది కొడుకులు, గుర్రం గుడ్డిదైనా దానాకు తక్కువ లేదని వాళ్ళ కొడుకులంతా 100 మందిలో ఒక 50 మంది పోయారు, ఇంకా 50 మంది మిగిలారట. వాళ్లంతా అర్జునుడితో ఘోర యుద్ధానికి వస్తే అప్పుడు అర్జునుడు మళ్ళీ హెచ్చరిక చేశాడు, మా అన్నయ్య గారి ఆజ్ఞకి నేను బద్ధుడిని, అందువల్ల నేను యుద్ధం చేసి మిమ్మల్ని చంపడానికి ఇష్టపడను. నా మాట వినండి, ఎందుకర్రా తగాదా పడతారు?
కావున నేక డంగ విను కయ్యము నీకిది ఏళ్ళ తమ్ముడా, నా వినియు వడిన్ శకుని నందనుడై అమరేంద్ర నందనుడా, విశిఖంబులం బొదివే దానికి నవ్వుతూ వాని శీర్షకం బా విజయుండు బల్వెడదయమున నేలబడంగనేసిన.
ఒరే నాయన, తమ్ముడు అని వ్యంగ్యం అనమాట. నిజానికి వాడు ఎవడు? మేనమావ కొడుకు అంటే బావ. అయినా అప్పుడప్పుడు ఒరే తమ్ముడు నా మాట వినరా అని ఇప్పుడు మనం పలకడం ఒక అలవాటు. అలాగే కొన్ని చోట్ల అయితే అన్నా అన్నా, ఎవడైనా అన్నే, ఏమన్నా బాగున్నావా అంటాడు. నేను అన్నా ఏమిటండి? నేనేమిటి, పురాణం చెప్పేవాడిని, నేను అన్నయ్యా, హాయ్ అన్న అండం. నిజంగా హైదరాబాద్లో ఉపన్యాసం అయిపోయాక అంత కుర్రాడు ఉంటాడు, వాడు వచ్చి అన్న అండం. ఇంక రెండు వాటలు మాత్రం ప్రతివాడికి అలవాటు అన్నమాట. ఇక ఎవరినైనా సరే వాడు రోడ్డు తుడుస్తూ ఉంటే హాయ్ అంకుల్ లేదా హాయ్ ఆంటీ. ఈ అంకులు పెంకులు ఈ ఆంటీ పెచ్చ సంభాషణలు వచ్చేసినారు. మనుషులు ఎవరు, ఎవరిని ఎలా పిలవాలి? ఇంక పెద్ద లేదు, చిన్న లేదు, ఏమీ లేదు, అన్నిటికీ అంకులు అన్నమాట. గురువుల్ని గురువుల కింద సంబోధించడం, పెద్దవాళ్ళని పెద్దవాళ్ళ కింద కాస్త గౌరవం ఇచ్చేవాళ్ళకి ఒక రకం, అవన్నీ పోయి రెండే రెండు మిగిలినమాట, అంకుల్ ఆంటీ లేదా ఇంకేమన్నా అంటారో ఏమిటో తెలియదు. భవిష్యత్తులో కాలప్రభావంలేండి. కానీ మొత్తం మీద ప్రేమగా అప్పుడప్పుడు వ్యంగ్యంగా తమ్ముడా అనడం మాత్రం పురాణాలలో ఒక ధర్మం ఉన్నదట. అందుకని ఒరే నేను యుద్ధం చేయడానికి ఇష్టపడటం లేదురా తమ్ముడు, ఎందుకు యుద్ధానికి వస్తావు, నేనే తలుచుకుంటే నువ్వెంత, కాని ధర్మరాజు గారి యొక్క మాటలకి నేను బద్ధుడనై యుద్ధరంగంలో ఎవరిని సంహరించడానికి ఇష్టపడటం లేదు అనగా వాడు వినిపించుకోకుండా తీవ్రమైన బాణాలతో కొట్టాట అర్జునుణ్ణి. అప్పుడు అర్జునుడు నవ్వుతూ నెత్తి మీద ఉన్న తలపాగా కింద బడేలో కొట్టాడు, ఆ కిరీటం బడేలో కొట్టాడు. కిరీటానికి లోపల గుడ్డ కడతారు, గుడ్డ మీద కిరీటం పెట్టుకుంటారు. ఈ కిరీటము గుడ్డ కూడా తెగిపోయేలా కింద పడేసట బాణంతో. మీకు ఎప్పుడైనా బాణంతో కిరీటాన్ని పడగొట్టడం తేలిక, కానీ ఈ తల చుట్టూ కుట్టుకున్న ఒక గొడ్డ ఉంటుంది, ఆ గొడ్డని బాణముతో కింద పడేలా కొట్టడం చాలా కష్టం. ఒకవేళ ఆ గొడ్డకి బాణం వేసామంటే అది తలకాయకి తగలచ్చు, కానీ ఎక్కడ తలకి గాయం కాకుండా జాగ్రత్తగా గొడ్డ అలా ఎగిరి కింద పడేలా కొట్టగానే ఆ పక్కనున్న భటులు అన్నారు, ఒరే నాయన ఎందుకు వచ్చిందిరా శకునిపుత్ర? ఓ శకునిపుత్ర, ఇంత పూర్వం ఎంతోమంది అపశకునమై నీకు తమ్ముళ్ళంతా యుద్ధరంగంలో తెచ్చారు, నువ్వేమో అర్జునుడితో యుద్ధానికి వెడుతున్నావు. అర్జునుడిని చూసావా ఎంత చమత్కారంగా బాణం వేశాడో, నైపుణ్యంతో బాణం వేశాడో. ఆ బాణం దెబ్బకి నీ నెత్తి మీద ఉన్న కిరీటం పడింది, కిరీటం కింద ఉన్న తలపాగా గొడ్డలేచింది. కానీ ఆ బాణం ఇంకొంచెం కిందకి తగిలుంటే నీ పుచ్చి లేచిపోయేది, ఈ కపాలం పైనంతా తెగి కింద పడేది. ఆ అర్జునుడు క్రౌర్యమునకు దిగడం లేదు, తన నైపుణ్యం నీ మీద ప్రయోగించటం లేదు. ఎందుకు వచ్చింది యుద్ధం మానేసి వెనక్కిరా అంటే వాడు వింటాడా? నేను వినను, మా నాన్నని చంపడానికి మూలకారకుడు ఈ అర్జునుడు అంటూ మీద మీదకు వచ్చాట. అర్జునుడు ఘోర యుద్ధం చేసి మొత్తం మీద వాడు చంపకుండా మాత్రం కాళ్ళు చేతులు దెబ్బలు తినేలా చేశాడు. ఇంతలో ఆ శకుని భార్య తన మంత్రులతో పరుగు పరుగునొచ్చి, అర్జున అర్జున, మూర్ఖుడైన నా కొడుకు చేసిన అపచారాన్ని క్షమించి వాడిని చంపక నీకు పుణ్యం ఉంటుంది. ఎప్పటికే మా ఆయన చేసినటువంటి అపచారాల వల్ల మీ వంశానికి చాలా నష్టం వచ్చింది. ఇంతకీ మూలకారకుడు నా దిక్కుమాల మొగుడు, వాడు ఎలాగో పోయాడు, వాడితో పాటు కొడుకు కూడా పోతాడేమో అని నా బెంగ అప్పుడప్పుడు భర్త మీద కోపం వస్తే భార్యలు అలా తిట్టచ్చు కండోయ్. నేను చెప్పలా, ఇందులో భారతంలో చెప్పారు శకునిలాంటి భర్త ఇది. మళ్ళీ మంచి భర్తలను తిట్టకూడదు. గుంటూరులో ఉన్నటువంటి మగవాళ్ళంతా మంచి భర్తలు, గుంటూరులో ఉన్న స్త్రీలంతా పరమపతివ్రతలు, వాళ్ళు వాళ్ళు తిట్టుకోకూడదు. కానీ ఎప్పుడైనా భర్త మరీ శకుని లాంటి వాడు పాపాత్ముడైతే మాత్రం దానికి తగిన శాస్తి చెయ్యాలని శాస్త్రం చెబుతున్నది. కనుక ఆవిడేమన్నది, నా భర్త వల్ల మీ వంశానికి చాలా నష్టం వచ్చింది, అయినప్పటికీ నీవు మహాత్ముడివి, నా కొడుకును వదిలేయనగానే అప్పటికే శకుని కొడుక్కి కొంచెం భయం వేసింది అర్జునుడు కొట్టిన దెబ్బలకి. నన్ను క్షమించు, నేను యుద్ధం చెయ్యటం మానేశానన్నట్ట. శకుని భార్యని, శకుని మంత్రుల్ని, కొడుకుని అందరినీ ఆదరించి, అసలు ఈసారి నేను వచ్చింది యుద్ధానికి కాదు, కేవలం అశ్వం రక్షణ చేయటానికి, అశ్వరక్షణకి, అశ్వరక్షణతో పాటుగా మీ బోటి వాళ్ళందరినీ ఆహ్వానించడానికి వచ్చాను. వీడు కుర్రాడు, వీడికి అర్థం కాదు, అనవసరంగా యుద్ధం చేశాడు, ఎన్ని దెబ్బలు తిన్నాడో పాపం. ఇంటికి వెళ్ళాక కాస్త కాపడాలు పెట్టించండి, ఒళ్ళంతా లేపనం పోయించండి, ఎందుకంటే వీడు తొందరగా కోలుకుని యజ్ఞానికి రావాలి అని నచ్చ చెప్పి ఆహ్వానించి ప్రేమగా ఆ శకుని కొడుకుని బావగారిని కౌగిలించుకుని విడిచిపెట్టేశాడు.
ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్ళాడు. ఈలోపు అక్కడ మాఘ పూర్ణిమ వచ్చింది. చైత్ర పూర్ణిమ నాడు కదా యజ్ఞం జరగాలి, అప్పుడే మాఘమాసం వచ్చింది. అంటే ఇంక మధ్యలో కేవలం ఫాల్గొన పూర్ణిమ, ఆ తర్వాత చైత్ర పూర్ణిమకి యజ్ఞం. దాదాపు 10 నెలల పాటు అర్జునుడు బయట తిరుగుతున్నాడు అనమాట అప్పటిదాకా. అందుకని ధర్మరాజు, భీమసేన మాఘ పూర్ణిమ వచ్చింది చూసావా, ఇంకా అర్జునుడు నెల 15 రోజులు లోపే వచ్చేస్తాడు. అర్జునుడు వచ్చాక మనకి ఎక్కువ కాలం ఉండదు, అర్జునుడు ఏ సమయంలో వస్తాడో తెలియదు, అతను వచ్చే సమయానికి యజ్ఞానికి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఈలోపు మనం యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. నువ్వు యాగానికి కావలసిన ఏర్పాట్లు చేయి, అంటే యాగమంటప నిర్మాణం చేయించాలి, మునీశ్వరుల్ని పిలిపించాలి, ఆ యాగమంటపానికి చుట్టూత యజ్ఞశాల, ఆగ్నిర్ధరశాల, పత్నీశాల, యజమానశాల, సదస్యశాల, అంటే మనలాంటి వాళ్ళ మీటింగ్ పెట్టుకోవడానికి పనికొచ్చేటటువంటి ఒక శాల అనమాట, భోజనశాల, మళ్ళీ భోజనాలు చేసిన తర్వాత ఆకులు పారేయడానికి పెద్ద గుంట, ఇవన్నీ ఏర్పాటు చేయాలి. పనివాళ్ళందరినీ సిద్ధం చేయాలి. ఎక్కడ ఏ వస్తువు లోటు రాకుండా చూసుకోవాలి. అన్నిటికీ మించి భోజనాల దగ్గర అసలు లోపం ఉండకూడదు. ఇంకా వస్తువుల్లో ఏ పువ్వులో కాస్త తగ్గితే అక్షతలు వేసుకోవచ్చు, కానీ భోజనం దగ్గర కుదరదు కదా. భోజనం దగ్గర పెరుగు లేకపోతే పెరుగు బదులు గంజి పోసుకోలేరు. కాబట్టి అందరికీ భోజనశాలలో మాత్రం లోపం లేకుండా చూడాలి. ఇవన్నీ ఏర్పాట్లు చేయన్నట్ట. భీముడు సంతోషపడిపోయి, అన్నయ్య నువ్వు చెప్పినట్టే చేస్తాను, అర్జునుడు కూడా ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో నాకు తెలుస్తోంది, ఇంకెటొచ్చిపోయినా భోజనశాలకు సంబంధించిన ఏర్పాట్లు నేనే చేస్తాను, భోజనాల్లో ఏమేమి ఐటమ్స్ ఉండాలో మెను అంతా నాకు వదిలి. ఎందుకంటే భీముడికి తెలిసినట్టు ఎవరికి తెలియదు, అని వంటలు బాగా చేశాడు కదండి విరాటరాజు గారు కొలువులో. రుచి ఎరిగిన వాడు, రుచిగా వండడం నేర్చినవాడు, తిండి అంటే ఆసక్తి కలిగిన వాడిని ఎప్పుడు కూడా ఈ భోజనశాలకి అధ్యక్షుడిగా పెట్టాలి, సోపాధ్యక్షుడిగా పెట్టాలి. అంతేగాని ఇంటైజేషన్ వాడిని పెట్టామనుకోండి, అబ్బే ఏం తింటామండి అంటాడు వచ్చిన వాడినలా. కాబట్టి అజీర్తి గాన్ని, పడనివాడిని, వంకాయ పడదు వాడికి, టెంకాయ పడదు వాడు, అలాంటి వాడిని కనుక తీసుకొచ్చా ముందు కూర్చోబెడితే. మీకు రహస్యం చెప్పనా, మాకు అగ్రహారంలో ఓ పిసిని కొట్టాయని ఉండేవాడు, ఆయన భోజనానికి పిలిచేవాడు. భోజనానికి పిలిచినప్పుడు ఏం చేసాడు అంటే మొట్టమొదటి కూర్చోబెట్టేవాడిని వాళ్ళ వాడిని కూర్చోబెట్టేవాడు. 10 మందికి వండవలసిన భోజనం ఉంటుంది కదా, 10 మంది తినడానికి పనికి వచ్చే భోజనంతో 100 మందికి సంతర్పణ చేసేవాడు అండి ఆయన. ఎలాగా, ముందు లైన్లో వాళ్ళ బంధువు బావమరుదో కూర్చునేవాడు, రాగానే బూరెలు రాగానే, ఏ బూరెలు ఎవడ తింటాడండి ఈ రోజుల్లో, అంత బూరెలు తినే దరిద్రుడు ఎవడున్నాడు ఇక్కడ అనేవాడు వాడు. ఇంకా మీరు ఏం తింటారు ఒకసారి ఆలోచించండి. రాగానే లైన్లోకి, పాపం ఏమో తినాలని పక్కన మేము చిన్నపిల్లలం, నాకేమో 8 ఏళ్ళు, నాకేమో బూరెలు అంటే ఇష్టం ఆ రోజుల్లో, ఇప్పుడు ఎలాగో తినలేను, కానీ అప్పట్లో బూరి తిందాం అనుకుంటే వీడి పక్కన చి బూరి తినే దరిద్రుడు ఒక్కడుంటాడు ఎక్కడ, అది తింటాడా, చిచ్చి మానవుడు అన్నవాడు తింటాడా, వద్దొద్దు వద్దు అట్నుంచి తీసేయనేవాడు. నిజానికి ఆ వంటకాల్లో కేవలం 4 బూరిలే వేయించేవాడు ఆయన. ఈ 4 బూరిలో పుచ్చుకుని గంపుచ్చుకోడు రాగానే వీడు దుంప తెంచి పో అనగానే వాడు పోయేవాడు. ఇక వంకాయ కూర వస్తే వంకాయ కూర ఎవడో పడుతుంది, పైచ్యం దురదలు వస్తాయి, వద్దొద్దు. ఇంకేం మిగిలింది, చారును ఎంత ఉప్పు మజ్జిగ పోయించేసేవాడు. దాంతో ఏమైంది, 10 మందికి వంట చేస్తే అది 100 మందికి సరిపోదా. ఇలాంటి వాళ్ళు భోజనం పెట్టినట్టు ఉండకూడదు. ఎప్పుడూ కూడా ఫ్రంట్ రోలో మన వాళ్ళు కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టే అనాలి. ఓసారి ఓ తమాషా ఇక్కడ చెప్పి తీరాలి. ఏమిటంటే ఈ పిసిని కొట్టాయనే పద్ధతి నాకు అర్థమైంది. నా ఒళ్ళు మండి, నాకు మంచి మిత్రుడు ఉన్నాడు, వాడు భీముడి కంటే 2 ఆకులు ఎక్కువ చదివినవాడు. వాడు వాడిని పిలిచి, ఒరే ఎప్పుడు ఈయన భోజనానికి పిలవడం, ఆ ముందు వరుసలో వాళ్ళ వాడిని కూర్చోబెట్టడం, వాడేమో చీ అండం, దాంతో తక్కిన వాళ్ళకి అడ్డం లేకుండా పోవడం జరుగుతుందని ఈసారి ఒకసారి చూసుకోరా అన్నాను. మేము కుర్రాళ్ళం కదా, కసికొద్దీ పనిచేసాం, అప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఉండలేం. కానీ ఇప్పుడు ఈ కుర్రాడు 2వ రోలో కూర్చున్నాడు. అంటే ఈ మొదట ఆయనేమో చీ అనేవాడు, చీ అనేవాడు పక్కన ఈ భీముడు కూర్చున్నాడు. వీడు బూరెలు రాగానే, చీ బూరెలు ఎవరు తింటారనగానే, నేను తింటాను, నాకు సిగ్గులేదు, పట్టుకురా, ఆ బూరెలు పట్టరా, నాకు సిగ్గులేదు, ఎవడరా సిగ్గు అన్నది, సిగ్గులేని విధవాలు ఎందుకు ఎక్కడ కూర్చోడు, ఇలాగే తిట్టేశాడు వాడు. తిట్టేసి వీడిని ఎవడరా ఇక్కడ కూర్చోబెట్టాడు. భోజనానికి వచ్చిన తర్వాత సిగ్గేమిట్రా, అసలు ఆహారం దగ్గర సిగ్గు ఉండకూడదని వాడికి శ్లోకం కూడా నేర్పాలండి నేను, ఆహారే వ్యవహారేచ త్యక్త లజ్జ సుఖీ భవేత్ అని. ఎప్పుడు కూడా ఆహారం దగ్గర వ్యవహారం దగ్గర సిగ్గులేని వాడు సుఖపడతాడు అని మా గురువు గారు చిన్న గురువు గారు శ్లోకం చెప్పారు. పట్టుకురా అన్నాడు. ఇకేముంది వాడికి చెమట్లు పట్టాయి, ఉన్న 4 బూరెలు అయిపోయాయి, ఇంకా బూరెళ్తే అంటే 4 వేసాం, అన్నట్ట. ఇదే నాటకం వెయ్యి. మళ్ళీ ఇప్పుడు మేమంతా భోజనానికి 2 గంటలైనా కూర్చుంటాం, ఇప్పుడు మళ్ళీ పిండి తేండి కలపండి అన్నాడు వీడు. ఇక చూడండి, వీడు వద్దన్నప్పుడల్లా వాడు రెచ్చిపోయి వంకాయ పప్పు తెప్పించాడు, ముచ్చెమట్లు పట్టించాడు. 3 ఏళ్ళ నాటకం అంతా 3 గంటల్లో తాగేశాడు వీడు. అంటే ఈ 3 ఏళ్ళుగా 10 మందికి భోజనం పెట్టేవాడేవాడు, వీడు ఏకంగా 300 మంది భోజనం చేశాడు. ఇక మళ్ళీ ఎప్పుడు ఆయన భోజనాన్ని పిలవాలా? కాబట్టి ఎప్పుడైనా సరే ఇలా నాటకం ఆడేవాడు ఉన్నప్పుడు కొంచెం తిండి పుష్టినవాడు కూర్చోబెట్టాలి భీముడిని. అందుకనన్నమాట నాయన, భోజనములకు కావలసిన ఏర్పాట్లన్నీ నీవి అన్నాడు. అందుకే భీముడు కూడా ఏమన్నాడు, ఎక్కడ ఏ పదార్థమునకు లేకుండా నేను లోటు లేకుండా చేస్తాను. సుస్పష్టంగా చెప్పారండి, భారతంలో భీముడు అంత అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశాట. ఒకటి కాదు, భీముడు గొప్ప ఆర్గనైజర్. ఎంత బలవంతుడు, ఎంత యుద్ధంలో దేహబలం ప్రదర్శిస్తాడో ఇక్కడ కూడా అంత బలము ప్రదర్శించాడు. ఏది? భోజనానికి సంబంధించిన ఆర్థిక బలం. యజ్ఞవాటమును జనాధిపులకు మునివ్రాతములకు విడియవలయునట్టి మందిరములు కనకమణిమయంబులుగానొనర్చె తజ్ఞమగు జనంబు పొగడ. భీముడు చెక్క 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 ఒక్క 10 రోజులలో, అంటే మాఘ పూర్ణిమ నాడు మొదలుపెట్టి దశమి నాటికి యజ్ఞవాటిక వచ్చిన ప్రతి మహారాజు గారికి విడిది, మునులు ఉండే శాలలో, ఇంకా వచ్చినటువంటి సామూహికంగా అందరూ పడుకోవడానికి పనికొచ్చే టెంట్లో, ఎందుకంటే అందరికీ భవనాలు ఇవ్వలేరు కదండి. 200,000 మంది వస్తారు, 200,000 మందికి ఏర్పాట్లు చేయాలంటే కష్టం. వీళ్ళందరికీ ఏం చేశాడు అన్నాడు, పెద్ద పందిరి వేయించేశాడు. ఇక పందిట్లోనే పడుకోవడం, పందిట్లోనే అన్ని కానిచ్చేయచ్చనమాట. అలాంటి పందిట్లు ఈ విధంగా విడియవలయ్యున్నట్టి మందిరములు, అందరికీ అన్ని రకాల మందిరాలు ఏర్పాటు చేశాడు. అవి కూడా కనకమణిమయంబులుగా నొనర్చి బంగారంతో మణులతోటి కూడా శాలలు నిర్మించాడు. ఇప్పుడు పందిరి వేశారు, పందిరిలో స్తంభాలు ఉంటాయా, ఆ స్తంభాలకి బంగారపు తొడుగులు వేయించారట. మనకి నవగ్రహాలకు చూడండి, చక్క వెండితోటి బంగారంతో కవచాలు ఎలా పెట్టారు, అలా పందిళ్లలో ఉన్న స్తంభములకు కూడా కవచాలు ఏర్పాటు చేయించాడు ఆయన. ఇంకా తజ్ఞులకు జనంబు పొగడ, మంచి పండితులు తెలివైన వాళ్ళు కూడా ఈ భీముడి ఏర్పాట్లు చూసి, ఇంతవరకు యజ్ఞములు ఎంతో మంది చేశారు, ఈ రకమైన ఏర్పాటు మానవ మాత్రుడు చేయలేడు. ఆ భీముడు ఆర్గనైజర్ అంటే, ఈ భీముడే కనుక కలియుగంలో పద్మాగర్ గారికి దొరికింటేనా కాశీలో 5 నిమిషాల్లో పీఠం కట్టేయగలడు ఆయన అని వాళ్ళంతా ఆ విధంగా పొగిడారట. భీముడు అంత అద్భుతంగా ఎక్కడ ఏ లోటు లేకుండా ఏర్పాటు చేశాడు. ఇవన్నీ యమునా నదీ తీరంలో, పైగా యమునా నదీ తీరంలో ఎందుకు పెట్టారు? అందరూ భోజనం చేశాక చీటికి బట్టికి చేతులు కడుక్కోవాలంటే డ్రమ్ములతో నీళ్లు పెట్టాలన్నా తేలిక, లేదా ఎవడైనా నదిలో పడి స్నానం చేయొచ్చు. కాలకృత్యాలకి, వాటికి, స్నానాలకి, అన్నపానాలకి వేటికి లోటు ఉండదు యమునా నది అంటే. అందులో ఆనాడు యమునా నది మంచి వేగంగా ఉధృతంగా ప్రవహించేది. అందుకని నదీ తీరములో ఏర్పాటు చేస్తే, ఎప్పుడు నీటి సౌకర్యం ఉన్న చోట ఈ కార్యక్రమాలు పెడితే ప్రజలకు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుంది. అందుకని అక్కడ అద్భుతమైన ఏర్పాటు చేశట. ఇది కూడా కేవలం 10 రోజుల్లో. యజ్ఞమేమో చైత్ర పూర్ణిమ, కానీనా మాఘమాసంలో పూర్ణిమ నాడు మొదలుపెట్టి కృష్ణపక్ష దశమి నాటికి అన్ని ఏర్పాట్లు చేశాడు. ధర్మరాజు గారు చూసి, భీమసేన అద్భుతం నాయన నీ ఏర్పాట్లు, ఇంత బంగారం ఇవన్నీ ఎలా సంపాదించావంటే మనం తెచ్చాంగా మరుత్తరాజు దగ్గర నుంచి, అవన్నీ ఇలా ఉపయోగపడ్డాయి. నా దగ్గర పనిచేసేవాళ్ళు కూడా చురుకైన వాళ్ళు, అందులో భీముడి దగ్గర ఒళ్ళుంచి పనిచేయాలి. భీముడు ఎప్పుడు నిద్రపోడు, ఆయనతో పాటు తక్కిన పని వాళ్ళను కూడా నిద్రపోనివ్వకుండా అద్భుతంగా చేశాడనమాట. వాళ్ళకు కూడా పనిచేసినందుకు తగిన కానుకలు ఇస్తాడు ఆయన. మనం ఎప్పుడూ కూడా వర్క్ చేయించుకోవడం కాదు, ఆ వర్కర్లకు తగిన దక్షిణ ఇచ్చామా, వాడు ఆనందపడిపోయి 10 రూపాయలు ఇచ్చే తోట 20 రూపాయలు ఇస్తే బాగా చేస్తాడు. అంతేగాని 10 రూపాయల పనికి 2 రూపాయలు ఇచ్చి చెయ్యరా అంటే వాడేం చేస్తాడు, విసుక్కుంటాడు, రేపు పొద్దున బయటికి వెళ్ళాక తిట్టుకుంటాడు. అందువల్ల భీముడి దగ్గర గొప్పతనం ఏమిటంటే, ధనమున్నది, బంగారం వంటి లోహాలున్నాయి, ఆ లోహాల చేత పని చేయించడానికి కావలసిన పనివాళ్ళు ఉన్నారు, ఆ పనివాళ్లకు ఇవ్వవలసిన దక్షిణ కూడా ఇచ్చాడు. ఇన్ని రకాలుగా ఏర్పాటు చేసి, ఇదంతా నీ అనుగ్రహం అన్నయ్యా అన్నట. ఇప్పుడు ధర్మరాజు ఏమన్నాడు, ఇక్కడి నుంచి మన దగ్గరికి జనాలు రావడం మొదలెడతారు. యజ్ఞమునకు దాదాపు 1 నెల 2 నెలల ముందు నుంచే రమ్మని చెప్పాం కనుక వీలున్నంత మంది వస్తూ ఉంటారు. వచ్చిన వారిని మాత్రం స్వయంగా నేనే ఆహ్వానిస్తాను. నువ్వేమో భోజనాధికారులు నువ్వే ఏర్పాటు చేయి, నకులాదులు కావలసిన వస్తువులు అందేలా చూస్తారు, నేను ఆహ్వానిస్తాను అని ఆహ్వాన సంఘానికి తానే నాయకుడు, వచ్చిన వాళ్ళని వచ్చినట్టు గౌరవించేట, మునులకు భోజనాలు పెట్టించేట. ఈ సమయంలో ఎక్కడెక్కడి నుంచో 100,000 మంది జనం వచ్చి పడిపోయారండి బాబు. అసలు ఆ జనమేమిటి, ధర్మరాజు గారు యజ్ఞం చేస్తున్నారు, అశ్వమేధ యాగం, ఆ యాగానికి అర్జునుడు రాబోతున్నాడు గుర్రాన్ని తీసుకుని. ఈలోపు ముందే వెడితే మనం అన్ని ఏర్పాట్లు చూసినట్టుంటుంది, భోజనాలు చేసినట్టు ఉంటుంది, ఎప్పుడూ కూడా కార్యక్రమాలకి చివరి మూమెంట్లో వస్తే తొడదొక్కిడిగా ఉంటుంది, కొంచెం ముందు వస్తే వింతలు విశేషాలు చూడొచ్చు. పైగా ధర్మరాజు గారి యజ్ఞశాలలో నాటకాలు ఆడేవాళ్ళు, హరికథలు చెప్పేవాళ్ళు, బుర్రకథలు ఆడేవాళ్ళు, తోలుబొమ్మలు ఆడేటటువంటి వాళ్ళు, పురాణాలు చెప్పేవాళ్ళు, సంగీతం పాడేవాళ్ళు, నృత్యం చేసేవాళ్ళు, ఎన్ని రకాల కళలండి. కొన్ని చోట్ల కుస్తీ పోట్లు, కొన్ని చోట్ల ఈ ఖడ్గచాలనాలు, కొన్ని చోట్ల ధనుర్విద్యా నైపుణ్యాలు. ఇలా ఎవడికి ఏ విధమైన ఆసక్తి ఉన్నదో, వాడి టేస్ట్ ఎటువంటిదో, అటువంటి ఏర్పాట్లు అక్కడ ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఇన్ని రకాలు ఉంటే లాభం ఏమిటి? నాటకాలు చూసే ఇష్టం ఉన్న వాళ్ళంతా చెల్లియో చెల్లకో పాటలు ఉన్న తోటకి పోతారు, పద్యాల తోటకి. మీలాగా పురాణం వినాలనుకున్న వాళ్ళంతా పురాణశాల కడతారు. జోదశాల కూడా ధర్మరాజు గారికి ఇక్కడికి పోలేదు. సరదాగా జోదం ఆడుకునేది, మళ్ళీ డబ్బులు పోగొట్టుకోకుండా జోదం ఆడుకునేటటువంటి శాల పెట్టాడు. లాస్ వేగాస్ కాదు ఇది, కేవలం లాస్ లేనటువంటి యాగశాల, ఒక ద్యోతశాల ఏర్పాటు చేశాడు. క్రియాశీలత్వం, కళాశీలత్వం అంటే సరదా కోసం ఆడుకునే ఆట ఏర్పాటు చేశాడు. ఇవన్నిటినీ ప్రజలు చూడటం కోసం ముందొచ్చారు. విను లక్షభూసురులు కుడిచిన, విను లక్షభూసురులు కుడిచిన, ఒక మరి మ్రోయు భేరి చల్లగుచునుండు జననాయక ఎప్పుడునేమని చెప్పుదు అశ్వమేధ యజ్ఞ విభూతిన్. లక్ష మంది ఒక్కసారి భోజనం చేయగానే ఒక గంట ఠంగన మోగేదిట. అక్కడ ఒక గంట పెట్టారు. ఆ గంట ఎప్పుడు కొట్టాలి? ఒక లక్ష మంది ఒకే పంక్తిలో భోజనం చేసి లేచాక. లక్ష మంది కూడా ఒక పంక్తిలో సుమండి, సింగిల్ రో. లక్ష మంది భోజనం చేసి అంతా ఒకేసారి లేవగానే ఈ గంట ఠంగన మోగాలి. అటువంటి గంట చలగుచు మ్రోగున్న అన్నాడు. అలా మోగుతూనే ఉందిటండి. ఈ అశ్వమేధ యాగం ప్రారంభించి పూర్తయ్యి చివరిదాకా అయ్యేదాకా రోజు 5-6 సార్లు 15 సార్లు 25 సార్లు మోగుతుందంటే ఎన్ని లక్షల మంది భోజనం చేశారో ఆలోచించండి. అసలు ఆ భోజనాల్లో గొప్పతనం ఏంటో తెలిసిన, పొద్దున టిఫిన్ తిన్నవాడు కూడా మళ్ళీ గంటకొచ్చి భోజనం చేసేవాడు. ఆ రుచి అంత బాగుంది, వాళ్ళకి అరిగింది. ఆ రోజుల్లో బాగా తిండి పుష్టి ఉండేది. ఇప్పుడు 4 ఇడ్లీ తిన్నవాళ్ళు అంటే మీ గురించి చెప్పట్లా, కుర్రాళ్ళు చూస్తే ఎలా ఉన్నారంటే 4 ఇడ్లీ తింటే మళ్ళీ మధ్యాహ్నం భోజనం అరగట్లేదండి అంటున్నారు. ఇదేం మనుషులండి బాబు, కలిప్రభావం ఇది, ఆకలి ప్రభావం ఇది. ఆ రోజుల్లో భోజనం చేశాక మళ్ళీ గంట పోయాక భోజనం చేసేవారు. భీముడు లాంటి వాడు ఒకటి ఉంటే చాలదేమిటి? కాబట్టి శుభ్రంగా భోజనం చేస్తూ ఉండడం వల్ల అది కూడా ఒకే వరుసలో, ఒక్క వరుసలో లక్ష మంది కూర్చోవడం అంటే మాటల. పైగా అప్పటిలో చాలా నియమాలు, నిష్టలు ఉండేవి. ఒక దరిద్రపు వాతావరణాన్ని ఈ కలియుగంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఏమిటి? 100 మంది బల్లల దగ్గర కూర్చుంటారు భోజనానికి. ముందు కూర్చున్నవాడికి వడ్డించేసరికి చివరివాడి దగ్గరికి కొట్టనకు వచ్చేసరికి వీడికి అయిపోతుంది. ఇదేంటిది? అది తిండమా? అది ఆసుర భోజనం, చండాలపు భోజనం, అది నీచ భోజనం. అది ఎప్పుడు 100 మంది ఒక వరుసలో భోజనాన్ని కూర్చుంటే అందరికీ వడ్డన పూర్తి అయ్యేదాకా ఆకు ముట్టుకోకూడదు. తెలిసినది పప్పు, అందరికీ పప్పు, అందరికీ కూర, అందరికీ అన్నం, అందరికీ అన్నీ వడ్డించేదాకా అలా కూర్చోవాలంతే. ఇక్కడ వడ్డం జరుగుతుంటే ముందువాడు ఆకు నాకేయడం, కూర నాకేయడం, పప్పు నాకేయడం, అన్నం వడ్డించేసరికి పప్పు అయిపోతుంది. అలా దరిద్రం అనమాట అది. ఈ పూర్వజనులు, నేను అన్నగా అనకూడదు కానీ, వరాహాలుగా పుట్టిన వాళ్ళు మానవులు అయిపోతే ఇలా నాకు తినేస్తారట అని బృహస్పతి చెప్పాడు. నేను అనలేదు సుమ్మా, మళ్ళీ నా మీద పడకండి. అప్పుడు నియమం ఏమిటంటే అందరికీ ఆకులలో వడ్డన పూర్తవ్వాలి. పూర్తయ్యాక ఒక్కసారి గోవిందా అని అప్పుడు ఆపోషణ బట్టి భోజనం తినాలి. కనీసం ఆపోషణ పట్టకపోయినా పర్వాలేదు, అందరూ ఒక్కసారి గోవిందనామస్మరణ చేసి అందరూ ఒకసారి భోజనాన్ని కూర్చోవాలి. తప్ప ఇక్కడేమో వడ్డన చేసి ఈ చివరాకులో వడ్డన అయ్యేలోపు వీడు నాకేసిపోయి ఆకు వదిలేసిపోతే ఎలాగా? ఈ లోపు వెనకాతలు 2వ సెక్షన్ వాడు, ఒకడు అన్నాన్ని కూర్చుంటే వీడు వెనకాతలు వచ్చి నిలబడ్డం. రైల్లో సీట్ ఎప్పుడు ఖాళీ చేస్తావు అని జనరల్ కంపార్ట్మెంట్ లో నిలబడినట్టుగా. మీరు ఎప్పుడో చూడండి, జనరల్ కంపార్ట్మెంట్ లో పూర్వం వెళ్లేవాళ్ళం కదా, అప్పుడేమిటి మనం కూర్చోగానే ఒకడు వచ్చి మీరు ఎక్కడ దిగుతారండి? నేను వైజాగ్లో ఎక్కాను, గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కాను, ఎప్పుడో చాలా కాలం క్రితం, 30 ఏళ్ల క్రితం. వాడు ఎక్కగానే వచ్చి మీరు ఎక్కడ దిగుతారండి అన్నాడు. నేను 5 హైదరాబాద్ దాకా దిగను, నువ్వు నా మీద ఆశ పెట్టుకోకు, ఇంకో సీట్ దగ్గరికి పో అన్నా నేను. నిజానికి నేను ఏలూరులో దిగిపోతాను, నాకు ఒళ్ళు మండిపోయింది. వీడు వెనకాతలు వచ్చి ప్రాణం తీస్తుండే ఒకసారి ఒక్కొక్కడు వచ్చి మీరు ఎక్కడ దిగుతారండి, మీరు ఎక్కడ దిగుతారండి, సీట్ నాదండి, నేను చెప్పుకున్నానండి, ఆవు పేడేస్తుందని చెప్పుకునేవారు ఊళ్ళు అలాగా. ఏమిటివి? అందుకని విసిగి అలానేవాడిని. కాబట్టి ఏమిటంటే, ఈ సీట్లో కూర్చున్నవాడు వెనకాతలు కూర్చున్నవాడు లోపల ఏమనుకుంటాడో తెలుసా? నేను కూడా అలా అనుకున్నవాడిని కాబట్టి, వీడు ఎప్పుడు దిగుతాడరా బాబు, ఈ సీట్ నాకు ఎప్పుడు ఇస్తాడరా బాబు అని మనం అనుకున్నట్టుగా, ఇక్కడ తీరా భోజనాన్ని కూర్చోగానే వెనకాతలు వచ్చి రుమాలు కట్టేసి నిలబడితే వీడేం తింటాడు? నిజంగా జరిగింది హైదరాబాద్లో ఒకసారి. ఒకడు అలా భోజనాన్ని కూర్చున్నాడు, వెనకాతలు ఒకడు వచ్చి రుమాలు కొడుతుంటే నేను 2 గంటలు తింటాను, ఎప్పట్లో ఖాళీ అవ్వదు, ఇంకో సీటు చూసుకోండి అన్నాడు ఆయన. పాప మొహమాటం లేకుండా చెప్పాడు. ఈ సిస్టమ్స్ అన్ని ప్రమాదకరమైనవి. ఇవి విడిచిపెట్టి అందరూ ఒక వరుసలో కూర్చోవాలి, అన్ని వడ్డనవ్వాలి, అయ్యాక గోవింద నామస్మరణ చేసి అప్పుడు లేవాలి. అందుకని ధర్మరాజు గారి యాగశాల భోజనం ఎంత అద్భుతంగా వర్ణించారంటే, భారతంలోనూ జైమిని భారతంలోనూ కూడా లక్ష మంది కూర్చునున్నారటంతా. ఆ లక్ష మంది అలా కూర్చున్నాక అందరికీ అన్ని వడ్డించారట. వడ్డించాక అందరూ ఒక్కసారి ఏం చేయాలన్నమాట, కృష్ణుడు అక్కడ ఉంటాడు కదా, ఆయనని స్మరించి గోవింద అనాలి. గోవింద అన్నాక అప్పుడు కూర్చోవాలి. అందరూ ఒక్కసారి లేవాలి. భోజనం అయిపోయినా, మనం భోజనం చేయడం అయిపోయినా పక్కవాడికి అయ్యేదాకా లేవకూడదండి, అది సభ్యత. అందుకని అందరికీ పెరుగైపోయాక అందరూ ఒక్కసారి గోవింద స్మరణ చేసి లేవాలి. అలా లేస్తే అప్పుడు ఆకులు ఎత్తాక ఒక గంట కొడతారన్నమాట. అలాంటి భేరి ఒక పెద్ద డ్రమ్ము మురోయుచు చల్లగన్ ఏకధాటినలా మోగింది. అంటే ఎన్ని లక్షల మంది ఫోన్ చేశారో ఆలోచించండి. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముడితో కలిసి ద్వారకా నగరం నుంచి తమ వాళ్ళందరితో అక్కడికి వచ్చాడు. రాగానే బలరామవాదులను ఎంతో ప్రత్యేకించి పూజించాడు. శ్రీకృష్ణుడు అన్నాడు, అర్జునుడు యాగాస్యంతో వెడుతున్నాడు, నేను దారిలో దివ్య దృష్టితో చూశాను, పాప ఎంత చిక్కిపోయాడో అర్జునుడు. యుద్ధరంగంలో అందరితో యుద్ధాలు చేయటం, ప్రయాణాలు ఎడతెరపి లేకుండా చేయడం, సంవత్సర కాలం ప్రయాణం అండి, రథంలో ప్రయాణం, పైగా యుద్ధం, రోజు యుద్ధమే, ఎక్కడ ఏం తినాలో తెలియదు, ఏం తినకూడదో తెలియదు, పైపెచ్చి యుద్ధంలో కూడా తన పరాక్రమాన్ని ప్రదర్శించే అవకాశం లేదు. ఇక్కడ అవతల వాళ్ళని చంపొద్దు, క్రౌర్యం ప్రదర్శించవద్దు అన్నాడు ధర్మరాజు. అందువల్లేమో పూర్తిగా పరాక్రమం ప్రదర్శించడానికి లేదు, ప్రదర్శించకపోతే వాళ్ళు కొట్టేస్తున్నారు. ఆ దెబ్బలు తిని తిని అర్జునుడు బాగా చిక్కిపోయాడు అనగానే చాలా బాధపడిపోయాడు ఆయన. అర్జునుడు ఒక సందేశాన్ని పంపించాడు. ఆ సందేశాన్ని మానసికంగా నాకు పంపాడు, నేను యుద్ధంలో క్రౌర్యం వహించటం లేదు, ఎవరిని అనవసరంగా వధించటం లేదు, సాధ్యమైనంత వరకు నచ్చ చెబుతున్నాను, నాలుగు దెబ్బలు కొట్టినా మళ్ళీ వాడిని సముదాయిస్తున్నాను, వాళ్ళందరినీ యజ్ఞానికి ఆహ్వానిస్తున్నాను, ధర్మరాజు గారి యొక్క మాటలు మాట వరసకు కూడా నేను ఉల్లంఘించటం లేదు, తొందరలో వచ్చేస్తున్నాను, ఇంకా ఇంచుమించుగా నెలలాళ్ళు ఉందనగానే నేను యజ్ఞాశ్యాన్ని తీసుకుని అక్కడికి వస్తాను అని నీకు చెప్పమని నాకు సందేశాన్ని పంపాడు. ఆ సందేశం నీకు చెబుతున్నాను. ఆ మహానుభావుడు వస్తున్నాడు అనగానే ధర్మరాజు గారు కన్నీళ్లు పెట్టుకుని, నన్ను మహారాజుని చెయ్యడానికి, ఈ సర్వం సహా సామ్రాజ్యానికి చక్రవర్తిని చేయడానికి అర్జునుడు ఎన్ని కష్టాలు పడ్డాడో చిన్నప్పటి నుంచి, ఇప్పుడు మళ్ళీ నా చేత అశ్వమేధయాగం చేయించి ఆ కీర్తి నాకు ఇప్పించడానికి, అశ్వమేధయాగం ద్వారా వచ్చే పుణ్యమంతా నాకు ధారపోయడానికి కదా ఇన్ని కష్టాలు పడుతున్నాడు. నిజానికి అర్జునుడికి ఈ కష్టం పడవలసిన అవసరం ఉన్నదా? ఆయన తలుచుకుంటే స్వర్గానికి వాళ్ళ నాన్నే పట్టుకుపోతాడు. ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తే ఈశ్వరుడు కైలాసానికి తీసుకెడతాడు. అయినా మా అన్నయ్య ధర్మమూర్తి, ఆయన అశ్వమేధయాగం చెయ్యాలి, ఆయనకి కీర్తి రావాలి అనే కోరితో పాపం చాలా యాత్ర పడుతున్నాడు మా అర్జునుడు అని కాసేపు కన్నీళ్లు పెట్టుకుని ఆ తర్వాత అన్నాడు, కృష్ణ అసలు అర్జునుడు ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాడు? యుద్ధం అయిపోయాక మేము సుఖంగానే ఉన్నాగా, మేము హాయిగా రాజధానిలో విశ్రాంతిగా ఉన్నాం, యుద్ధానికి ముందంటావా కష్టపడ్డాడంటే అర్థం ఉంది, కానీ ఇప్పుడు యుద్ధం అయ్యాక కూడా మేము సుఖంగా ఉంటున్న ఈ సమయంలో గుర్రం వెంట వెళ్ళి ఎంతమందితో యుద్ధం చేసి ఇన్ని దెబ్బలు తింటూ ప్రాణాపాయ స్థితులు ఎదుర్కొంటూ నానాయాత్ర పడి చిక్కిపోతున్నాడు, వేళకి తిండి లేక మేము ఇక్కడ భోజనం చేస్తున్నాం, ఆయనకి అక్కడ భోజనం ఉందో లేదో తెలియదు, మేము ఇక్కడ పూజలు అందుకుంటున్నాం, పాపం వాడికి పూజలు లేవు, దుమ్ము కొట్టుకుపోయి ఎప్పుడు స్నానం చేస్తున్నాడో ఎప్పుడు పానం చేస్తున్నాడో తెలియదు, ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నాడు? అర్జునుడిలో జాతక దోషాలు ఉన్నాయా లేక శరీరములో ఏమైనా దోషాలున్నాయా అనగానే కృష్ణుడు చెప్పాడు, అతని జాతకం చాలా గొప్పది మీ అందరికంటే, ఎటొచ్చెటిపోయినా అతని శరీరంలోనే ఒక చిన్ని లోపం ఉన్నది, సర్వగాత్రంబులందును సర్వగాత్రంబులందును సవ్యసాచికి అధిక శుభ లక్షణంబుల అతిశయిల్లు తనువు మాత్రకు ఇంచుక ధరణినాథ ఎక్కుడైయుండు చిరుతొడల్ ఇది కొరత. అతని శరీరములు అన్ని శుభలక్షణములే, చేతులు కాళ్ళు ఏ అవయవం ఎలా ఉండాలో అలా ఉన్నాయి. సాముద్రిక శాస్త్ర ప్రకారంగా మనిషి యొక్క అవయవాలు ఎలా ఉన్నాయో చూస్తే అవయవాలను బట్టి వాడి జాతకం చెప్పేయచ్చు అనమాట. వాడి తల ఎలా ఉంది, ముక్కు ఎలా ఉంది, దంతాలు ఎలా ఉన్నాయి, కాళ్ళు ఎలా ఉన్నాయి, చేతులు ఎలా ఉన్నాయి, వీటిని బట్టి వీడు ఆరోగ్యంగా ఉంటాడా అనారోగ్యంగా ఉంటాడా, వీడికి మంత్రశాస్త్రంలో పట్టుంటుందా ఉండదా, వీడు నరకానికి పోతాడా స్వర్గానికి పోతాడా, ఇవన్నీ ఆ వ్యక్తిని చూస్తే తూచే తప్పకుండా చెప్పచ్చు, అదేం పెద్ద కష్టం కాదు. అయినా అందరూ చెప్పరు అనుకోండి, చెప్పడం కూడా ధర్మం కాదు. కనుక ఒక వ్యక్తిని ఆయన నువ్వు నరకానికి పోతావంటే వీటి రేపటి నుంచి భోజనం మానేస్తాడు. ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గరికి రాగానే నీ శరీరం చూశానమ్మోయ్, నీకు జీవితంలో పెళ్ళవదు అన్నావా, పాపం కుళ్ళిపోతుంది, పెళ్ళి అని కుళ్ళిపోవటం మొదలెడుతుంది. కాబట్టి అందుకనే జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు అలాగా దోషాలు చెప్పడు, మంచి ఉంటే చెబుతాడు. అర్జునుడి శరీరములో ప్రతి అవయవము శుభమే. ఒక్కచోట ఏంటంటే చిరుతొడలు కొంచెం లావు ఉంటాయి. ఆ చిరుతొడలు లావుగా ఉన్నవాడు అప్పుడప్పుడు దుఃఖపడతాడు, యుద్ధంలో దెబ్బలు తింటాడు. అది కూడా ఈ అశ్వమేధ యాగం వరకే. యాగం అయ్యాక అతనికి యుద్ధంలో చావు దెబ్బలు తినవలసిన అవసరం ఉండదు. ఇంకా శరీరం విడిచిపెట్టేదాకా పెద్దగా ఆయనకి కష్టం ఉండదు. శరీరం విడిచిపెట్టాక కూడా శుభస్థితిని పొందుతాడు ఆయన కారణజన్ముడు. ఇక భవిష్యత్తులో ఆయనకి కష్టములు ఉండవు అన్నాడు. ఈలోపు అర్జునుడు పంపగా ఒక దూత సరిగ్గా సమయానికి వచ్చి, అర్జునుడు నగర సమీపానికి వస్తున్నాడండి, కేవలం ఇంకొక రోజులో ఆయన నగరానికి అడుగు పెడతాడు. ఆయన రాగానే రాత్రికి విశ్రాంతి తీసుకుని ప్రొద్దుటే సంధ్యావందనం చేసుకుని ధర్మరాజు గారు దర్శనం చేసుకుంటాడని చెప్పాట. అమ్మాయ, అర్జునుడి గురించి శ్రీకృష్ణుడు చెబుతూ ఉన్న సమయంలో అర్జునుడు దూత వచ్చి మరి కాసేపట్లోనో కూసేపట్లోనో రేపో మాపో మా అర్జునుడు వస్తాడనే సందేశం చెప్పాడు, ఇది కూడా శుభమే అని సంతోషపడ్డాట్టు. ఈయన దూతని దగ్గరికి పిలిచి కానుకలిచ్చి, ఎంత మంచి వార్త చెప్పావు, అర్జునుడు ప్రపంచమంతా తిరిగి గుర్రాన్ని రక్షించి మొత్తం మీద ఏ గండమూ లేకుండా ప్రాణములతో తిరిగి వస్తున్నాడు, ఇంత శుభవార్త చెప్పావు అని దూతకి వివిధ రకములైనటువంటి కానుకలు ఇచ్చాడు. ఇంకా రాత్రి ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు అర్జునుడు వస్తాడా అని ఆయనకి నిద్ర పట్టేది కదట. అర్జునుడు చూడాలి చూడాలి చూడాలి. వాళ్ళు అన్నదమ్ములు అంటే అంత ప్రాణంతో బతికేవాళ్ళు కదా, ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉండలేరు. ధర్మరాజును చూడకుండా తమ్ముళ్ళు ఉండలేరు, తమ్ముళ్ళను చూడకుండా ధర్మరాజు ఉండలేడు. అటువంటిది అర్జునుడు దాదాపు సంవత్సర కాలం ప్రపంచమంతా తిరిగాడు కదా, ఈ తిరగడం వల్ల ఎప్పుడు వస్తాడా అని చూస్తున్నట్టండి. ఆ రాత్రి పార్థు చూచు వేడకను నుచును వేగుటెప్పుడో అనుచునుండనుదయమయ్యనప్పుడు క్రీడి సమయ విహిత కృత్యముల్ సలిపి హయంబు మున్నుగా గనరుగుదిల్చే. ఎప్పుడు అర్జునుడిని చూస్తానా అని ఆశతో ఎదురు చూస్తుండగా మొత్తం మీద రోజు గడిచింది. ఆ రాత్రికి అర్జునుడు నగరానికి అడుగుపెట్టి ఒక ఏకాంత ప్రదేశంలో విశ్రాంతి తీసుకుని ఉదయమే పవిత్రంగా స్నానం చేసి సంవత్సర కాలం తెగతిరిగాడు కదా, ఆ తిరిగిన దోషము దుమ్ము ధూళి ఈ అలసట ఇటువంటి వాటితో పెద్దల్ని దర్శనం చేసుకోకూడదు. అందుకే ప్రయాణం చేసి వచ్చినవాడు స్నానం చేసి మళ్ళీ మంచి బట్టలు కట్టుకొని భగవద్ దర్శనం చేసుకుని లేక జపం చేసి అప్పుడే పెద్దల్ని చూడాలి అని చేస్తాం. ఊరంతా తిరిగి యాత్రకెళ్ళి ఆ కుళ్ళు బట్టలతోటి పెద్దల దర్శనానికి రాకూడదట. అందుకని ఎప్పుడు కూడా స్నానం చేసి విశ్రాంతి తీసుకుని రావాలి. ఒక్క కాశీ కానీ లేక సప్తగిరులు ఏడు కొండలు కానీ ఇలాంటి వాటికి వెళ్ళిన వాడు మాత్రం సరాసరి వచ్చి గురు దర్శనం చేసుకోవచ్చు లేక పెద్దల దర్శనం చేసుకోవచ్చు. తక్కిన ఇంకా ఏ యాత్రకి వెళ్ళినా ముందు ఇంటికే వెళ్ళాలి. వెళ్ళగానే స్నానం చెయ్యాలి, స్నానానంతరం మళ్ళీ శుభ్ర వస్త్రాలు ధరించాలి, అప్పుడు పెద్దల దర్శనం లేక బంధువుల దర్శనం చెయ్యాలి. అందుకే అర్జునుడు ఇంతకాలం భూమండలం అంతా తిరిగాడు గనక ఆ తిరిగినటువంటి ధూళితోటి ఆ తిరిగినటువంటి బట్టలతోటి ఏవో రకరకాల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతాయిగా చెత్తా చెదానం తొక్కుతాం, ఆ తొక్కినటువంటి భూతప్రేత పిశాచ లక్షణాలతోటి అన్నగారి దర్శనం చేసుకోవడానికి ఇష్టం లేకే వేరు ప్రాంతంలో ఉండి ఇప్పుడు తెల్లారగానే హాయిగా స్నానం చేసి సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని మంచి బట్టలు వేసుకుని నగర ప్రవేశం చేశాడు. అప్పటిదాకా హస్తినాపురం లోపలికి రాలేదన్నమాట. ఆ సమయంలో పౌరులు అర్జునుడు యాగాస్యమును స్వీకరించి నగరంలోకి వచ్చాడు, సంవత్సర కాలం ఇంచుమించుగా బయట తిరిగిన ఈ పుణ్యాత్ముడు యాగాస్యంతో సురక్షితంగా నగరంలోకి అడుగు పెట్టాడు, ఇప్పుడు ఈయన్ని చూద్దాం ఎన్నాళ్ళయింది ఈయన్ని చూసి అనుకుంటూ మేడల మీద మిద్దెల మీద ఎక్కి అరుగుల మీదకొచ్చి వీధుల్లోకొచ్చి బారులు తీరి అర్జునుడిని చూసి మురిసిపోయారు. నిజానికి ఎంత చిక్కిపోయినా స్నానం చేసి మళ్ళీ బట్టలు వేసుకోగానే అర్జునుడు చాలా అందంగా ఉన్నట్టండి. అసలు చక్కనమ్మ చిక్కిన అందమైన శాస్త్రం ఉంది. అందంగా ఉండేవాళ్ళు ఉంటారే, వాళ్ళు చిక్కిపోయినా తిండి లేకపోయినా ఏ బట్టలు కట్టుకుని అందంగా ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఎంత అలంకారం చేసుకునే దరిద్రమే. ఈ మహానుభావుడు పరమసుందరాకారుడు అవడం వల్ల ఆయన బాగా యుద్ధాలు చేసి చేసి గాయపడి ఉన్నప్పటికీ కూడా మంచి బట్టలు కట్టుకుని వస్తూ ఉంటే చూచిన వాళ్ళంతా పులకించిపోయారు. ఏమి సౌందర్యం, ఏమి పరాక్రమం, ఏమి కాంతి! ఇన్నాళ్ళు ఈయన ప్రయాణం చేసిన అలసటెక్కడా, ఈ ముఖంలో కనబడడం లేదు అని అర్జునుడి ప్రశంసిస్తూ పువ్వులు వర్షంగా కురిపించారు కొందరు. మహానుభావుల మీద అలా పువ్వులు కురిపిస్తే అది పుణ్యం. అందుకని కొందరు పువ్వులు, కొందరు పేలాలు, కొందరు లడ్డూలు, కొందరు నువ్వులుండలు, ఇవన్నీ ఆయన మీదకి అలా విసరడం మొదటట. ఆ నువ్వులుండలు కూడా ఇంత కాదండి, మళ్ళీ బండరాళ్లలాగా మెత్తగా తగలాలి. మళ్ళీ రేపు పొద్దున పువ్వులు వేయమన్నాం కదా అని జనాలు పుట్టుకొచ్చి డామ్ డామ్ అని కింద నుంచి విసిరారంటే వీడి ఊతలు వాడి చస్తాడు. అలా కాకుండా కొంచెం సుకుమారంగా వేశారు. ఆ వాళ్లలో వాళ్ళు అంటున్నారట, సగరాదుల చెప్ప వినమే మగటిమియును బలము ఇట్ల మానుషభంగిన్ నెగడునే, ఇంకను పుట్టరు జగతిని గాండీవితోడ సరివచ్చు మగల్. ఇంత పూర్వం సగరుడని ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆయన గురించి మనం పురాణాలలో విన్నాం, ఆయనకు 60,000 మంది కొడుకులు ఉన్నారని, ఆ కొడుకులు గుర్రాన్ని రక్షించారని, ఆయన మహాద్భుతంగా అశ్వమేధ యాగం చేశాడని విన్నాం. కానీ అర్జునుడికి ఆయనకి పోలిక. ఆయన కొడుకులు పాతాళ లోకంలో కపిలుడి వల్ల చచ్చిపోతే భగీరథుడు అన్నవాడు వెళ్ళి ఆ గుర్రాన్ని తీసుకొచ్చాడు. కానీ ఇక్కడ అర్జునుడు చెక్కు చెదరకుండా భూమండలం అంతా తిరిగి తానొక్కడే గుర్రం వెంట వెళ్ళి ఆ గుర్రాన్ని తీసుకొచ్చాడు. ఆ సగరుడు, మరుత్తుడు మొదలైన మహారాజుల కంటే బలములో కాని, పౌరుషంలో కాని, కరుణలో కాని, కాంతిలో కాని, ధర్మంలో కాని, శాస్త్ర పాండిత్యంలో కాని ఎక్కువవాడు తప్ప తక్కువవాడు కాదు. ఇటువంటి అమానుష స్వరూపుడు, అంటే మనుష్యుల కంటే అతీతమైన దైవశక్తి కలిగిన వాళ్ళు ఇంతవరకు లేరు, ఇంకను పుట్టరు అన్నారట వాళ్ళు. నా భూతః, ఇంత పూర్వం లేడు, భూతః పుట్టినవాడు కాదు, ఇంత పూర్వం పుట్టల, నా భవిష్యత్తి భవిష్యత్తులో పుట్టడు అదనమాట. నా భూతో నా భవిష్యత్తి అంటే అందుకని భూతం భూతం కాదు అది. భూతః అంటే పుట్టినవాడు, ఇంత పూర్వం పుట్టాడు, ఇదివరకు ఎవరు పుట్టలేదు, ఇక పుట్టరు. అంతటి మహాత్ముడు ఇతడు. ఈ జగత్తులో గాంధీవితోడ సరివత్స మగల్, ఈ అర్జునుడికి సాటి వచ్చే మగవాళ్ళు ఎవరుంటారు? ఈ ధర్మరాజు ఎంత గొప్పవాడండి, ఈయనకి అన్ని రకాలుగాను అంగబలం, అర్ధబలం, అండబలం అన్నీ వచ్చాయి. ఈయనకి అన్ని బలాలు ఉన్నాయి. అందులో ఒకటేమిటి, మానుషము, మనుష్య బలం ఉన్నది ఈయనకి. ఆయనకి స్వతసిద్ధంగా బలవంతుడు, తమ్ముళ్ళు గొప్ప బలవంతులు, కాబట్టి మానుష బలం ఉన్నది. ఇంక రెండోది దైవమును, అన్నిటికీ మించి దైవ బలం ఉండాలి. ఎంత మానుష బలం ఉంటే ఉపయోగం ఉంది? మనిషి ఎన్ని శుభలక్షణములు కలిగిన వాడైనా వాడి దగ్గర ఎంత ధనమున్నా ఎంత బలమున్నా దైవ బలం లేకపోతే ఉపయోగం లేదు. దైవ బలం అన్నిటికంటే గొప్ప బలం. మానుషం కంటే దైవ బలం చాలా గొప్పది. మనిషి దగ్గర ఎన్ని శక్తులున్నా దైవానుగ్రహం లేకపోతే నిర్వీర్యమైపోతాయి. దైవానుగ్రహం లేక ఎంతో మంది పాండిత్యం ఉండి, బలం ఉండి, జనం వెంట ఉండి కూడా జీవితంలో విజయం పొందలేకపోతున్నారు. కాబట్టి అన్నిటికంటే గొప్ప బలం దైవ బలం. ఈయనకి రెండు ఉన్నాయి, ఇటు తమ్ముళ్ళు బలవంతులు. అంతకు మించిన గొప్ప బలం శ్రీకృష్ణ బలం, దైవ బలం ఉన్నది. మానుషము దైవమును సరి నేనేనని కార్యసిద్ధి వెలయింపగా నిత్యానందుడయ్య ధర్మజుడు ఈ నిర్మల భాగ్య మహిమ ఏరికి గలదే. ఈ మానవ బలం దైవ బలం రెండూ కూడా నేను నేను నేనంటూ ధర్మరాజు వెంటబడ్డాయి. మనం ఏం చేయాలి? దైవ బలం కోసం దేవుడు వెంటబడాలి. దైవ బలం రావడానికి ప్రదక్షిణలు చేయటం, అర్చనలు చేయటం, వేద పఠనం వినడం ఇవన్నీ మనం చేసుకుంటే కానీ దైవ బలం రాదు. కానీ దైవ బలం ధర్మరాజుని, బాబు నువ్వేం చేయదు బాబు, మేము నీ వెంట ఉంటాం అని అడిగి మరీ వచ్చి ఆయనకి సేవ చేస్తోంది దైవం. కృష్ణుడు పరమాత్ముడు కదండి, ఆయన వచ్చి ధర్మరాజుకి సేవ చేయడం ఏమిటి? ఇక్కడే గొప్ప విషయం. ఈ మాట ఎందుకన్నాడో తెలిసినా, అక్కడ లక్షల మందికి రోజు భోజనం పెడుతున్నారు. ఇంతలో కృష్ణుడు వచ్చి నన్నేం పని చేయమంటావు అన్నాడు. నువ్వేం పని చేయదు బాబు, హాయిగా ఊరుకుంటే వినిపించుకోకుండా అందరూ భోజనం చేశాక ఏం చేసేవారట వాళ్ళు? ఈ ధర్మరాజు గారి అశ్వమేధ యాగంలో భోజనం చేశాక ఎవరు ఆకులు వాళ్ళు ఎత్తడం మొదలుపెట్టారు ఆఖరణ. అప్పుడు కృష్ణుడు వచ్చి ఆకులు మాత్రం ఎత్తడానికి వెళ్ళలేదు, అక్కడే వదిలేయండి అన్నాడు. ఆ తర్వాత ఎంగిలాకులన్నీ తానెత్తాడు. లక్ష మంది తింటే ఈ ఎంగిలాకులు ఆయన ఎత్తాడు. ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి జైమిని భారతంలో రాశారు అద్భుతంగా. ఆకులు కట్టెత్తి ఆయన తీస్తూ ఉంటే ఆ కట్ట కూడా ఎంగిలాకులు అండి ఇలా పట్టుకుని ఎత్తాలి కదా. మానవ మత్తుడు ఆ పని చేస్తున్నాడా? ఇవాళ కాస్త 10 రూపాయలు చేతిలో ఉన్నవాడు ఎవడన్నా రే ఎత్తరా అంటాడు కానీ వీడు ఎత్తుతాడా? కృష్ణుడు పరమాత్మ ఎత్తాడు. ఎత్తగానే భీముడు నొత్తి నోరు కొట్టుకుని ఇదేమిటే కనీసం వడ్డనన్నా చెయ్యి, అదేమన్నా ధర్మం, పూరెలు వేయి కావాలంటే, గారెలు వేయి కావాలంటే, పాయసం వడ్డించు కావాలంటే, అంతేగాని ఆకులు ఎత్తడం ఏమిటంటే వెర్రివాడా. ఇక్కడ ఈ యజ్ఞంలో ఒక చిన్న లోపం ఉన్నది, ఆ లోపం మీకు తెలియదు, ఆ లోపమే మీకు ఇదివరకు శాపమయ్యింది. ఒకప్పుడు రాజసూయాగంలో కూడా మీ అన్నయ్య ఆ చిన్న పొరపాటు చేశాడు, అందుకే మీరు అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేయవలసి వచ్చింది. అన్నం పెట్టాక ఆకులు తిన్నవాళ్ళు ఎత్తేస్తే అది మనకి పాపమై శాపమై మనకి రాజ్యాన్ని దూరం చేస్తోంది. మీ అన్నయ్య గారు రాజసూయాగంలో ఈ ఆకులు ఎత్తే వాళ్ళని ఎత్తనివ్వకుండా వాళ్ళని వాళ్ళనే ఎత్తుకోమన్నాడు. ఎవరి ఆకులు వాళ్ళు ఎత్తారు, దాంతో దానికి తగిన ఫలితం రాలేదు. ఆయన అరణ్యవాస అజ్ఞాతవాసాలు మీతో కలిసి చేశాడు. ఇప్పుడు మళ్ళీ మీకు ఆ కష్టం రాకూడదు, మీకు నష్టం రాకూడదు. ఆకులు ఎత్తిన వాడికి అన్నం పెట్టిన వాడి కంటే 100 రెట్లు ఎక్కువ పుణ్యం వస్తుంది. నేను ఎత్తాననుకో, నా పుణ్యం మీది, అందుకని మీకు పుణ్యమును ధారపోసి మిమ్మల్ని అనుగ్రహించడానికి ఆకులు ఎత్తే బాధ్యత నేను స్వీకరించాను అనగానే ఇప్పుడు అర్థమయ్యింది. అందుకని అప్పటి నుంచి పాండవులు ఆకులు ఎత్తడానికి వాళ్ళ వాళ్ళని పెట్టారు. అంతేగాని తిన్నవాడు ఎత్తకూడదు. మన ఇంటికి ఎవరైనా భోజనానికి వస్తే వాడిని మీ ఆకు మీరు తీయండి అనకండి. ఆకు వాడు తీస్తే మన పుణ్యం కూడా పోకే. అందువల్ల ఎట్టి పరిస్థితులలో కూడా ఆకులు మాత్రం అతిథి చేత ఎత్తించరాదు. మన ఇంట్లో వాళ్ళం, మనం, లేక మన పని వాళ్ళైనా పర్వాలేదు, ఇంచేత మన పని వాళ్ళకి మనం డబ్బిస్తున్నాం గనక, వీళ్ల చేత తప్ప అతిథుల చేత ఆకు ఎత్తించకూడదు. ఎక్కువ చోట అనమాట అన్నం తింటూ ఉండగానే సగంలో వాడు ఆకలి మడుస్తాడు. ఎంత దరిద్రం అది! ఆకు మడవడం ఏంటి? అన్నం ఆకుతో సహితంగా తీయాలి. ఆఖరణ భోజనం చేశాక ఎంగిలాకు ఆకు కిందలో ఉండాలి. ఈ ఆకులు మడవడం ఎవరు నేర్పాడో తెలియదు, తురకాళ్ళ లక్షణం ఇది, అవి మనం నేర్చుకుంటున్నాం. ఎట్టి పరిస్థితులు గుర్తుపెట్టుకోండి. ఇక మీదట పెళ్లి కడితే మీకు ఒకవేళ ఇక తినాలని లేకపోతే ఆకు మడవకండి, అలా ఆపండి వద్దని. అంతేగాని ఆకు ఇలా సగం మడిస్తే ఇటు తిన్నవాడికి పెట్టినవాడికి కూడా పాపమవుతోంది. దానివల్ల వర్షాలు కురవ్వట, వర్షాలు కురవకపోవడానికి అది కూడా ఒక కారణం తెలుసిన మీకు. అందువల్ల ఆకులన్నీ అలాగే ఉంచాలి, ఆకు మీద ఆకు పెట్టి తీసేవాడు వేరే చోట పారేయాలి. సగంలో లేచిపోవడం, మధ్యలో మడిచేయడం, ఇవన్నీ కూడా అశాస్త్రీయమైన విషయాలు. అందుకని శాస్త్రీయ విషయాలు ఇలాంటి చోట తెలుసుకోవాలి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, అంతటి భగవంతుడు ఎంగిలాకులు కూడా ఎత్తడానికి సిద్ధపడి సేవ చేశాడంటే ఇప్పుడు దేవుడు నేనే నన్ను పిలిచి చేయించుకోండి పని అంటున్నాడా లేదా? మనం దేవుడు వెంట పడతాం, కానీ దేవుడేమో వాళ్ళ వెంట పడ్డాడు. సరే, మనుష్య బలం ఉండనే ఉన్నది. ఈ విధంగా మానవ బలమునకు దైవ బలము కూడా తోడుండడం వల్లే పాండవులకి అన్ని కార్యక్రమాలలోనూ ఫలితం వస్తోంది, కార్యసిద్ధి అవుతోంది, పుణ్యం లభిస్తోంది. ధర్మరాజు నిత్యం ఆనందంతో బతుకుతున్నాడు. ఈతడి నిర్మలమైన భాగ్యమహిమ, ఈతని భాగ్యాన్ని ఎంత అని ఎవరు పొగడగలరు? ధర్మరాజు అదృష్టాన్ని పొగడలేము. పొగడడానికి వీలు కానంత యోగం పట్టింది అనమాట ధర్మరాజు గారికి, సద్యోగం పట్టింది. రెండు కారణములు అనమాట, ఒకటి దైవ బలం, వాళ్ళ సోదర బలం. అంత ధర్మరాజుని తెగ పొగిడారటండి. ఇక్కడ అన్నాడు జనఘోష సముద్ర ఘోషలో ఉందట. సముద్ర తీరానికి వెడితే పెద్ద పెద్ద శబ్దాలతో కెరటాలు లేచిపోవు, భయంకరమైన శబ్దం చేస్తాయి కెరటాలు. అంత శబ్దం అవుతుందంటే వాళ్ళు ఎంత పొగిడారో ఆలోచించండి. అక్కడ అర్జునుడు అలా రథం మీద వస్తూ గుర్రాన్ని వెంట పెట్టుకుని, యాగాస్యాన్ని వెంట పెట్టుకుని నగరంలో ప్రవేశించినప్పటి నుంచి జనమంతా ఇలా పొగిడారనమాట. ఈ అర్జునుడు పరాక్రమవంతుడు, ఈయన గొప్పవాడు, ధర్మరాజు మహాత్ముడు, వీళ్ళ బలాలు గొప్పవి, అన్నిటికీ మించి కృష్ణ పరమాత్మ సాయం ఉంది అని పొగుడుతూ ప్రశంసిస్తూ పువ్వులు దొల్లుతూ స్వాగతం చెప్పారు. సరిగ్గా ఆ సమయంలో తమాషా తెలిసిన, ఒకేసారి యోగం అంటే అలా ఉంటుంది. గొప్ప యోగం అంటే, అది కూడా ఏకకాలంలో గొప్ప యోగం అంటే ఏమిటో చెప్పనా? అర్జునుడు లోపలికి అడుగు పెట్టాడు సరిగ్గా ఆ సమయమునకి, ముందు వెనక కూడా రావడానికి అవకాశం లేక. బభ్రువాహనుడు, చిత్రాంగద, ఉలూచి వాళ్ళు అర్జునుడు వెంటే పురప్రవేశం చేశారట. అంటే ముందు తండ్రి, తండ్రి వెనకాతలేమో ఈ భార్యలు, భార్యల వెనకాతల బభ్రువాహనుడు. ఇది ధర్మరాజు గారికి తెలిసింది. అర్జునుడి రథం వెనకాతలే వస్తున్నారు ఆయన భార్యలు. ఆ వచ్చేవాడు ఒక ఆవిడ గంధర్వకన్య చిత్రాంగద, మరొక ఆవిడ నాగకన్య ఉలూచి. ఆ ఉలూచి సంజీవనమడితో చచ్చిన వాడిని కూడా బ్రతికించగలిగే శక్తి కలిగిన ఆవిడ. ఆ వెనకాల ఏకైక వారసుడు బతికున్న వాళ్ళలో అర్జునుడు కొడుకు ఆయన ఒక్కడే, బభ్రువాహనుడు. దాంతో ధర్మరాజు గారు ముందు తమ్ముడి కంటే వెనకాతలు వచ్చిన వాళ్ళకి స్వాగతం చెప్పి ఆ బంగారు తల్లులందరినీ పిలిపించి కొడుకుని కౌగులించుకున్నాడు. ఆ తర్వాత వరుసగా ముత్తైదువులు వచ్చారు, అర్జునుడికి దిష్టి తీశారు. బూడిద గుమ్మిడికాయ మీద హారతి కర్పూరం దీపం వెలిగించి గిరగిరా తిప్పి దాని నేల మీద కొడితే బయట తెగ తిరగటం వల్ల అడ్డమైన వాళ్ళ దృష్టి పడడం వల్ల వచ్చే దోషం తొలగిపోతుందండోయ్. బూడిద గుమ్మిడికాయలు అంత గొప్ప శక్తి ఉంది. పూర్వకాలంలో బాగా దేశాలు తిరిగిన వాడు, డబ్బు సంపాదించిన వాడు, నాలాగా కాస్త అందంగా ఉన్నవాడు బయట తిరిగి వచ్చాడు అనుకోండి, వాడికి దిష్టి తగులుతుంది. అందుకని ఆ దిష్టి తగలకుండా ఉండడానికి ఏం చేసేవారనమాట, ఓ బూడిద గుమ్మిడికాయ తీసి దాని మీద ఏం చేసేవారనమాట, ఓ హారతి కర్పూర బెళ్ళో లేకపోతే దీపపోతో పెట్టి వెలిగించి ఇలా తిట్టి. తెలుగులో కూడా సంస్కృతం మంత్రాలు రావుగా అందరికీ ఇరుగుదిష్టి, పొరుగుదిష్టి, ఈ దిష్టి, ఆ దిష్టి, ముష్టి, మొదనష్టంది తొలగిపోవాలండి. ఏదో వాళ్ళకు దోచిన వాటిని తుత్తుని ఉమ్మేవారు పైగా. ఈ తుత్తుత్తులు ఎందుకు ఉమ్ముతారు, దానికి శాస్త్రం లేదు కానీ పాప వాళ్ళ ప్రేమ అలా తిప్పిటి తిప్పిటి తిప్పి డామ్మని కొట్టేవారు. ఆ కొట్టేటప్పుడు మరి వీడి కాలు మీద కొట్టకూడదు కనుక పక్కవాడి కాలు, ఒక ఆవిడ వాళ్ళ ఆయన కాలు మీద కొట్టింది. అయ్యో బాబోయ్ అంటాడు ఆయన. అంటుంటే పర్వాలేదు లేండి, మన అబ్బాయి కంటే మీ కాలు ఎక్కువ ఏమిటండి, ఊరుకోండి, ఈ మాత్రం గుమ్మడికాయ దెబ్బ తినలేరా, ఎన్నిసార్లు నా దెబ్బలు తినలా అంది ఆవిడ పైగా. అలా సత్యం బయట పెడుతూ ఏదో మొత్తమే దృష్టి తీసేవారు. ఈ విధంగా దృష్టి దోషం తీశారు, కుర్రవాళ్ళని ఆహ్వానించారు ఎవరిని, బభ్రువాహనుణ్ణి. ఆ తర్వాత దేవకన్యలు పరమసుందరీమణులు ఈ ఉలూచి చిత్రాంగదలకు కూడా విడుదలిచ్చాడు ఆయన. అప్పుడు అర్జునుడు రావడంతో హస్తినాపురంలో ఈ దృష్టి దోషాలు అయ్యాక ముందు గాంధారి ధృతరాష్ట్రులు ఉన్న మందిరానికి వెళ్ళాడు. వాళ్ళకి భక్తితో నమస్కరించి, తండ్రి దిగ్విజయం చేసుకుని వచ్చాను, అశ్వమేధ యాగాస్యంతో వచ్చాను, ఇదిగో నా భార్యలు చిత్రాంగద ఉలూచి వాళ్ళు నీకు నమస్కరిస్తున్నారు అనగా వాళ్ళు నమస్కరించగా ఆయన పొంగిపోయి, ఏదమ్మా ఇలా రండని పిలిచి, అర్జునుడు దివ్యాంశ స్వరూపుడు, నాకు తెలుసు మా విదురుడు సంజయుడు మా తండ్రి వేదవ్యాసుడు చెప్పారు, కృష్ణుడు అర్జునుడు వరసగా నారాయణుడు నరుడు, వీళ్ళు ఎక్కడుంటే, ఈ ఇద్దరు ఎక్కడుంటే అక్కడ విజయం ఉంటుంది, ఎక్కడ నరనారాయణులుంటే అక్కడ ధర్మం ద్యుతి కీర్తి కాంతి ఉంటాయని వ్యాసుడు చెప్పాడు. ఆ మహానుభావుడైన ఈయన భార్యలు మీరు దేవకాంతలు, మీరంతా ఉండగా ఈ లోకంలో పాండవులకి కొరత ఎక్కడుంటుంది, పాండవులకి నిత్యం విజయం రావడానికి మూల కారణం స్త్రీమూర్తులు మీరు, ఓ పక్కన యజ్ఞగుండం నుంచి పుట్టిన ద్రౌపది, మరో పక్కన నాగకన్య ఉలూచి, గంధర్వకన్య చిత్రాంగద, ఈ మహానుభావులతో నేను కూడా కొంతకాలం ఇక్కడ కలిసి ఉండడం నా అదృష్టం పాపం మనస్సులోంచి చెప్పాడు. ఇప్పుడు ఇప్పుడు కాస్త పశ్చాత్తాపం కలుగుతూ ఉంటుంది కదా, వీళ్ళంతా దివ్య పురుషులని తెలుసు కనుక ఈ దివ్య పురుషుల్ని దివ్యకాంతల్ని చూశాను, నన్ను మీరంతా మనస్ఫూర్తిగా దీవించండి అన్నాడు. ఆపై గాంధారి ధృతరాష్ట్రుల యొక్క పరామర్శలు నమస్కారాలు వాళ్ళ ఆశీర్వచనాలు అయ్యాక కుంతీదేవికి నమస్కరించాడు అర్జునుడు. కుంతి ఎంత పొంగిపోయిందో తెలుసా, అర్జునుడు పెళ్లి చేసుకున్నాడన్న పేరే కానీ ఈ చిత్రాంగద ఉలూచి ఒక్కనాడు కూడా ఇక్కడికి రాలేదు. అంటే కుంతీదేవికి అసలు కోడళ్ళు ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళ రాజ్యాల్లో వాళ్ళు ఉన్నారు. ఎన్నాళ్ళటికి చూసింది ఆవిడ. ఇంత యుద్ధం అయిపోయాక ఇంకా అశ్వమేధయాగానికి సిద్ధపడ్డాక ఇంకా కేవలం కొద్ది సంవత్సరాల్లో 13-20 ఏళ్లలో మొత్తం వీళ్ళు వెళ్ళిపోబోతున్నారు. అప్పుడు కోడళ్లను చూసింది, ఆనందించింది, కౌగిలించుకుంది, ద్రౌపదీదేవికి అప్పగించింది. అంతా కారణ జన్మురాళ్లే. ఒక ఆవిడ యజ్ఞగుండం నుంచి పుట్టిన అమ్మవారి స్వరూపిణి ద్రౌపది అంటే, మరొక ఆవిడ సాక్షాత్తు పాతాళైక నివాసిని, మరొక ఆవిడ గంధర్వకన్య. కాబట్టి ఆ సమాగమం చూడ్డానికి వచ్చిన వాళ్ళు అంతఃపురకాంతలు పొంగిపోయారట. నీలోత్పల దళశ్యామ, ఒక ఆవిడ సువర్ణవర్ణ, ఒక ఆవిడ పద్మరాగమణి కాంతితో ఉంటుంది. ఉలూచి పద్మరాగమణి ఎలా ఉంటుందో, కెంపులు ఈ ఎర్రరాళ్ళు ఎలా మెరుస్తాయో అలా మెరుస్తోంది ఉలూచి. అమ్మవారు ద్రౌపదీదేవి నీలోత్పలం నల్ల కలువ పువ్వులా మెరిసిపోతోంది, బంగారపు రంగులో ఉంటుంది చిత్రం కదా. మూడు మణుల కలయికల్లో ఉన్నారటండి ఆ ముగ్గురును. ఇక వీళ్ళ మధ్యలో శ్వేతమైన తెల్లని కాంతితో సుభద్ర. ఇక దాన్ని బట్టి ఆలోచించండి ఆ రంగులు ఎలా ఉన్నాయో. వీళ్ళందరూ ఇలా ఉండగా వేదవ్యాస మహర్షి తన శిష్యులతో పాటు 10,000 మంది శిష్యులతో అక్కడ మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. రాగానే ధర్మరాజు గారు ఆయన పాదాల మీద పడ్డాడు, నమస్కరించాడు, పాదపూజ చేశాడు. ఇక యజ్ఞానికి మీరు ఏం చెయ్యాలో ఆ పనులు చేయించండి అనగానే, ఈ చేతికున్న దీక్షా కంకణం సంవత్సరకాల దీక్షది, ఇప్పుడు క్రతు దీక్ష అంటారు. ఇది వరకునేమో క్రతు ఆరంభ దీక్ష, ఇప్పుడు క్రతు దీక్ష. ఈ దీక్ష మీ చేత చేయించాలి, నీవు ద్రౌపది కలిసి రేపు గంగాస్నానం చేసి రండి అన్నాడు ఆయన. వాళ్ళు గంగాస్నానం చేశారు. చేసిన తర్వాత ముందు కృష్ణ పరమాత్మకు నమస్కరించారు. ఆ తర్వాత వేదవ్యాసాదులంతా వరసగా ఋత్విక్కులంతా కూర్చుంటే వాళ్ళందరికీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయటం. ఇవాళ మన పరిస్థితి ఎలా ఉందంటే 10,000 మంది ఎదురుగుండా కూర్చున్నారు కొన్ని వేద పండితులు అందరికీ సాష్టాంగం చేసినట్టు అప్పుడు తెలుస్తుంది. ఈ నడుం లేవదు. కానీ ధర్మరాజు గారు అందరికీ సాష్టాంగపడ్డట. అందుకే దీక్ష చాలా పెద్ద పనండోయ్. ఒక్క రోజులో అయ్యేది కదా యజ్ఞం అంటే. ఇంతమందికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నేల మీద పడాలి లేవాలి, నేల మీద పడాలి లేవాలి, నేల మీద పడాలి లేవాలి, 10,000 సార్లు పడి లేవాలి. అందుకనే అశ్వమేధ యాగము వంటి యాగాన్ని నిర్వహించాలంటే అవతల వాడికి సంపూర్ణ ఆరోగ్యం ఉండాలి. అనారోగ్యవంతులకి ఈ యాగదీక్ష ఇవ్వరు. యాగదీక్ష ఇస్తే వాడు నడుము పెట్టుకుని, నడుముకి బెల్ట్ పెట్టుకుని, నేను లేవలేనండి, మీరు దండం పెడతాను, నా బదులు మీరు చెయ్యండి అంటే అది యజ్ఞదీక్ష ఎందుకు అవుతుంది? అందుకని సంపూర్ణ ఆరోగ్యవంతుడై పడి లేవగలిగేవాడు అయి ఉండాలన్నమాట. మాయదారు కూడా వేదికెక్కితే కిందకి దిగలేకపోతున్నాం మనం, ఇవాళ డామని కిందకి దూకలేకపోతున్నాం. గట్టిగా 2 సార్లు పైకి మేడెక్కి మేడ ఎక్కి మిద్దెక్కినామంటే మేడో మిద్దో ఏ మోకాళ్ళు ఎప్పెడతాయి. అందుకని కలియుగములో ఈ పూర్వము ఉన్నటువంటి అనేక విధములైన యాగములు రద్దయిపోయాయి. ఇన్ని రకాల యాగాలు చెయ్యలేము. అసలు సరంజామ ఉండదు. సరంజామ ఉంటే శరీర బలం ఉండదు, శరీర బలం ఉంటే మంత్రబలం ఉండదు. ఇవన్నీ ఉన్నా కాలం అనుకూలించదు. అందుకని కలియుగంలో అశ్వమేధం లేదు, గోమేధం లేదు. చాలా వరకు యజ్ఞములు సూక్ష్మక్రియల్లోకి వచ్చేసాయి అన్నమాట. నిజం చెప్పమంటారా, ఎప్పుడైనా మహాలక్ష్మి యాగం చేస్తే 108 పర్యాయాలు ఆ యాగదీక్షలో కూర్చున్న యజమాని సాష్టాంగ నమస్కారం చేయాలి యజ్ఞకొండానికి. మహాలక్ష్మి యాగంలో మంత్రశాస్త్రంలో చెప్పిన మాట, దేవుడి దేవల ప్రతి మంత్రశాస్త్రాన్ని చిన్నప్పుడే క్షుణ్ణంగా కంఠస్థం చేసి చెబుతున్నాను ప్రామాణికంగా. మహాలక్ష్మి మంత్రంతో చేస్తున్నాం అనుకోండి, కమలే కమలాలయ్యే ప్రసీద ప్రసీద అనే మంత్రం చదివినప్పుడల్లా 108 పర్యాయాలు యాగకొండం దగ్గర సాష్టాంగపడి లేవాలట. లేవండి చూస్తున్నారు సార్, నోటిని సార్, ఎంత కష్టం. అందుకని యాగదీక్షలు ఏం చేస్తున్నారు, ఒకళ్ళని కాకుండా ఎక్కువ మంది ఋత్విక్కుల్ని యజమానుల్ని పెట్టుకుని ఒకళ్ళని మాత్రం సాష్టాంగపడితే రెండోవాడు సాష్టాంగం బదులుగా నిలబడి నమస్కారం చేయటం అనే సూక్ష్మ ప్రక్రియలు కనిపెట్టాం. ఇప్పుడు చాతుర్మాస్య దీక్షలో 4 నెలలు దీక్ష చేయలేక 2 నెలల్లోకి వచ్చిందా లేదా చాతుర్మాస్యం? ఇంకా భవిష్యత్తులో చాతుర్మాస్య 2 నెలలు పోయి 1 నెల వస్తుంది. ఎందుకంటే ఆయువు తగ్గుతోంది, ఆరోగ్యం తగ్గుతోంది కనుక. 54 రోజులు ఉపన్యాసం అంటే మాటల తలప్రాణం తోక్కొస్తుంది నాకు. అందుకే అడిగిపోయి ఎప్పుడు ఇంకెప్పుడు పొరపాటు కూడా కమిట్మెంట్ అవ్వకూడదురా బాబు అనుకుంటే మళ్ళీ ఆయన కమిట్మెంట్ చేయించారు. అయ్యే అందుకని చెప్పొచ్చింది అంటే 40 రోజులు మళ్ళీ కమిట్ చేయించారు. ఎందుకు మాటలు కాదు, ఈ రోజులు ఎలా ఉందంటే 54 రోజులు ఆహారం విహారం కుటుంబ వ్యవస్థ. ఎందుకు చెప్తున్నానంటే ఇది కలిప్రభావం గనక. మహానుభావుడు ఆ రోజుల్లో ధర్మరాజు లాంటి వాడు కాబట్టి అంతమందికి నమస్కారం చేశాడు. అప్పుడు వరుసగా 1,000 తోరములు కలిగినటువంటి చిన్న చిన్న ముడులు కలిగినటువంటి కంకణాన్ని ధర్మరాజు గారికి కుడి చేతికి కట్టారు. ద్రౌపదీదేవికి కూడా కుడి చేతికే కట్టారు. పూర్వకాలంలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా కుడి చేతికి కట్టేవారు. ఎందుకో కొన్ని ఎడమ చేతికి వచ్చాయి, కానీ ఆ ప్రక్రియకి నాకేం ప్రమాణం కనపడలేదు. ఏదో సంస్కారాలు వస్తే సంప్రదాయాలు వచ్చేవి. మొత్తం మీద కుడి చేతికి దీక్షా కంకణాన్ని, క్రతు దీక్షా కంకణాన్ని కట్టారు. క్రమయుక్తము యుక్తముగా అమరగురు ప్రతిములైన యాజ్ఞికులు క్రియా సముదయము నడపగా స్ఖలితములేక అపహృతము సరక తత్క్రతు ఒప్యం. క్రమయుక్తం, ఎక్కడ వేదమంత్రములలో రవ్వంత దోషము లేదు. పోని వేదమంత్రాల్లో దోషం లేదు కదానని కూర్చున్నటువంటి వాళ్లలో దోషం ఉందా? వాళ్లల్లో దోషం లేదు. వస్తువులలో లోపం లేదు. పువ్వు అంటే పువ్వే, పువ్వుకి ఎన్ని రేకులు ఉండాలో అన్ని రేకులున్నాయి. యజ్ఞములో వేసే కట్టెలు ఎంత జాగ్రత్తగా ఎన్నుకోవాలో తెలిసిన, యజ్ఞంలో వేసే కట్టెలు శాస్త్ర ప్రకారంగా ఏమేం కట్టెలు కావాలో కట్టెలు కావాలి. కట్టెలలో ఎక్కడ ఎంత పుచ్చు ఉండకూడదు, అందులో పురుగు ఉండకూడదు, చీమండకూడదు, దోమండకూడదు. అమ్మ బాబో, క్రతువులోకి తెచ్చే కట్టెని అంత క్షుణ్ణంగా పరిశీలించాలి. అందుకే పూర్వం ఏం చేసేవారంటే యజ్ఞానికి పనికొచ్చే కట్టెల్ని మంచి చెట్లని తీసుకొచ్చి ఆ చెట్టు కట్టెల్ని నీళ్లలో బాగా నానబెట్టేవారు. ఆ నీళ్లలో నానబెట్టిన తర్వాత ఎండలో వరుసగా 7 రోజులు పెట్టేవారు. ఆ 7 రోజులు ఎండలో పెట్టిన తర్వాత నీడలో పెట్టేవారు. దానికి ఆవు పేడ పూసేవారు. అప్పుడు ఏమవుతుంది, అందులో పురుగులు ఉండవు, దోమలు ఉండవు. ఆవు పేడ రాయడం వల్ల మాట వరుసకు కూడా అందులో ఏ విధమైన బ్యాక్టీరియా చేరదు. అంత పవిత్రమైన కట్టెలు తయారు చేసి పెట్టేవారు. లేకపోతే ఒక్కోసారి ఏమవుతుందంటే పొరపాటున కట్టేస్తే ఆ కట్టెలో ఇన్ని రకరకాల పురుగులు ఉన్నాయి పాపం. కొన్ని చేమలు ఉండొచ్చు, దోమలు ఉండొచ్చు, కర్మగాలు అందులో గొంగడి పురుగుల యొక్క ఈ గూళ్ళు ఉండొచ్చు. ఇవేమీ లేకుండా చూడాలట. అందుకని క్రియని క్రమయుక్తము యుక్తము అన్నాడు. కట్టెలలో లోపం లేకుండా చూడాలి. ఇక నెయ్యి ఆచితూచి నెయ్యి అక్కడికి తీసుకురావాలి. మాట వరసకు కూడా ఆ నెయ్యి తెచ్చేవాడు చెమట పట్టిన శరీరంతో ఆ చెమట దాని మీద పడకుండా చూసుకోవాలి. నేతి డబ్బా తెచ్చాడండి అక్కడికి యజ్ఞానికి, ఆ తెస్తున్నప్పుడు వీడి కర్మగాలి ఒళ్ళంతా చెమట పట్టి చెమట బిందు అందులో పడితే, లేక ఏదో ముక్కిలా తుడుచుకుని మధ్యలో ఆ చేత్తో దాన్ని తీసుకొస్తే, ఇవన్నీ ఏమవుతాయి అప్పుడు? ఆ యజ్ఞములో వేసే నేతికి దోషాలు తగులుతాయి, అది భయంకరం అన్నమాట. దానికి మలదోషము అని పేరు, ఆవరణ దోషం అని పేరు, ప్రక్షిప్త వస్తు దోషము అని పేరు. అందువల్ల నేతుల్లో ఎక్కడ పురుగు లేకుండా, చీమ లేకుండా, దోమ లేకుండా, ఎంగిలి పడకుండా, మన శరీరానికి సంబంధించిన ఏ దౌర్భాగ్యపు వస్తువు అందులో పడకుండా, తల వెంట్రుకలు పడకుండా జాగ్రత్త పడాలి. ఇంకా బంగారపు యజ్ఞ వాటికది, దానికి తీసుకొచ్చిన సృక్కుసురవలు బంగారమే, దాంతోపాటు పళ్ళేలు పట్టుకుని పళ్ళెల్లో కదా పోసి అందులోంచి నెయ్యి పోస్తాం, ఆ పళ్ళేలు ఇవన్నీ కూడా శుద్ధి అయి ఉండాలి. వాటిల్లో కూడా ఎక్కడ దోషం పడకుండా చూడాలి. యజ్ఞం జరుగుతున్నంతసేపు యజ్ఞవాటికలోకి దోమలు చెమలు రాకుండా చూడాలి. కుక్క వచ్చిందా మొత్తం యజ్ఞం వ్యర్థమైపోతుంది, అందుకే యజ్ఞవాటికలోకి కుక్క రాకుండా చూడాలి. అమ్మ నాయనో ఇదో పెద్ద పనండి బాబు, శాస్త్రోక్తంగా యజ్ఞం చేయడం అంత కష్టం అరగట్లేదు, అంతో ఎంతో అన్నదానం చేయడమే తెలియదు దానికంటే. అందువల్ల ఇక్కడ క్రమయుక్తం ఇటు యుక్తం, ఇంత విధానంతో చేయడానికి పనికొచ్చేవాళ్ళు ఎవరు? అమరగురు ప్రతిములైన యాజ్ఞికులు, దేవతల గురు బృహస్పతి. బృహస్పతితో సమానమైన పాండిత్యము తెలివితేటలు కలిగినటువంటి యాజ్ఞికులు వచ్చారు అక్కడికి, అందరూ బృహస్పతి లాంటి వాళ్ళు, అందుకే ఇంత జాగ్రత్తగా ఉన్నారు. ఒక్కోసారి మనం యజ్ఞం చేసేవాళ్ళు ఎంత గొప్పవాళ్ళమైనా చేయించేవాడు కనుక పర్లేదులే, చేయమే కదా అని తీసేసి గబుక్కన నెయ్యి వేసేయచ్చు. అదే బృహస్పతి లాంటి వాడైతే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ యాజ్ఞికులు కూడా అటువంటి వాళ్ళు అయి ఉండాలి. అటువంటి యాజ్ఞికులు క్రియా సముదయము నడపగా మొత్తం క్రియంత నడిపారు. ముగ్గు ఎక్కడ ఎంత పెట్టాలో, ఆ ముగ్గుల్లో ముత్యములు ఎన్ని ఇయ్యాలో, యజ్ఞవాటికలో కొలతలు ఎలా ఉండాలో, త్రికోణాకారం ఎంత ఉండాలో, చతురస్రాకారంలో ఉన్న మండపం ఎలా ఉండాలో, ఇటికలకు కూడా ప్రమాణం ఉందండో, అటువంటివన్నీ ఏర్పాటు చేశారు. అందుకే స్ఖలితము లేక, అంటే ఇంత పొరపాటు లేదు, అపహృతము సరక, పనికి మాలిన పదార్థం అందులో పడ్డం లేదు. ఆ జరుగుతున్నప్పుడు అందులో యజ్ఞదీక్షలో యజ్ఞగొండములో నెయ్యి చెరువు వేస్తున్నప్పుడు మాట వరస కూడా దోషం లేదు, మంత్రంలో దోషం లేదు, వస్తువులో దోషం లేదు, మంత్రంలో దోషం లేదు. ఈ విధంగా యజ్ఞదీక్ష ప్రారంభమైంది. ఆ సమయంలో భీముడు ఏం చేసేవట్ట, నాయనలారా మీరంతా మావాళ్ళు, వచ్చిన వాళ్ళంతా సొంత బంధువులు, కోరి కోరి ఏరి ఏరి కొసరి కొసరి అడిగి వడ్డించుకొనుడంచు పలికినప్పుడు, భీముడు ఎంత గొప్పగా అన్నాడండి, ఇదిగో రుచి చూసి బాగుంటే ఇంకా ఇంకా కోరుకుని తినండి, మీకు ఏది నచ్చితే, గోంగూర నచ్చితే గోంగూరే అడగండి, అంతేగాని మొహమాటానికి పోయి నచ్చపోయినా ఏదోలండి ఆ గోంగూర తగలయ్యండి అనకండి, శుభ్రంగా కోరి కోరి కొసరి కొసరి ఏ పదార్థము రుచో అత్తెనండి, కావలసినంత తినండి, వ్యర్థం చేయకండి, నచ్చకపోతే వదిలేయండి, నచ్చిన వాటిని తినండి, మీవి మీవి సొమ్మండి, మీ సొమ్మే మీకు పెడుతున్నాం అని భీముడు తానే యజ్ఞవాటికలో ప్రతి ప్రాణి దగ్గరికి వచ్చేవాటి, ఎప్పుడు వస్తున్నాడో తెలియదు, ఎప్పుడు పోతున్నాడో తెలియదు. అందరినీ పలకరించడం కష్టం కదా, ఓ 100,000 తింటుంటే ఈ చివరి నుంచి చివరిదాకా బాగున్నాయా బాగున్నాయా, మీరు తినండి మీరు తినండి అని పరిగెత్తాలంటే కాళ్ళు పడిపోతాయి. ఆయన ఆరోగ్యవంతుడు కనుక అందరినీ అలా పలకరిస్తూనే ఉన్నట్ట. ఎక్కడ చూసినా భీముడే కనపడుతున్నాడు అన్నారండి వేదవ్యాసులు వారు చెప్పారు. వచ్చిన జనాలకు అనుమానం వచ్చిందిట, ఈ భీముడు ఏమైనా ఏకోని ఏకోహమస్మి అని జగదేక వీరుడు కథలోకి ఏమైనా మంత్రం చదువుకున్నాడా, భీముడు ఇన్ని రూపాలు ధరించి అందరి దగ్గరికి వస్తున్నాడా అన్నంత చురుగ్గా పరిగెడుతున్నట్టు ఆయన. అలా పరిగెట్టి పరిగెట్టి అందరినీ కూడా కావలసినట్లుగా వడ్డన చేయించుకునేటట్టు చూసి కడుపు నిండా తినేటట్టు చూశాడు. భీముడు చెబుతుండగా ఆ వచ్చిన వారు తిని సంతోషపడి అక్కడ తాగల భోజనం చేశాక అంటున్నట్ట, కోరిన వస్తువులు స్వీకరించండి, ఇది ఇక్కడ కిరీటాలు, ఇక్కడ చెప్పులు, ఇక్కడ గొడుగులు, ఇక్కడ కండువాలు, ఇక్కడ పంచెలు, ఇక్కడ లాల్చీలు, అక్కడ బాల్చీలు, ఇలా అన్ని వస్తువులు ఉన్నాయి, ఎవరికి ఏం కావాలో పట్టుకోండి మీ ఇష్టం అన్నట్ట. కిరీటాలు నెత్తి మీద పెట్టుకుంటే మీ జుట్టుకి చల్లదనం ఇస్తాయి, జుట్టు రాలిపోకుండా కాపాడతాయి, ఇది కూడా చెప్పట్టు. జుట్టు రాలిపోదనగానే కిరీటం పెట్టుకెళ్ళరటండి ఎవరైనా, అసలు అన్నిటికంటే జుట్టు రావట్లేదంటే ఎంత ఆనందం వచ్చేస్తుందో మానవులకి, మాయదారి మానవులకి. అందుకని అన్నమాట ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే, మాయాబజార్లో కిరీటాలు కిరీటాలు ధరించినంతనే శిరోజాలకి చల్లదనం ఇస్తాయని మనకి మాయాబజార్లో పాట ఉంది పెంగళ నాగేంద్రరావు గారి, ఇంత అద్భుతంగా ఈ భారతం బాగా చదివితే ఎంత బాగా రాశాడైన. రక్షలు రక్షలు పాద రక్షలు నాట్య శిక్షలు బాల శిక్షలు ఎంత బాగా చెప్పాడు. ఆ రక్షలు వేసుకుంటే మనకి నాట్యం చేయడానికి కొరకు వస్తాయి. అది కొన్ని చెప్పులు వేసుకుంటే నిజంగానే డ్యాన్స్ చేసినట్టు ఉంటుంది, అటు ఇటు కాలు జారుతాయి. ఇది ఎలా కాదు, నిజంగా హాయిగా భరతనాట్యం జరుపుతాయి. ఎంత బాగుందండి అసలు అలాంటి పాట. హారాలు మణిహారాలు ఇవన్నీ అడిగి అడిగి భీముడు ఇచ్చాడని చెప్పారు. ఇందులో కోరిన వస్తువులన్నీ వాళ్ళు పుచ్చుకుని సంతోషంగా కిరీటాలు టోపీలు బట్టలు ఆభరణాలు భోజన పదార్థాలు ఇవన్నీ కాకుండా మధ్య మధ్యలో ఎడతెరపి లేకుండా అక్కడక్కడ ఏ డ్రామాలో చూస్తున్నప్పుడు తినడానికి వాళ్ళు అరటిపళ్ళు చక్కెరకేళ్ళు అరటిపళ్ళు పొడుగు అరటిపళ్ళు మళ్ళీ కొంతమంది అరటిపళ్ళని పట్టుకొచ్చి ఇస్తారు. ఎంత అవి దూడలు కూడా తినవు. అటువంటి అరటిపళ్ళు కాకుండా కొంచెం మంచి బలమైన అరటిపళ్ళు ఇవన్నీ పట్టుకుపోతున్నారట. అసలు ఆ దృశ్యాన్ని ఏం వర్ణించేశారో వేదవ్యాసులు. నేను చెప్తున్నాను అశ్వమేధపురంలో ఈ భోజనశాల ఈ నిర్వహణశాల ఈ వైభవం వర్ణించడానికి కూడా ఒక రోజు పడుతుందన్నమాట. అంత బాగా వేదవ్యాసుల వారు వర్ణించారు. ఆయతులాధ్వరంపున ఆ అతుల అధ్వరంపున వ్రతాభిరతత్వములే నివాడు ఉపాధ్యాయుడు కానివాడు నిగమాంగక షట్కములేనివాడు లేడే ఎడదూచిన సభనరేశ్వర అట్టి సదస్సులు అమ్మరుల్ నాయకు కొల్వు దివ్య మునినాథులు దక్కగా కల్గరెచ్చటం. ఆహా జనమేజయ మహారాజా, ఏం చెప్పమంట వైద్యం గురించి. అత్యద్భుతమైన యజ్ఞాన్ని ఇంకా ఎవరి యజ్ఞంతో పోల్చలేం. ఇంద్రుడి యొక్క యజ్ఞము కూడా ఈ యజ్ఞానికి సాటి కాదు అంటే అతిశయోక్తి కాదు. ఆనాడు మరున్నాయకు అంటే ఇంద్రుణ్ణి దివ్య మునినాథులు కొలిచారట. ఆ దృశ్యాన్ని ఎవరు చూశారో చూడలేదో తెలియదు. ఇంద్రుడు అశ్వమేధయాగం చేసినప్పుడు దివ్య ఋషులు దగ్గరుండి ఆయనని సేవించి ఆయన చేత యజ్ఞం చేయించారని విన్నాం. కానీ ఈ యజ్ఞం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఆ యజ్ఞంలో నేను ఉన్నానని వైశంపాయనుడు చెబుతున్నాడు అనమాట. ఆ పవిత్ర యజ్ఞం అతులము అంటే సాటి లేనిది. ఏ యజ్ఞంతో పోల్చడానికి వీలు కాని యజ్ఞం అది. ఆ యజ్ఞంలో వ్రతము మీద అభిమానము లేనివాడు అక్కడికి రాడు. అంతే, అందరూ అక్కడికి వచ్చిన వాళ్ళంతా వ్రతం మీద సంపూర్ణమైన అభిమానం భక్తి కలిగిన వాళ్ళు వచ్చారు. ఉపాధ్యాయుడు కానివాడు అక్కడ లేడు. అనగా అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఉపాధ్యాయులే, బాగా చదువుకుని ఇతరులకి ఇలా చెయ్యండి పని, ఇలా భోజనం చెయ్యండి, ఇలా చెయ్యి గడుక్కోండి అని బోధించగలిగే వాళ్ళే వచ్చారు అక్కడికి. నిగమాంగక షట్కము లేనివాడు. వేదాలలో అంగాలు ఏమిటి? ఆరున్నాయి వేదాంగాలంటే, శిక్ష, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిషం, ఛందస్సు, కల్పం. ఈ ఆరింటికి కలిపి వేదాంగములని పేరన్నమాట. నిగమాంగక షట్కము అంటారు దీనిని. అవి లేనివాడు అక్కడ లేడు. అనగా వచ్చిన వాళ్ళంతా కూడా వ్యాకరణం చదివిన వాళ్ళు, శిక్ష నేర్చుకున్నటువంటి వాళ్ళు, ఛందస్సులో పట్టున వాళ్ళు, ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం ఇవే కాదు. ఛందస్సు అంటే వేదాల్లో కొన్ని మంత్రాలు, ఈ మంత్రాల మీద వాటిలో ఉన్న విధానాల మీద పట్టున్న వాళ్ళు, నిరుక్తం చదివిన వాళ్ళు, ఇంకా జ్యోతిష్శాస్త్రంలో ఆరితేరిన వాళ్ళు, కల్పములో ఆరితేరిన వాళ్ళు, ఒకళ్ళను మించిన వాళ్ళు ఒకళ్ళు అలా చూసి చూడగానే ఒరే నువ్వు ఇన్ని గంటలకి నిద్రపోతావు, ఇన్ని గంటలకి చస్తావని చెప్పగలరట వాళ్ళు. అంతటి ఆరితేరిన పట్టున్నటువంటి వాళ్ళు వాళ్ళు. అలా లేనివాడు ఒక్కడు లేడు అక్కడికి. ఇంకా ఎక్కడికి వెళ్ళినా అనారోగ్యవంతుడు అసలు లేటండి అక్కడ. ఈ యజ్ఞము జరుగుతున్న కాలంలో ఏ పదార్థం తిన్నా అమ్మయ్య అని ఆనందంగా తేల్చిన వాడే కానీ అమ్మ బాబోయ్ కడుపు కదిలింది అన్నవాడు ఒక్కడు లేడు అక్కడ. అది గొప్ప విషయం కదా. ఒక యజ్ఞం దాదాపు ఒక రెండు మూడు నెలల పాటు జరుగుతున్నప్పుడు అందులో ఎంతోమంది ఎంత ఎక్కడెక్కడి నుంచో రకరకాల జాతుల వాళ్ళు రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు. తూర్పు నుంచి, దక్షిణ నుంచి, పడమర నుంచి, ఉత్తరం నుంచి, తెలుగు వాళ్ళు, తమిళం వాళ్ళు, ఉత్తరం వాళ్ళు, బెంగాలీ వాళ్ళు, ఇంతమంది వచ్చారు కదా. వంగదేశం అంటే బెంగాల్. ఈ ప్రాంతాల నుంచి అక్కడ యజ్ఞానికి వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళ ఆహారపుడు అలవాట్లు వేరు, వీళ్ళ ఆహారపుడు అలవాట్లు వేరు, అక్కడ నీళ్లు వేరు, ఇక్కడ నీళ్లు వేరు. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు అన్నంలో మార్పు వచ్చినా, తినడంలో మార్పు వచ్చినా అనారోగ్యాలు రావాలి, కడుపు నొప్పులు రావాలి, తుమ్ములు రావాలి, దగ్గులు రావాలి, ఏమీ లేదన్నారండి. అంత ఆరోగ్యవంతులేట. ఆ భోజనంలో అమృతం ఉంది. అందుకనే అది తిన్నవాళ్ళు వెంటనే అరిగి సుఖంగా ఉన్నారు. అంతేగాని మాట వరుస కూడా కుర్చీలో కూర్చుని నిద్రపోతున్నాడు ఒక్కళ్ళేడు అక్కడ. దాన్ని బట్టి ఆలోచించండి ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. ఎక్కడ మాట వరుస కూడా చీటికి మటికి కాలకృత్యానికి కదురుతున్న వాళ్ళు లేరు. యజ్ఞము పొద్దుట ఏ 9 దగ్గర నుంచో రాత్రి సాయంత్రం దాకా జరుగుతూ ఉంటే ఎంతసేపు అక్కడ చూస్తూ కూర్చోవాలంటే మాటలా. కూర్చున్న వాళ్ళు 10 సార్లు అటు ఇటు తిరగాల. అలా తిరిగిన వాళ్ళు లేరు. అలాగే అక్కడ ఏ కార్యక్రమం దొరుకుతుంది, ఇప్పుడు వేద పఠనం దొరుకుతుంది, ఆ వేద పఠనం దొరుకుతుంటే ఒక్కోసారి 5-6 గంటలు దొరుకుతున్నా సరే ఎవ్వడూ మధ్యలో కదిలేవాడు కదట, అందరూ ముందొచ్చేవారు, పఠనం అయ్యాక వెళ్ళేవారట. అంతేగాని ఉపన్యాసం ప్రార్థన మొదలెట్టిన 1/2 గంటకు వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేయడాలు, మధ్యలో అని మూలగడాలు ఇవేం లేవు, శుభ్రంగా ఉన్నారంతా, శబ్దం లేకుండా విన్నారు, ఆనందంతో విన్నారు. ఎక్కడైనా ఆనందం వస్తే చప్పట్లు మాత్రం భక్తిగా కొట్టేవారట, అక్కడ మాత్రం మొహమాట లేకుండా బాధేవారట, అంటే గురువులు కాదు చప్పట్లు బాధేవారు. ఈ విధంగా కార్యక్రమంలో అన్ని రకాలుగా ఇటు ఆరోగ్యం, ఇటు మహాభాగ్యం, ఇటు వేద పఠనం, ఇటు పాండిత్యం, ఇటు దానం, ఇటు దక్షిణ, ఇలా అన్ని శుభ్రంగా సాగాయి. అందుకే చెప్పాడు ఆ సభలో ఏది లోపం అంటే ఆ లోపాన్ని ఎన్నడం కూడా ఎవడ వల్ల కాదు, ఎక్కడో చోట ఏదో చోట లోపం ఉండాలి, మాట వరుస కూడా లోపం లేదు అక్కడ. అటువంటి సదస్సుతో అద్భుతముగా ఆ యజ్ఞం జరుగుతూ ఉంటే చూడ్డానికి వచ్చినటువంటి వాళ్ళు అయ్యో ఈ యజ్ఞం అప్పుడే అయిపోతుందా, ఇంకా కొద్ది రోజులు ఉంటే బాగుండనుకున్నారట, వాళ్ళ సొమ్మెం పోయే, అందుకని శుభ్రంగా ఇంకో 4 రోజులు ఉంటే బాగుండనుకునేవారట. బంగారు ఇటుకలతో 18 చేతులు ప్రమాణం కలిగిన గరుడాకార యజ్ఞవేదిక నిర్మించారు అక్కడ, అవన్నీ బంగారు ఇటుకలే, 18 హస్తం, హస్తం అంటే ఈ ప్రమాణం అన్నమాట, ఈ మోచయ్య నుంచి ఇక్కడ దాకా ఉండేదాన్ని ఆ రోజుల్లో హస్తం అనేవారు. ఇటువంటివి 18 చేతులు కలిగినటువంటి బంగారు ఇటుక, ఒక ఇటుక అంత ఉంది, ఒక ఇటుక ఇటువంటి 18 చేతులు, అందులో పద్మాగర్ గారు చెయ్యి కాదు, అదే కాదు భీముడు చెయ్యి, అటువంటి చేతులు 18 కలిగినటువంటి ఇటుక ఒక్కొక్కటి చొప్పున, అటువంటి బంగారు ఇటుకలతో గరుత్మంతుడు ఏ ఆకారంలో ఉంటాడో అటువంటి యజ్ఞవేదికను నిర్మించారు. ప్రధాన యజ్ఞవేదిక గరుడాకారంలో ఉంటుంది, గరుత్మంతుడులాగా. మనకి గరుడాద్రి ఎలా ఉంటుందో అలా ఉందనమాట. యోపస్తంభాలు నిర్మించారు, 300 మత్స్యాది జంతు పక్షిగణాలని వాటికి నిర్మాణం చేయించారు. యజ్ఞానంతరం ధర్మరాజు గారు దక్షిణ ఇవ్వడానికి వీలుగా దక్షిణలు కూడా సిద్ధం చేయించారు. అన్నీ చేయించాక యజ్ఞగుండములో నుంచి మాట వరసకు కూడా ఎక్కువ పొగ రాకూడదు, పొగ రావాలి ఎక్కువ రాకూడదు, పొగ లేకపోతే యజ్ఞం కాదండి మళ్ళీ. కానీ ఆ ధూమం ఎలా ఉండాలట, పైకి వెడుతున్నప్పుడు యజ్ఞాస్యములను పలకరించాలట, అందుకని మరీ నల్లని పొగ వచ్చేసిందంటే కట్టెలు మండడం లేదని అర్థం, అందులో ఉన్న అగ్నిహోత్రుడి కోపం వచ్చిందని అర్థం. కాబట్టి పిచ్చి పొగ రావటంలా చక్కని మంట వస్తోంది, ఆ మంట ఏమో అందరికీ ఆహ్లాదంగా ఉంది, ఆ యజ్ఞంలోంచి సన్నని ధూపం వస్తోంది, ఆ ధూపం పైకెళ్లి ఇంద్రుడి యొక్క లోకాన్ని ఆకట్టింది, అంటే స్వర్గం వరకు ఈ ధూపం వెళ్ళిపోయిందనమాట. అసలు ఏం రాస్తారండి పోతనగారైతే, బలిచక్రవర్తి యజ్ఞం చేస్తూ ఉంటే హఠాత్తుగా గుర్రాలు ఆగిపోయాయట, గుర్రములకి పొగ కళ్ళల్లోకి ఎడితే కదలలేని దుస్థితి ఉంటుంది. ఎప్పుడైనా పాపం గుర్రాలు ఉంటాయే ఈ రథాలు లాగేటటువంటి గుర్రాలు, వాటి కళ్ళల్లోకి కొంచెం పొగెళ్ళిందా అవి కదలవు. సూర్యభగవానుడి రథం వెడుతోంది, ఇంతలో ఆ రథం ఆగిపోయింది, ఒక్క క్షణము కూడా సూర్యుడి రథమునకు కట్టిన గుర్రములు ఆగవు, ఏకధాటిన ప్రయాణం చెయ్యాలి. ఆ గుర్రాలు ఆగిపోవడంతో సూర్యుడికి అనుమానం వచ్చి, అనూరా ఎందుకు రథం ఆపామన్నట్ట, నేనెక్కడ ఆపానండి, గుర్రాలు కదలటం లేదండి అన్నాడు ఆయన. ఎందుకు కదలటం లేదు, భూలోకం నుంచి పొగ వచ్చిందండి పైకి, ఆ పొగ తట్టుకోలేక గుర్రాలు కదలక ఆగిపోయాయండి అన్నట్ట. భూలోకం నుంచి ఇక్కడ దాకా పొగ వచ్చిందా, ఎలా వచ్చిందా పొగ, భూలోకంలో బలిచక్రవర్తి యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం నుంచి వచ్చిన పొగ ఇక్కడ దాకా వచ్చిందండి అన్నట్ట. అందులో అందుకని మహోద్యోమ సంచన్న మార్తండ స్యందన కోటం అంటాడు. ధర్మరాజు గారు యజ్ఞం చేస్తుంటే మళ్ళీ ఆ బలిచక్రవర్తి వచ్చి కూర్చుని యజ్ఞం చేస్తున్నాడా అన్నట్టుగా సన్నని ధూమం పైకెళ్ళి పైన ఉన్నటువంటి మహానుభావుడు సూర్యభగవానుడి యొక్క రథాస్యాలను కూడా ఒక క్షణకాలం ఆపేసేట, అంత అద్భుతంగా యజ్ఞం చేశాడు ఆయన. యజ్ఞానికి పూర్ణాహుతి సమయానికి పూర్ణాహుతి మూట ఉన్నది, ఆ మూట నిండా అన్ని బంగారపు ఆభరణాలే, పట్టు వస్త్రం, స్ఫూర్తిగా చందనం వంటి అపూర్వ ద్రవ్యాలు ఇవన్నీ మూట కట్టారు. ఆ మూటను ఏం చేయాలంటే ఈ పట్టు వస్త్రాల మూటని 10,000 మంది రుత్విక్కులు తాకాలి. ఒక పెద్ద పళ్ళెం, బంగారు పళ్ళెంలో ఈ పూర్ణాహుతి సామగ్రిని మూట కడతారు. ఆ మూటను అందరి దగ్గరికి తీసుకెళ్ళారు, రుత్విక్కులు తప్ప ఎవరు పడితే వాళ్ళు తాకకూడదు. తాకితే ఏమవుతుందంటే స్నానం చేసి చేయక బయట ఉన్నవాళ్ళు, లేకపోతే చీమిడి చీదని చేతులతో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాటితో తాకితే పాపం కదా. ఇప్పుడంటే కలియుగంలో ప్రతివాడిని ముట్టుకోండి ముట్టుకోండి అంటున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ముట్టుకుంటే అది దోషం. యజ్ఞవాటికలో పవిత్రముగా స్నానము చేసి శుచిగా ఉన్నవాడు ముట్టుకోవాలి. ఆ శుచిగా ఉన్నాడో అశుచిగా ఉన్నాడో ఏం తెలుస్తుంది మనకి? అందుకని యాగదీక్షా కంకణాన్ని కట్టి యజ్ఞగుండం దగ్గర అట్టే పెట్టి, నాయన మీరే ముట్టుకోండి అనాలి. ఇప్పుడు కలియుగం వచ్చేసాక ఏమైపోయిందనమాట, అవతలవాడు యజమాని, వాడు డబ్బులు ఇస్తాడు, అందుకని వాడేమో ప్యాంటు షర్ట్తో వచ్చి ముట్టుకుంటాడు. అది ముట్టుకుంటే ఇంక అది పూర్ణాహుతి ఏమవుతుంది, పాపం ఎవరు ఏమనలేని స్థితి వచ్చింది. ఇప్పుడు గట్టిగా మాడితే నేను కూడా ఏమనలేని స్థితి అంటే తంతాడేమో, మనకెందుకు వచ్చింది అన్నట్టుగా ఊరుకోవాల్సి వస్తుంది. అది పాపం. మనం ఎలా పడితే అలాగా పూర్ణాహుతికి ఉన్నటువంటి ఆ పట్టుగుడ్డను ముట్టుకుంటే ఆ యజ్ఞం ఆసుర యజ్ఞం అవుతుంది. దేవతలు తప్పుకుంటారు, ఫలితాలు రావు, అపఫలితాలు వస్తాయి. లేకపోతే షర్టు ఫ్యాంటు వేసుకుని మినిస్టర్ వచ్చి దాని మీద చెయ్యేటువంటి అర్థం లేకుండా, ఎంత గొప్ప నువ్వు మంత్రివి అయితే మాత్రం, నువ్వు దేనికో మంత్రివి, కానీ ఇక్కడ ఈ కార్యక్రమానికి చక్కగా పట్టు పంచి కట్టుకోవాలి. అలా కట్టుకుని చేస్తేనే విధానం అంటే విధానం, ఇంకా అక్కడ మాట వరసకు కూడా మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. అందుకని ఋత్విక్కులు మాత్రమే పూర్వం ముట్టుకోవడానికి మూల కారణం ఏమిటంటే ఎవడు పడితే వాడు అశుచిగా ముట్టుకుంటాడని ఈ నియమాలు పెట్టారు. ఈ నియమాలు పెట్టడం వల్ల మీకు పక్షపాతం అండి, మేము ప్యాంట్ వేసుకుని ముట్టుకోకూడదా, లేదా గోచీ పెట్టుకోకూడదా, షార్ట్ కట్టుకుని ఎందుకు రాకూడదు అంటే ఎలాగా, దానికి దాని నియమం దాని దేవరి. అందుకని అక్కడ చాలా పవిత్రమైనటువంటి ఋత్విక్కులు దాన్ని ముట్టుకుని అందరికీ చూపించారు. దాన్ని ఏంటంటే ఇలా చేత్తో పైకెత్తగానే అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. ఎప్పుడు కూడా పూర్ణాహుతి సమయంలో చప్పట్లు కొట్టడం, గోవిందనామస్మరణం చెయ్యాలి. పైగా గోవిందుడు ఎక్కడున్నాడు, ఏ మహానుభావుడి నామస్మరణ చేసినంత మాత్రం చేత మనము చేసే పూజలలో ఉన్న దోషములు తొలగిపోతాయో ఆ మహానుభావుడే ఎక్కడున్నాడండి యజ్ఞదీక్షలో. క్రతువుల్ చేయుచు వ్రతముల్ చేయుచు ఒక్క మాటైన యవ్వానిన్ విచారించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదుడు. వ్రతాలు చేస్తున్నప్పుడు వ్రతం అయ్యాక అందులో ఏదైనా దోషముందేమో అనే భయంతో మనం ఏం చేయాలి, కృష్ణార్పణమస్తు అని కాసిన నీళ్లు అక్షతలు చేతిలోకి తీసుకుని పళ్ళెంలో విడిచిపెట్టాలి. ఎందుకని, మనం చేసే వ్రతంలో ఏమైనా దోషములుంటే అవన్నీ పోతాయి. అందుకని వ్రతములు చేస్తూ ఒక్కమారు కృష్ణార్పణమస్తు అన్నంత మాత్రం చేతే మనం చేస్తున్న వ్రతాలలో ఉన్న దోషములు తొలగిపోతాయి. అలా వ్రత భంగములు దోషములు తొలగించే పరమాత్ముడు కృష్ణుడు ఎక్కడుండగా నిజానికి ఏ దోషం ఉండదు. అయినా అందరూ కూడా వ్యాసుడి సమక్షంలో గోవిందనామస్మరణ చేశారు. ప్రత్యక్ష గోవిందుడి ఎదురుగుండా గోవిందనామస్మరణ చేశారు వాళ్ళు. నిజంగా మహాయోగ జాతకులు. యజ్ఞో వై విష్ణు, యజ్ఞం అంటే విష్ణువు. యజ్ఞములో ఉన్న ద్రవ్యం, యజ్ఞము చేసే ఋత్విక్కులు, యజ్ఞములో ఉన్న యజమాని, అన్నీ ఏ పరమాత్ముడో అటువంటి యజ్ఞపురుషుడి సన్నిధానంలో యజ్ఞం జరుగుతూ ఉంటే ఆ యజ్ఞపురుషుడినే గోవింద 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 అని స్మరించారు వాళ్ళు. ఆయన ప్రత్యక్షంగా చిరునవ్వులో చిందిస్తూ ఆ యజ్ఞాన్ని పర్యవేక్షిస్తున్నాడు. బా, ఆ సమయంలో ఆ భగవంతుడి యొక్క శరీరం ఉందిట కోటి సూర్య ప్రభా భాసమానం. ఉత్తప్పటికంటే యజ్ఞం జరుగుతున్నప్పుడు భగవంతుడిలో కాంతి ఎక్కువ వస్తుంది. ఆ సమయంలో ఆయన కట్టుకున్న పీతాంబరం ఉన్నదే పసుపచ్చని బట్ట, అది పసుపచ్చ బట్టలా లేదు, సూర్యభగవానుడు కోటి సూర్యుల యొక్క సహకారంతో ఆయన వస్త్రంగా తయారైనట్టుగా ఉంది. ఆయన వస్త్రం, ఆయన ముఖం, ఆయన ఆభరణములు అన్ని ధగ 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 జిగేలుమంటున్నాయి. ఆయన ముఖం అగ్నిహోత్రుడని చాలాసార్లు చెప్పాను కదా, నిజంగా అగ్నిహోత్రుడు ఎదురుగుండా కూర్చున్నాడు ఆయన ముఖరూపంలో, ఆ యజ్ఞాన్ని స్వీకరిస్తున్నాడు. ధర్మరాజు వంటి మహాయోగజాతకుడు ఎక్కడుంటాడా అనిపిస్తుంది అనమాట. ఎదురుగుండా కూర్చుని కృష్ణుడు అలా ఆసనం వేసి కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ ఆ యజ్ఞం అంతా స్వీకరించాడు. యజ్ఞగుండంలో వేస్తున్నారు కానీ నిజానికి ఈ నోట్లో వేస్తున్నట్టే. ఆ విధంగా యజ్ఞాన్ని ఆయన పర్యవేక్షిస్తూ ఉండగా పూర్ణాహుతి చేశారు. అలా పూర్ణాహుతి అందులో పడగానే పైనుంచి సన్నని వర్షపు చినుకులు పడ్డాయి. ఎప్పుడు యజ్ఞంలో పూర్ణాహుతి అయ్యాక సన్నగా వర్షం పడాలి, ఎక్కువ పడకూడదు మళ్ళీ. అలా సన్నగా వర్షపు చినుకులు పడ్డాయి అంటే ఆ యజ్ఞం అత్యంత పవిత్రమైనది. దానివల్ల దేశం ఎప్పుడూ కూడా సంక్షోభం లేకుండా ఉండి క్షేమం తప్ప క్షేమం లేకుండా ఉంటుంది. అలా ఆ పూర్ణాహుతి జరిగింది. ఇప్పుడు ఏం చేశాడు ధర్మరాజు, యజ్ఞం పూర్తి అవగానే ఆ పూర్ణాహుతి అవగానే, నేను అది ఇది కాదు నా రాజ్యం అంతా మీకు ఇచ్చేశాను దక్షిణ అన్నట్ట, తీసేసుకోండి ఈ రాజ్యం మీకు ఇచ్చేశాను దక్షిణగా, దానం ఇచ్చాను, నేను నా తమ్ముళ్ళు అడవికి పోతాం, ఎప్పుడు వదిలించుకుందామని చూస్తున్నాడు ఆయన. అందుకని నా రాజ్యం అంతా దానం ఇచ్చేశాను, మేము అడవికి పోతున్నాం అనగానే వేదవ్యాసుడు చిరునవ్వు నవ్వాడు. ఏమిటేమిటి, ఈ రాజ్యం అంతా మాకు ఇస్తావా, మేమేం చేసుకుంటాం అడవుల్లో తపస్సు చేసుకుందాం బాబు అని మేము అనుకుంటుంటే ఎప్పుడు యజ్ఞం అయిపోతుందా, మా ఇళ్ళకి పోయి మేము అంటే మా ఆశ్రమాలకు పోయి తపస్సు చేసుకుందాం అంటే రాజ్య పరిపాలన మాకెందుకయ్యా బాబు, మాట వరసకు కూడా మాకు పెత్తనాలు వద్దు నాయన, నీకు పుణ్యం ఉండదు, కొత్తగా మళ్ళీ నువ్వే తీసుకో. కావాలంటే ఇలకు వెళ్ళగా హిరణ్యం బలఘుమతి మాకు నసగుమనుటయు, ఈ భూమిని నువ్వే తీసుకుని దీన్ని నువ్వు కొనుక్కో, దాని బదులు బంగారం మాకి, భూమి మాకు ఇచ్చావు, భూమిని మేము మెయింటైన్ చేయలేము. అందులో రాబోయే కలియుగంలో రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చారంటే మమ్మల్ని తోసేసి అంతా వాళ్ళు లాక్కుంటారు, మేమెక్కడ పడతాం. అందువల్ల ఈ భూమిని నువ్వు తీసుకుని దీనికి బదులుగా హిరణ్యం భూ బంగారాన్ని అలఘుమతి మాకు నొసగుమనుటయు, మాకు బంగారం ఇస్తే చాలు అనగా ఆయన అన్నాడు నాకు కావాలంటే బంగారము ఇచ్చేస్తాను, ఇది ఇచ్చేస్తాను, మా ఒంటి మీద ఉన్న బట్టలు కూడా ఇచ్చేస్తాను, నాకెందుకండి నాకేం వద్దన్నాడు ఆయన. అలఘుభక్తి సదస్యులకి ఎలమి ఎసక మెసక కోటివేల్ నిష్కములిచ్చి తనదు వసుధయంతయు నసగ దివ్య ప్రబోధ ఘనత నొప్పు వేదవ్యాసముని వరుణకు. నువ్వు బంగారం అంటున్నావు కదా, కోటి వేలు అంటే అర్థమైందిగా, 100 కోట్లు 100 కోట్ల బంగారు కాసులు ఇచ్చాను, భూమి ఇచ్చేశాను, అన్నీ మీరే తీసుకోండి, నాకేం వద్దు, నన్ను వదిలేయండి, నేను హాయిగా నా సోదరులతో వెళ్ళి కఠోరంగా దీక్షతో తపస్సు చేసుకుంటానన్నాడు ఆయన. ఎంత త్యాగం, ఎంతటి మహాత్ములండి. ఇలా యజ్ఞం చేసిన వాడికి నా సమస్తం ఇస్తాననే ధైర్యం సాహసం ఎవడు చేస్తాడు? అప్పుడు ఆయన అన్నాడు, నాయన క్షాత్రము కలిగిన పౌరుషము కలిగిన పరాక్రమము కలిగిన ధర్మస్వరూపులైన నీబోటి వాళ్ళు భూమిని పాలించాలి, నీవు భూమిని పాలిస్తే భూమి పాలనకి తగిన శక్తిని మేము తపస్సు ద్వారా నీకు అందజేస్తాం. తపస్సు మా బలం, శరీర బలం నీది, నీ ధర్మ బలం శరీర బలం, నీ సోదర బలం ప్రజలకు రక్షణగా ఉంటుంది, అదే మేము పరిపాలిస్తే ఉపయోగం ఉంది. మేము తపస్సు చేయాలి, మాకు తపోబలం కావాలి. మాకే కనుక ఈ భూమి కావాలనుకుంటే మేము ఎందుకు ఇంతకాలం కష్టపడతాం నాయన? భగవంతుడు అడిగితే ఈ భూమి అంతా మాకు ఎప్పుడో ఇస్తాడు, కాబట్టి నాయన ఇది కుదరదు, మాకు బంగారం ఇచ్చేసి భూమి నువ్వు తీసుకోవలసిందే అన్నాడు ఆయన. ధరణీసులు వినగా ఆ పౌరవ కులపతి ఆ వేద రక్షకున్న కిట్లనియన్, అప్పుడు మళ్ళీ ఏమన్నాడు ధర్మరాజు గారు, వేదములను రక్షించిన వేదవ్యాసుడైన వేదరక్షకుడు ఆయనతో ఏమన్నాడు, మహాత్మా నువ్వు ఎన్ని చెప్పినా ఈ భూమిని ఇంకా నాకు స్వీకరించాలనిపించట్లేదు, అశ్వమేధానికి దక్షిణ ఏమిస్తాం? నువ్వు అశ్వమేధానికి ఋత్విక్కుగా ఉన్నావు, నీ శిష్యులతో కలిసి యజ్ఞం చేయించావు, దానికి కావలసిన బంగారం అంతా హిమాలయాల్లోంచి తవ్వి ఇక్కడికి తీసుకొచ్చేలా చేసావు, ఏ రకంగా చూసినా ఈ భూమి నీది, అసలు నువ్వే మా వంశాన్ని నిలబెట్టావు, కాబట్టి ఈ భూమి నీకు ఇస్తాను, నన్ను వనవాసం చేయడానికి పంపించవా అనగా ద్రౌపది అలాగే మా ఆయన చెప్పినట్టే చేద్దామంది, భీముడు అర్జునుడు అలాగే అన్నారటండి, వాళ్ళ అన్నగారు ఏం చెబితే అదే తప్ప అన్నయ్యో వద్దో అని ఒక్కళ్ళు అన్నారు వాళ్ళు. ఆ కుటుంబం అటువంటిది, అందరూ ఆశ్చర్యపోయారటండి, చుట్టుపక్కల వాళ్ళు ఆనందం ఆశ్చర్యంతో పొంగిపోయి ఎటువంటి కుటుంబం ఇది, అన్నగారు ఒకవేళ ఎవరికైనా ఆస్తి అంతా దానం చేస్తామంటే తమ్ముడు గొళ్ళు మండిపోయి కోర్టు కడతామంటారు, అలాంటి వాళ్ళని చూసాం మేము, తగాదాలు పడేవాళ్ళని చూసాం, పోని అన్నదమ్ములంతా ఐకమత్యంతో ఇస్తామంటే ఇంట్లో భార్యలు ఒప్పుకుంటారా, ఏమంటే మీరు కావాలంటే అడుగుకి వెళ్ళండి మా వాటా మాకు ఇచ్చేయండి అంటారు. అటువంటిది ఇక్కడ మొత్తం కుటుంబం అంతా ముక్త కంఠంతో మేము అడుగుకి పోతామంటున్నారు అంటూ ఉండగా ఆకాశవాణి ఏముందో తెలుసా, దివ్యవాణి కీర్తించే కౌరవు ఎవరుని అఖిల జనములు ప్రస్తుతి ముఖరులైరి తాను పొగడి వేదవ్యాసుడా నరేంద్ర చంద్రునకు ఇట్టులను విప్రచయము వినగా. అప్పుడు ఆకాశవాణి ఒక దివ్యవాణి అంటే రూపం కనబడదు, మాటలు కనబడతాయి, మనిషి కనబడ్డు, ఒక సుందరీమణి కనపడదు, కానీ చక్కని కంఠంతో ఏమంది, కొన్ని కోట్ల యుగములుగా ఈ భూమండలంలో మహారాజులు ఎందరో పుట్టారు పెరిగారు, కానీ ధర్మరాజులాగా సోదరులాగా ఈయన భార్యల్లాగా ఇంత త్యాగం చేస్తామండం ఎవరికీ చెల్లదు, 3 అడుగులు దానమిచ్చి తద్వారా 3 లోకాలు ఆక్రమించుకునే అవకాశం వామనుడికి బలిచ్చాడు, ఇది అంతకంటే గొప్పది. ఎందుకని, ఇది 3 అడుగులు కాదు, ఆయనేం శరీరం పెంచడం కాదు కదా, ఉన్నది ఇచ్చేశానని డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు ఆయన, ముఖాముఖి సమస్తం ఇస్తానన్నాడు. ఇంత త్యాగము కానీ, ఇంత భక్తి కానీ, ఇంత వైరాగ్యము కానీ ఈ ప్రపంచంలో చాలా మంది దగ్గర మేము చూసాం. నేను యుగయుగాలుగా ఆకాశవాణి రూపంలో పైన ఉన్నాను, నేను ఎరగను. కొద్ది మంది దగ్గరుండే త్యాగం, అరుదైన వ్యక్తుల దగ్గరుండే త్యాగం ఈ కౌరవ్యవరుడిది. ధర్మరాజు సందేహం లేకుండా ధర్మానికి మారు రూపం అని ఆకాశవాణి పొగిడింది. ఎవరో పద్మాకర్ గారు ఇంకోరో పొగడటం కదా, ఆకాశవాణి పొగడగానే పొగిడి వేదవ్యాసుడు, చూసావా ఆకాశవాణి అంటే ఎవరు, త్రిమూర్తుల యొక్క స్వరూపం, ఆ త్రిమూర్తులు ఏకమై నిన్ను ప్రశంసించారు, నాకు గురుదక్షిణ ఇచ్చావు, గురువుగారు ఆజ్ఞాపిస్తే చేస్తావా, గురువుగారి మాట కాదంటావా అన్నట్ట. అమ్మ ఎంత మాట అండి, గురువుగారు ఆజ్ఞాపిస్తే ఏదైనా చేస్తాను అనగా, అయితే ఓ పని చేయి, నువ్వు నాకు భూమిని ఇచ్చావు, నేను ఈ భూమిని వేలంపాట్లో నీకు అమ్ముతాను, కొనుక్కో, నేను ఆజ్ఞాపించాను కాబట్టి కొనుక్కోవలసిందే నువ్వు, యూ హ్యావ్ టు బై ఇట్ అన్నాడు. అంతే, చచ్చినట్టు కొనుక్కో అనగానే కృష్ణుడు వచ్చి, గురువుగారు ఏం చెబితే చేస్తానన్నావుగా, ఆయనకు నువ్వు భూమి ఇచ్చావు, నా భూమి నీకు అమ్ముతానంటున్నాడు, కొనుక్కో, నీ దగ్గర ఎంత బంగారం ఉంటే అంత బంగారం పెట్టి కొనుక్కో, బంగారం లాంటి భూమిని ఆయన అమ్ముతాడు, నువ్వు బంగారంతో కొనుక్కో. అయినా బ్రాహ్మణోత్తములు బంగారాన్ని అంటే ఎవరికైనా ఏదన్నా ఇచ్చి దానం చేసుకుంటారు, ఇంకో పని చేస్తారు, కానీ భూమి ఏం చేసుకుంటారు, కొనుక్కో అన్నట్ట. కృష్ణుడు వచ్చి ఈ మాట చెప్పాక ఇప్పుడు ధర్మరాజు గారికి ఇంకేం చెయ్యాలో తెలియక, సర్లే మా గురువుగారు వేదవ్యాసుల వారు, జగద్గురుడు కృష్ణుడు, అందరూ కూడా భూమిని మళ్ళీ కొనుక్కోమంటున్నారు, ఇప్పుడు మన దగ్గర ఎంత మిగిలిందిరా వీళ్ళకి దానం ఇవ్వగా బంగారం అన్నట్ట. కోటి కోట్ల మాడలు మిగిలాయి, ఇంకా కోటి కోట్లు అన్నాడు ఇక్కడ సుస్పష్టముగా, కోటి కోట్ల మాడలు. నిజానికి ఇక్కడే ఒక తమాషా జరిగిందంటాడు జైమిని. ఏమిటో తెలిసినా, ఎడాపెడా మొత్తం బంగారం అంతా ఖర్చు పెట్టేసేటండి ఈయన, మళ్ళీ వేదవ్యాసుల వారు బంగారం ఇచ్చి కొనుక్కోమనగానే ఖజానా కోసం తన కోసం తన వాటాగా మిగిలిన బంగారం ఎంత ఉందో చూడడానికి పంపించేట తమ్ముళ్ళని, అందులో ఒక్క పైసా లేదట. ఇంతలో కృష్ణ పరమాత్ముడు ఏం, భీమసేన భూమిని కొనుక్కోవడానికి బంగారం తీసుకురమ్మంటే ఖజానాకెళ్ళి ఖాళీగా ఒట్టి చేతులతో వచ్చామేమిటి అన్నట్ట. అంటే భీముడు, మా అన్నయ్య వింటే బాగుండదు, కృష్ణ ఇలారా, ఖజానా అంతా ఖాళీ అయిపోయింది, ఏవో 10-12 కాసులు తప్ప పెద్దగా లేవు, 10-12 కాసులతో ఇంత భూమి ఏం కొనుక్కుంటాం, మా అన్నయ్య ఏమో తొందరపడి ఎంతో పూర్వం అంత దానం చేశాడు, ఇప్పుడేమో భూమి దానం చేశాడు, పైగా 1,00,000 నిష్కాసములు అంటే 100 కోట్ల బంగారు నాణాలు కూడా ఇందాక ఇచ్చేసాడు, ఇప్పుడు ఖజానా నిల్ ఖజానా, అందులో బంగారం లేదు, కేవలం ఊరికే కార్డులు తప్ప బాండ్లు తప్ప అన్నట్ట. అదేమిటి, నేను వస్తాను, నువ్వు సరిగ్గా చూడలా, నీకు ఈ మధ్యన బాగా భోజనాలు పెట్టి అటు ఇటు తిరగడం వల్ల కళ్ళు బైర్లుగా మీరు ఉన్నాయి, నాతో కలిసిరా ఖజానా దగ్గరికి అన్నట్ట. కృష్ణుడును భీముడు కలిసి ఖజానా దగ్గరికి వెళ్ళారు. ఖజానా దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఖజానా తీస్తే లోపల కోటి కోట్లు మాడలు కనబడ్డాయట. భీముడు నెత్తి మీద ఉన్న కిరీటం తీసి ఇలా బుర్ర కొక్కుని, ఒక పావు గంట క్రితం వచ్చినప్పుడేమో ఈ ఖజానా అంతా ఖాళీగా ఉంది, ఏదో లోపల 10 కాసులు తప్పలేవు, ఈ కాసేపట్లో కోటి కోట్లు ఎలా వచ్చాయి అబ్బాయి అనుకుంటూ ఉంటే వ్యాసుల వారు, ఇదంతా ఇంకా నీకు అర్థం కాలేదా, ఈ కృష్ణమాయ అంతా వైష్ణవ మాయ, నిజానికి వీళ్ళ దగ్గర ఏమీ లేదు, ఆయనే శూన్యంలో మాన్యం సృష్టించాడు, ఆయన తలుచుకుంటే ఎన్నైనా సృష్టిస్తాడు అన్నట్ట. ఇప్పుడు అని పల్లికిన కృష్ణుండి మునినాయకు పనుపు చేయుము నరేశ్వర నీవని చెప్పిన నొడబడి తన యనుజులతో నట్లకాకయని అతడు అర్థం. ఇప్పుడు కృష్ణుడు చూసావా, కోటి కోట్లు మాడలున్నాయి కాబట్టి ఖజానాలో డబ్బుంది, ఇప్పుడు భూమి కొనుక్కోనగానే కృష్ణుడు చెప్పినట్టే చేస్తాను అని ఆ కోటి కోట్లు ఒక్క మాడ కూడా మాట వరసకు కూడా ఖజానాలో అట్టే పెట్టకుండా మొత్తం పట్టుకొచ్చి మూటలు కట్టేసి వ్యాసుడికి ఇచ్చేసి ఇక భూమి తీసుకున్నాను అన్నట్టు. అంటే భూమి కొనుక్కున్నాడు మళ్ళీ ఈ విధంగా కోటి కోట్ల మాడలతో భూమిని కొనుక్కున్నాడు. ఆ కోటి కోట్ల మాడలతో మనం భూమి కొనుక్కుందామని ఎవడు అమ్మడేవాడ అప్పుడు కాబట్టి అమ్మారు. ఈ విధంగా దక్షిణ అయ్యింది. ఇక అద్భుతమైన ఘట్టాలు ఇంకా చాలా ఉన్నాయి. రేపు 1:25 మనకేమో అశ్వమేధ పర్వం పూర్తవుతుంది, తర్వాత ఆశ్రమవాసం, వరుసగా మనకి ఇంకా 6 రోజులు ఉంది. కానీ 5 రోజుల కార్యక్రమం రోజు 2 గంటలు ఉంటుంది, కానీ ఆఖరి రోజు మాత్రం స్వర్గారోహణ పర్వం అట్టే పెడతాం. స్వర్గారోహణ పర్వం బాగా బుల్లిది, మ్యాక్సిమం 6:30 మొదలైతే 7:30 అయిపోతుంది. అందువల్ల ఆఖరి రోజున స్వర్గారోహణ పర్వం గంటే ఉంటుంది, కనుక మీరు లేటుగా వచ్చారనుకోండి రోజులాగా 1/2 గంట, మీరు వచ్చాక ఇంకా గేట్లు వేసుకోవడం తప్ప ఏముండదు. ఆ దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు ఈ తక్కిన రోజులు చాలా పవిత్ర ఘట్టాలు ఉన్నాయి, కనుక కాస్త ముందే రండి.